ॐ अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपद्द्वंद्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः. ఇవాళప్పుడే మనం 18వ రోజు కార్యక్రమంలోకి అడుగుపెట్టాం. ఈ రోజుతో మహాభారతంలో ఒక అత్యంత ప్రాముఖ్యం కలిగిన మహామహిమ కలిగిన విరాట పర్వం అనేటటువంటి పర్వాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు మనం పాండవుల చరిత్రని ఒక మలుపు తిప్పినటువంటి ఘట్టం అన్నమాట, అందులోకి అడుగు పెడుతున్నాం. దానికి విరాట పర్వము అని పేరు. ఈ విరాట పర్వం సంపదలని, శాంతిని, జ్ఞానాన్ని, అభివృద్ధిని అన్నిటినీ ప్రసాదించే పర్వం. పాండవులు అజ్ఞాతవాసం చేసినటువంటి ఘట్టాన్ని వివరించే పర్వం. జ్ఞాతము అంటే తెలియుట, అజ్ఞాతము తెలియకుండా ఉండుట. బయట ప్రపంచానికి ఎవరికీ తామెవరో తెలియకుండా జీవించడానికి అజ్ఞాతం అని పేరు. అందరికీ కనబడతారు, కనబడినా ఆ ఎదురుగుండా కనబడుతున్న వ్యక్తులు వీరు అని ఎవరూ నిరూపించలేకపోతే దానికి అజ్ఞాతం అని పేరు. ఎదురుగుండా పద్మాకర్ గారు ఉంటారు, కానీ ఆయన పద్మాకర్ గారు కాదు, ఎవరో అనిపించడమే అజ్ఞాతం అంటే. సాధారణ స్థితిలో అయితే అలా ఉండదు. మనకి సినిమాల్లో హీరో మారువేషం వేస్తాడు, వాడు వాడని మనకి తెలుసు, పాప లోపల ఉన్న కర్మగాలను విలన్కి తెలియదు. కానీ ఇది ఎలా కాదట, పాండవులు ఎదురుగుండా ఉన్న అత్యంత ఆత్మీయులకు కూడా వాళ్ళు పాండవులని తెలియదు. అంత అపూర్వమైనటువంటి మహిమని వాళ్ళు ధర్మదేవత ద్వారా పొందారు. మనలో కూడా జీవాత్మ అని ఒక శక్తి ఉన్నది. ఈ జీవుడు తానెవడో తనకి తప్ప మరెవరికీ తెలియకుండా, తన మహిమని ప్రకటించకుండా నిగూఢంగా తపస్సు చేయడానికి కూడా అజ్ఞాతవాసం అని పేరు. కొంతమంది యోగులు కఠోర తపస్సు చేసి అత్యద్భుత శక్తులు సాధించి ఈ శక్తుల్ని లోకంలో ప్రదర్శించకుండా సామాన్యుల్లో జీవిస్తారు. అటువంటి వాళ్లలో ఉత్తమోత్తముడు అవధూతయైన శుకుడు. శుకుడికున్న శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ శుకుడిని చూస్తే పిచ్చివాళ్లా కనపడేవాడు. దత్తాత్రేయుడు అవధూత, కానీ ఆయన్ని చూసి సామాన్య జనం పిచ్చాడనుకున్నారు. సంవర్తుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడున్నాడు. ఆయన మనకు అశ్వమేధ పర్వంలో వస్తాడు, బృహస్పతి యొక్క తమ్ముడు. అంతటి తపశ్శక్తి ఈ ప్రపంచంలో మరొకటికి లేదు, కానీ ఆయన్ని చూస్తే పిచ్చాడు అనుకుంటారు. అంటే శక్తి ఉండి ఆ శక్తి బయటికి ప్రదర్శించకుండా మరుగుపరిచి తాత్కాలికంగా సామాన్యుడిలా నటించేటటువంటి వాళ్ళంతా అజ్ఞాతులే. అటువంటి వాళ్ల యొక్క చరిత్రని చెప్పేది అజ్ఞాతవాసం. అంటే శక్తి ఉండి ఆ శక్తిని దాచుకోవడం చాలా కష్టం కదా. గట్టిగా శుక్లాంబరధరం శ్లోకం వచ్చనుకోండి, గురువుగారు ప్రార్థన చేస్తుంటే అందరూ గొంతు కలుపుతారు, తర్వాత కలపరు మళ్ళీ. ఎందుకని, అది రాదు, ఇది ఒకటే వచ్చు కనుక. పోనీ చదువుతుంటే పక్కవాడికి డిస్టర్బెన్స్ అనే ఊహ కూడా ఉండదన్నమాట. అది మన యొక్క లక్షణం ఏంటి, దీనికి చాపల్యము అని పేరు. చాపల్యం అంటే ఏమిటి, మనకు మధ్య మధ్యలో ఇందులో ఉన్న కొన్ని పద్యాలు శ్లోకాలు వస్తాయి, ఆ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గురువుగారితో గొంతు కలపకూడదు. ఆయన ఎప్పుడైనా భజన చేయమన్నప్పుడు అప్పుడు గొంతు కలపాలి. అనవసరంగా తొందరపడి గొంతు కలిపితే ఈ శృతికి ఆ శృతి తేడా వస్తుంది. అయినా సరే మనిషి నాకొచ్చు అనే విషయం బయటికి ప్రదర్శించకుండా ఉండలేడు, ఆ వచ్చిన ఒక్క మొక్కే కనుక. వచ్చింది వాడికి ఒకటే గనక ఈ ఒక్క ముక్క ఢామ్ ఢామ్ అని వాగకపోతే మనస్సుకి శాంతి ఉండదు. ఈ విధంగా చాపల్యాన్ని ప్రదర్శిస్తే వాడు జ్ఞాతుడు. అలా ఈ చాపల్యం ప్రదర్శించకుండా ఎంత శక్తి ఉన్నా అవతల వాడి దగ్గర అలా వినడానికి అలవాటు పడే మీలాంటి జ్ఞానులు ఉన్నారే మీరు అజ్ఞాతులు మహాత్ములు అన్నమాట. వీరు అంటే మీరు అలా చాపల్యం ప్రదర్శించరు పొరపాటును కూడా. అలా చాపల్యం ప్రదర్శించకుండా తమ శక్తిని ఎంత అదుపులో పెట్టారో ఈ ఘట్టాల్లో మనకి తెలుస్తాయి. ఒక్కొక్క సమయంలో భీముడు గనక విజృంభించుంటే ఆ రోజుతో అజ్ఞాతవాసం భగ్నమయ్యేది, కానీ ఎక్కడా బయటపడకుండా నిలబడ్డారు. అటువంటి పవిత్రమైన గాథ, అందుకే ఇది అపూర్వ గాథ అన్నారు. సకల సంపదలని జ్ఞానాన్ని ఇస్తుంది. పూర్వకాలంలో విరాట ఉద్యోగ పర్వాలు వినడానికి, మళ్లీ శాంతి ఆనుశాసనిక పర్వాలు వినడానికి ఎడ్ల బళ్ల మీద వెళ్లడం కూడా నేను ఎరుగుదును. ఈ పర్వాలకి చాలా ప్రత్యేకత ఉన్నది. ఇది ఊళ్ళో ఉండి కూడా వినకపోతే అంత దౌర్భాగ్యుడు మరొకడు లేడు అని నేను అనలేస్తుమా, వైశంపాయన మహర్షి అన్నాడు. మీరు అదృష్టవంతులు గనక వినడానికి రాగలుగుతున్నారు. దురదృష్ట జాతకులు ఇళ్లల్లో కూర్చుని సీరియల్స్ చూసుకుని వాళ్ళ జీవితాన్ని సీరియల్స్గా అలా నరకాలు, భూమి నరకంలో మళ్లీ భూమి మీద పడ్డం, నరకంలో పడ్డం మళ్లీ భూమి మీద పడ్డం, కుక్కలుగా నక్కలుగా బొక్కల్లో ఉండి ఎలకలుగా ఇలా పుడుతూ ఉంటారు. అది వారి కర్మయోగం, మహాత్ములైన మీ యోగం వేరు. అన్నీ పూర్తయ్యాక ఇక అజ్ఞాతవాసాన్ని ఆరంభించడానికి మహానుభావులైన పాండవులు ఇక ప్రయాణం అవ్వాలి, అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. ఆ వెళ్లే ముందు అంతవరకు అడవిలో వీళ్లతో పాటు దాదాపు 1000 మంది విప్రులు ఉన్నారని చెప్పుకున్నాం కదా, ఆ 1000 మంది విప్రులందరినీ సమావేశపరిచారు. మహానుభావులారా, విప్రోత్తములారా, మీ అందరికీ నమస్కారం. మీ అందరూ నా మీద అభిమానంతో ఈ 12 ఏళ్ళు అడవిలో ఉన్నారు అని ధర్మరాజు తన సోదరులతో కలిసి వాళ్ళకి నమస్కారం చేశాడు. సమావేశాన్ని పాండవులు 5 ద్రౌపదితో కలిసి కులపురోహితుడైన ధౌమ్యుని యొక్క సహకారంతో ఏర్పాటు చేసినా అందరూ మాట్లాడకూడదుగా కలగాపులగంగా, అందుకని ధర్మరాజు గారు వాళ్ళకి నమస్కరించి అందరి తరపున తాను మాట్లాడాడు. మహాత్ములారా, మీరు నేను వద్దని వారించినా వినిపించుకోకుండా నాతో పాటు అడవికి వచ్చారు, ఎన్నో కష్టాలు పొందారు. నేను మీకేం పెట్టానో, మీరేం తిన్నారో అది ఆ దేవుడికే తెలియాలి. కాలం గడిచిపోయింది, ఇక ఇక్కడి నుంచి మాకు కొత్త కష్టాలు మొదలయ్యాయి, అందులోంచి మేం బయటపడాలి. తెల్లంబుగా మీకెల్ల సుయోధను చేసిన కుటిల విచేష్టితంబులు అకట మాతో మీరు అడవుల ఇడుమల పొందితి రొక భంగిపోయ కాలము ఇది 13 మాకజ్ఞాతవాసం బుసలు పంగవలయునిల్దు ధార్తరాష్ట్రులు సోత తనయ సౌబలులును చెరుపన వేతురు చిన్న సన్న ఎరిగిరేని చాల ఎగ్గువాటిల్లు అట్లగుట మమ్మునింక అతి రహస్య వృత్తిమై నిరస్త విఘ్నులరై చెరియంపుడని అనుగ్రహింపవలయు. ఓ మహాత్ములారా, విప్రోత్తములారా, మీరు భూలోకంలో ఉన్న దేవతలు, అందుకే నేను వినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, అనుగ్రహించమని కోరుతున్నాను, ఆశీర్వదించమంటున్నాను. మీ అందరికీ తెలుసు దుర్యోధనుడు చేసిన భయంకరమైన అపకారం ఏమిటో. వాడు మా ఆస్తంతలు అక్కున్నాడు, మోసం చేశాడు, మా భార్యను అవమానించాడు, మమ్మల్ని అనరాని మాటలన్నాడు, చాలా దుర్భాషలాడాడు. ఆ దుర్మార్గుడి దయ వల్ల మేము 12 ఏళ్ళు అరణ్యవాసంలో పడ్డాం. సరే, మీరు కూడా మాతో పాటు అడవుల్లో రకరకాల కష్టాలు పొందారు. ఒక భంగిపోయే కాలం, ఏదో విధంగా కాలం గడిచిపోయింది. కాలం ఆగుతుందా? ఎలా అయినా గడుస్తుంది. ఎవడొచ్చినా రాకపోయినా, ఎవడు తిన్నా తినకపోయినా, ఎవడు పుట్టినా పుట్టకపోయినా, ఎవడు బ్రతికినా బ్రతకపోయినా, కాలం కాలం వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ లోకములో వీడు లేకపోతే ఈ సృష్టి ఆగిపోతుందనే భయం అక్కర్లేదట. మీరు చూస్తున్నారుగా, ఇంకేముందండి, వీడు చచ్చిపోతే ఇంకా దేశం ఉందండి అనుకోవడం భ్రమ. వీడికంటే వీడు బాబులాంటి వాడు ఇంకొకడు వస్తాడు. ఈ సృష్టి యొక్క రహస్యం అది, ఎవరి కోసం కాలం ఆగదు. అలాగే కాలం ఏదో రకంగా వెళ్ళిపోయింది. ఇది 13వ ఏడు. ఈ 7 మేము అజ్ఞాతవాసం సలపాలి, మేమెవరికీ తెలియకుండా అతి రహస్యంగా దాక్కోవాలి, మమ్మల్ని ఎలా బయటికి లాగుదామా అని ఆ ధృతరాష్ట్రపుత్రులు, సోతతనయుడు కర్ణుడు, సౌబలుడు అంటే శకుని, వీళ్ళు అనుక్షణం మమ్మల్ని వెంటాడతారు, వేటాడతారు, మమ్మల్ని బయటికి లాగడానికి ప్రయత్నిస్తారు. మేము వాళ్ల నుంచి బయటపడాలి. అంటే ఏమిటి? వాళ్ళకి ఎంత పెసరు మా గురించి ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడాలి. ఎంత ఆచూకీ తెలిసిందా ఇక వాళ్ళు మమ్మల్ని నాశనం చేస్తారు, మాకు చాలా కష్టం వస్తుంది, అందువల్ల మేము ఇక్కడ నుంచి అతి రహస్యంగా వెళ్ళాలి, అతి రహస్యంగా ఉండాలి, ఎవరికి తెలియకుండా ఉండాలి. ఇదంతా ఎందుకు చెబుతున్నారు? ఇప్పటిదాకా మా కూడా ఉన్నారు, ఇక చాలు వెళ్ళి రండి అని చెప్పడం అన్నమాట. అలా చెప్పలేక అంతమంది మహానుభావులు వాళ్ళు, అటువంటి వాళ్ళని మిమ్మల్ని పోషించలేను, మీ దారిని మీరు వెళ్ళండి అనలేక పాప ఆయన ఎంత సుకుమారంగా చెప్పాడు. చిన్న సన్న ఎరిగిరి అని ఎంత ఆచూకీ తెలిస్తే మమ్మల్ని నాశనం చేస్తారు, మాకు కష్టం కలుగుతుంది, నష్టం కలుగుతుంది, అందువల్ల మేము అతి రహస్యంగా బ్రతకాలి, మీరు కూడా మమ్మల్ని మీరు రహస్యంగా ఏడాది ఉండండి. నిరస్త విఘ్నులరు అయి అంటే ఏమాత్రం విఘ్నం లేని వాళ్ళై జీవించండి అని ఆశీర్వదించండి. మధ్యమ పురుష అవటం వల్ల విఘ్నులరు అనే ఒక అద్భుతమైనటువంటి క్రియాపదాన్ని వాడాడు మహానుభావుడు. అలా మీరు ఏ విఘ్నం లేకుండా బ్రతకమని దీవించండి అంటూ ఉండగానే ధర్మరాజు ముఖం ఒక్క క్షణం వాడిపోయింది, మాడిపోయింది, పాలిపోయింది, నెత్తురు చుక్కలేదంటారే ముఖంలో, అలా అయిపోయింది అనమాట. కత్తిఘాటుకి నెత్తురు చుక్కలేదంటే అర్థం ఏంటి? కత్తితో పొడిస్తే ప్రతివాడికి నెత్తురు కారుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ధర్మరాజు ముఖం మీద నిజంగా కత్తితో పొడిచినా రక్తం రాకుండా ఉంది, అంటే అంత రక్తహీనుడైపోయాడనమాట. ఎప్పుడు రక్తహీనత వస్తుంది? లోపల అనారోగ్యం వస్తే, విషణ్ణుడైపోతే. ఈయన కూడా అలాగ విషణ్ణవదనుడై వికారం పొందాడు పాపం. కంఠం గద్గదం అయిపోయింది. అప్పుడు మళ్ళీ అన్నాడు ఆయన, ఒకనాడేమును ఆపదలకు విడుమరగాంచి, ఒకనాడేమును ఆపదలకు విడుమరగాంచి, విప్రుల చుట్టల పెట్టుకొని సుఖముండనో పుదుముకో, ఇప్పాటిందు కలదే ఉర్విజనులకు. ఓ మహాత్ములారా, ఏదో ఒకనాటికి మేము కూడా ఈ ఆపదల్లోంచి బయటపడతామా? ఈ ఆపదలు మమ్మల్ని విడిచిపెడతాయా? మీలాంటి విప్రుల్ని, చుట్టాలని, పరివారాన్ని చుట్టూ పెట్టుకుని వాళ్ళకి ఎంత అన్నం పెడుతూ, వాళ్ళని పోషిస్తూ, వారిని గౌరవిస్తూ, వారికి కావలసిన కానుకలిస్తూ సుఖంగా జీవించే యోగం మాకు ఉందా లేదా? అసలు భవిష్యత్తులో మా కష్టాలు తీరుతాయా తీరవా? మాకు మళ్ళీ సంపదలు వస్తాయా రావా? మీతో కలిసి సుఖంగా ఉండే రోజులు ఉన్నాయా లేదా? మా బ్రతుకు ఇంతేనా? ఏమైనా బాగుపడుతుందా అన్నాడు ధర్మరాజు కూడా దుఃఖంతో, కంఠం గద్గదం అయిపోతూ ఉండగా. అంటే కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ఎంత మహాత్ములైనా ఒక క్షణకాలం బేల అయిపోతారు. ఆపదల్లో ఉన్నప్పుడు ప్రతి జీవి ఇంకెప్పటికైనా నా జీవితం బాగుపడుతుందా అనుకుంటాట. అది సందేహం లేకుండా అది ఆ ప్రవృత్తి, ఆ ఆలోచన జ్ఞానికి కూడా వస్తుంది, ఎంత గొప్పటికైనా వస్తుంది. ఎప్పటికీ పెళ్ళవన కుర్రాడు, ఇంక నాకు పెళ్ళవదేమో గురువుగారు, నా బతుకంతా బ్రహ్మచర్యమేనా అన్నాడు ఆయన. మరొక ఆవిడ, ఏమండి నా జీవితం అంతా పెళ్ళవదా అని ఆవిడ ఏడ్చింది. 70 ఏళ్ళు వచ్చాక ఆవిడకి పెళ్ళవలేదట, ఇప్పటికైనా నాకు పెళ్ళవుతుంది అంటుంది ఆవిడ. ఆఫ్టర్ 70 ఇయర్స్ అయినా నా జీవితానికి విముక్తి కలుగుతుందా అంది పాపం. నేను చాలా కాలం క్రితం పాపం ఓ హిందీ పండితురాలు ఉండేది, ఆవిడకి అలాగే పెళ్ళవక వృద్ధ కంజ కింద ఉండిపోతుంటే దీవించాను. ఎప్పుడూ ఆవిడకి నిజంగా పెళ్ళయి కొంతకాలం విజయవాడలో ఓ హెచ్ఎంతో కలిసి టింగు రంగానని చేతక మీద ఎడుతూ గురువుగారు మీ దేవుళ్ళు పెళ్ళయింది అన్నది పాపం ఆవిడ. ఉండరాజవరంలో భారతం చెబుతున్నప్పుడు కలిసింది. చాలండి, ఒక 18 ఏళ్ళు భర్తతో గడిపింది. ఆ తర్వాత భర్తగారు డామన్నారు, ఆవిడకి ఇప్పుడు టెన్షన్గా నెలకెంత అని పింఛన్ వస్తుంది భర్తగారిది, సుఖంగానే ఉంటుంది. కాబట్టి ఈ సుఖం వచ్చేదాకా ఈ కష్టంలో ఉన్నవాడికి ఎప్పటికైనా నాకు సుఖం వస్తుందా, కష్టం తీరుతుందా అనిపిస్తుంది. అందుకనే ధర్మరాజు బేలైపోయాడు. దాంతో భీముడు నిర్విణ్ణుడైపోయాడు, అర్జునుడు తెల్లబోయాడు. ఆయన ఎప్పుడు ఏడవడు చీటికి మాటికి, ధర్మరాజు గారు ఏడవడు అందరిలాగా, ఇప్పుడు ఏడుపు మొహం పెట్టాడు. ధర్మరాజు ఎవరికైనా కష్టం వస్తే వాదారుస్తాడు, వాదార్చేవాడే ఇప్పుడు దుఃఖంలో పడిపోతే ఎలా? అందుకే సోదరులు కిక్కురు మనకుండా ఉండిపోయారు, ద్రౌపది మాట్లాడలేకపోయింది. అప్పుడు మహాత్ముడు గనక పురోహితుడు ధౌమ్యుడు లేచాడు. అందుకే ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక ఉత్తమ పురోహితుడు ఉండాలి, సరియైన పురోహితుడు. తన యజమానికి, తన గురువుకి కష్టం వచ్చినప్పుడు కాపాడేవాడు, నేనున్నాను మీ వెంట అనేటటువంటి ఒక పురోహితుడు ఉండాలి పూర్వం. అందుకే ప్రతివాడికి ఒక కుల పురోహితుడు ఉండేవాడు అనమాట. ఆ పురోహితుల రుణం మనం తీర్చుకోలేం. మనం ఎక్కడికి వెళ్ళినా వెళ్లే మార్గంలో మనకి హితములు చేకూరుస్తారు గనక అటువంటి వాడిని పురోహితుడు అన్నారు. ఈ మధ్యన ఎవడికో చేతకాక పురోహితుడు అంటే పురమునకు హితం కూర్చువాడని ఒక కొత్త నిర్వచనం పెట్టాడు. పురమునకు హితం కాదు, పురానికి నగరానికి. పురహ అంటే వెళ్లే మార్గంలో, మనం ఎక్కడికైనా వెళుతూ ఉంటే ఆ మార్గంలో కష్టం లేకుండా కాపాడేవాడు అని అర్థం. ఇది పురము కాదు, పురస్తాత్, ముందు మార్గం, పురహ అనే శబ్దం అనకు అర్థం ఏంటి, ముందు మార్గం. వీడు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాడు, ఆ వెళ్లేలోపు దారిలో ఏమైనా ఇబ్బంది రాకుండా కాపాడితే అతన్ని పురోహితుడు అన్నారు. ఎప్పుడైనా అంతే, భవిష్యత్తులో ఇతనికి కష్టము లేకుండా తన మంత్రశక్తితో, తన జపశక్తితో, తన యొక్క అనుగ్రహముతో వీడిని అనుగ్రహించి కాపాడితే వాడిని పురోహితుడు అన్నారు. అందుకే అటువంటి పురోహితులకి ఎప్పుడు శిరస్సు వంచి నమస్కరించేవారు పూర్వకాలంలో పరమభక్తితో. ధౌమ్యుడు మహానుభావుడు తపస్శాలి, ఆయన లేచాడు, ధర్మరాజాదుల్ని వాదార్చాడు. ధర్మరాజా, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాత్రం ఇలా బేల కాకు, కన్నీళ్లు పెట్టుకోకు, నువ్వు ఎటువంటి వాడివి? ధర్మ నిరూపకత్వమున ధైర్యమున మహనీయ వృత్తి సత్కర్మ విధిజ్ఞతం చతురతా మహిమల్ దృఢబుద్ధి ఎవ్వరు ధర్మచుపాటికారనగా. ధాత్రి ప్రసిద్ధుడవైన ఇట్టి నీ పేర్మికి నీడే దుర్దశల పెళ్ళునకు దొరపిల్లుటారయ్యం. దుర్దశల పెళ్ళునకు దొరపిల్లుటారయ్యం. ధర్మరాజా, ఎవరికైనా సందేహం వస్తే ఆ సందేహం తీర్చి ఇదే ధర్మము, ఇది అధర్మము అని నిరూపించే మహానుభావుడివి నువ్వు. ఇటువంటి ధైర్యవంతుడు లేడు అని జగత్ ప్రసిద్ధికెక్కిన వాడివి నీవు. కళ్ళ ఎదురుగుండా భార్య చీరలాగుతున్నా తొందరపడకుండా, స్పందించకుండా ఆత్మబలంతో నిలబడిన మహనీయమూర్తివి నువ్వు. సత్కర్మలు చెయ్యడంలో, ఆ సత్కర్మలు కూడా ఎలా చెయ్యాలో గ్రహించి చెయ్యడంలో నిన్ను మించిన వాడు లేడు అని ప్రసిద్ధికెక్కిన వాడివి నువ్వు. మంచి తెలివితేటలతో ఆలోచించి ఏ పనినైనా చేసి తద్వారా ఆ పనిలో ఫలితాన్ని రాబట్టేవాడివి నువ్వు. దృఢబుద్ధి కలిగిన వాడివి నువ్వు. ఇన్ని రంగములలో ధర్మరాజు గారికి సాటి ఈ చరాచర జగత్తులో ఎవ్వరూ లేరు అని అందరూ నిన్ను పొగుడుతారు. అలా ప్రసిద్ధికెక్కిన మహానుభావుడివి నువ్వు. నువ్వు ఇవాళ ఏవో కష్టాలు వచ్చాయని ఆ దుర్దశలకి బాధపడతావా? వద్దు నాయన, బాధపడకు. కష్టం వస్తుంది, కష్టం మనిషికి కాకపోతే ఎవరికి వస్తుంది? మనిషికి కాక అడవిలో మ్రానుకు రాదు. చెట్లకి కష్టాలు వస్తాయి, వాటికి వస్తాయి, కానీ ఆ కష్టాలు వేరు, నీ కష్టాలు వేరు. మనుషులకి సహజమైన కష్టాలు వస్తాయి. దేవతలు కూడా పూర్వం కష్టాలు పాలయ్యారు. కాలం కలిసిరాక దేవతల అజ్ఞాతవాసం చేశారు. అది నీకు తెలుసు, అయినా మళ్లీ చెబుతున్నాను, దేవతలు కూడా కాలము కలసి వచ్చేదాకా అజ్ఞాతవాసం చేసి తమకి సమయం రాగానే విజృంభించారు. నిషదాద్రియందనిమిషపతి ప్రచ్ఛన్న రూపమున సంచరించుటయును. పూర్వం ఇంద్రుడు, నహుష చక్రవర్తి ఇంద్రుడైనప్పుడు వృత్రాసురుణ్ణి చంపిన మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి భయపడి నిషధ పర్వతమే దాక్కున్నాడు. ఎన్నాళ్ళు? 100 ఏళ్ళు. 100 సంవత్సరాల కాలం నిషధ పర్వతంలోకి చేరి ఆ పర్వతంలో పెద్ద చెరువు ఉంటే ఆ చెరువులో తామర తూడులో దాక్కున్నాడు. 100 ఏళ్ళు ఆయన అజ్ఞాతవాసం చేశాడు. నహుషుడు భ్రష్టుడయ్యాక మళ్లీ యజ్ఞం చేసి పాప విముక్తి పొంది తిరిగి ఇంద్రుడయ్యాడు. ఆయన మాత్రం 100 ఏళ్ళు సూక్ష్మరూపంతో తామరతూడులో దాక్కోలేదా? ధేను శరీర విలీనుడై మార్తాండుండజ్ఞాతవాసం బుసలు పుటయును. పూర్వం సూర్యభగవానుడు భార్యాశాపానికి గురయ్యాడు. భార్య తిట్టింది, దాంతో శాపగ్రస్తుడై ధేను శరీర విలీనుడై ఇక్కడుంది పెద్ద గొడవ. ఆవులో దాక్కున్నాడు ఆయన కొంతకాలం పాటు. భూలోకానికి వచ్చి భూలోకంలో నందిని అనే పేరుతోటి వశిష్ఠ మహర్షికి ఒక ఆవు ఉంది. ఆ ఆవు శరీరంలో రహస్యంగా దాక్కున్నాడు. ఒకరోజు 2 రోజులు కాదు, ఆయన 1000 ఏళ్ళు ఆవు శరీరంలో దాక్కున్నాడు. ఆ 1000 ఏళ్ళు సూర్యుడు భార్యాశాపానికి గురై దాక్కుంటే అయ్యో సూర్యుడు లేడని అంతకాలం అగస్త్య మహర్షిని సూర్యుడిగా పెట్టాడు బ్రహ్మదేవుడు. ఈయన వచ్చేదాకా అగస్త్యుడు కొంతకాలం సూర్యుడి పోస్టులో ఉన్నాడు. అది కూడా ఒక పదవేశం అండి. సూర్యుడు తప్పుకుంటే అందులో ఇంకోటి ఎవడో పెట్టేస్తాడు బ్రహ్మదేవుడు. ఈ సృష్టిలో ఒకడు లేకపోతే పనే ఆగదు. ఇంకొకటి ఎవడో అందులో ఉద్యోగంలో పెడతారు. ఎవరన్నా హెచ్ఎం చచ్చిపోయాడు అనుకోండి, వెంటనే అక్కడ హెచ్ఎం లేడని పిచ్చెక్కిపోరు ఎవరు, ఇంకో కొత్త వాడిని పెడతారు. వాళ్ళు లేకపోతే ఏమైనా స్కూల్ ఆగుతుందా, లేకపోతే రోజులు ఆగుతాయా? ఆ విధంగానే అగస్త్యుడిని 1000 ఏళ్ళు అక్కడ పెట్టాట బ్రహ్మదేవుడు. ఆ 1000 ఏళ్ళు అయ్యాక మళ్లీ ఆవు శరీరంలోంచి బయటకొచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుని సూర్యభగవానుడు తిరిగి తన పీఠాన్ని అధిరోహించాడు. సూర్యుడు మాత్రం కాలం కలిసిరాక అంత గోపతి గోపతి శరీరంలో దాక్కోలేదా? ఇక మహానుభావుడైన ఇంద్రుడికి పుత్రుడైన జయంతుడు కొంతకాలం శాపగ్రస్తుడై కాకి రూపంలో చిత్రకూట పర్వతం మీద దాక్కోలేదా? ఎంతోమంది మహానుభావులు పూర్వకాలంలో కాలం కలిసిరాక రకరకాల రూపాల్లో దాక్కున్నారు. వాళ్ళు కష్టాలు పొందారు, సమయం వచ్చింది మళ్ళీ కష్టాల్లోంచి బయటకు వచ్చారు, విజృంభించారు, పూర్వం కంటే కొత్త కీర్తిని పొందారు, గొప్ప కీర్తిని పొందారు. నీకు కూడా ఆ రోజులు వస్తాయి. కాబట్టి ఆ రోజులు వచ్చేదాకా, కాలం కలిసి వచ్చేదాకా నువ్వు దుఃఖం పొందకు, ఆత్మధైర్యంతో ఉండు. దుఃఖించేవాడికి రోగాలు వస్తాయి, దుఃఖించేవాడికి ఇంకా ఇంకా కష్టాలు పెరిగిపోతూనే ఉంటాయి. దుఃఖాన్ని దిగమింగుకున్నవాడు ధైర్యవంతుడు అనగానే ధర్మరాజు గారు అమ్మాయిని కాస్త తేరుకున్నాడు, అందుకని పురోహితుడు ఉండాలన్నారు. ఇప్పుడు భీముడు మళ్ళీ లేచాడు. అన్నయ్య గారు కొంచెం తేరుకోగానే అన్నయ్య చేతులు పట్టుకుని, అన్నయ్య అసలు ఈ కష్టాలు నువ్వు చేతులారా తెచ్చుకున్నావు, కానీ ఇంకొకడెవడో ఇచ్చినవి కాదు. ఆనాడు నువ్వు ఊ అని ఉంటే ఇవాళ ఈ కష్టాలు రావు. భవదాజ్ఞా దృఢబంధ సంయమిత శుంభద్వేగమైగాక నాడవలీల మన అర్జున ద్వీపము, నాడవలీల మన అర్జున ద్వీపము, క్రోధావేశ దుర్దాంత దర్ప విలాసోద్భట భంగి నేపడరి కౌరవ్యాంబుజ శ్రేణి చిక్కువడల్ జేయదే. ఒక్క వ్రేల్మిడిన నీకు ఆనందమిత్వంగ. నీకు ఒక చిన్న రహస్యం చెబుతాను. నువ్వు ఆనాడు కౌరవ సభలో మమ్మల్ని కదలొద్దు అని చూపులతో ఆజ్ఞాపించావు. అలా ఆజ్ఞాపించకుండా ఊరుకునుంటే ఈ అర్జునుడు ఆ రోజే కౌరవుల్ని నాశనం చేసి నీ సామ్రాజ్యాన్ని నీకు ఇచ్చేవాడు. కౌరవులు తామర పువ్వులు, కౌరవులంతా తామర పువ్వులు లాంటి వాళ్ళు, అంటే అంత అల్పమైన వాళ్ళు అని చెప్పడం అనమాట. తామర కాడలు ఎంత ఉంటాయి, అల్పంగా ఉంటాయి. ఈ కౌరవులు అనేటటువంటి తామర తూడులను మన అర్జునుడు అనేటటువంటి ఏనుగు తొండంతో తెంపి అవతల పారేసేది. ఓ చోట తామర పువ్వులు కొలను ఉందండి, అందులోకి ఏనుగు అడుగు పెడితే ఏం చేస్తుంది, పట్ట 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 తొండంతో ఆ తామర పువ్వుల్ని కాడల్ని పట్టి పీకి నేల మీద వేసి తొక్కేస్తుంది, కాళ్లతోటి పచ్చడి చేస్తుంది. తామర కాడ ఏనుక్కెంత? అర్జునుడు నీ ఆజ్ఞ అనే ఒక అంకుశం అతన్ని ఆపడం వల్ల ఈ అర్జునుడనే ఏనుగు కౌరవులనే తామర పువ్వులను ఆనాడు తుక్కు తుక్కు చేయలేదు. లేకపోతే ఆనాడే కౌరవులందరినీ సభలోనే గాంధీవి తన గాంధీవ చండ విముక్త భల్లౌఘములతో వివిధాస్త్ర శస్త్రాలతో నాశనం చేసేసేవాడు. దాంతో కౌరవులు తెచ్చేవారు, మన రాజ్యం మనకు వచ్చేది, మనకు అరణ్యాస అజ్ఞాతవాసాల గొడవ తగ్గేది. ఈ గొడవ మనకు ఉండేది కాదు. సరే అయ్యింది, ఏదో అయ్యింది, నువ్వు ఆజ్ఞాపించావు, మేము ఆగిపోయాం. ఇప్పుడు ఇంకా భయపడవలసిన అవసరం లేదు, మనకి దైవానుగ్రహం ఉన్నది. మనందరం ఈ ఏడాది అజ్ఞాతవాసం చేస్తాం, అందులోంచి బయటపడతాం, మనకి దైవానుగ్రహం వల్ల సంపదలు వస్తాయని. కానీ ఇప్పుడు ధర్మరాజు గారు తెలివి పొందాడు, అంటే ఉత్సాహం పొందాడు. చాలు చాలు, ఏదో ఆ తాత్కాలికంగా కాస్త మనస్సుకి ఉద్వేగం కలిగింది తమ్ముడు అని వాళ్ళని మళ్ళీ మరల్చి, ఇప్పుడు అరణ్యవాసం అంటే అంత తేలిక కాదు, ఈ బ్రాహ్మణోత్తములందరినీ ముందు పంపించేయండి అని పంపేశాడు. వాళ్ళందరూ ఉండగా మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు, ఎందుకంటే ఎంత కాదనుకున్నా రహస్యంగా ఉండే మాటలు 10,000 మందితో చర్చిస్తే ఇందులో ఒక్కడైనా దాన్ని బయటికి తీసుకెళ్ళడు. అందుకని అందరినీ ఎవరిదాన్ని వాళ్ళు పంపించేసి ఆత్మీయుల్ని మాత్రం అట్టి పెట్టాడు. అంటే వాళ్ళ నోట్లో నువ్వు గింజ కూడా నానుతుంది, అంత గొప్పవాళ్ళు అనమాట. వాళ్ళు ఎవరెవరు? సారథులు, ద్రౌపది యొక్క అంతఃపుర పరిచారికా గణం, కుల పురోహితుడు ధౌమ్యుడు, వీళ్ళు మాత్రం ఉన్నారు. మిగతా వాళ్ళు పంపేసి ఇప్పుడు మనం ఈ ఏడాది రహస్యంగా దాక్కోవాలి కదా, ఎక్కడ దాక్కుందాం? నాకైతే పాంచాల దేశం, మత్స్య దేశం ఇలాంటి కొన్ని దేశాలు కనబడుతున్నాయి. ద్వారక ఇవన్నీ కూడా సంపన్న దేశాలే. కాకపోతే పాంచాల దేశంలో ఉంటే ద్రుపదరాజు మనకి మామగారు గనక కౌరవులు మనల్ని పట్టేసుకోవచ్చు. పోని హస్తినాపురానికి వెడదామంటే అది మరీ ప్రమాదం. ద్వారకకి మాట వరసకు కూడా వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళామంటే ఖచ్చితంగా పట్టుకుంటారు వాళ్ళు. ఇంకా ఎటు పోయి ఎటు చూసినా మనకి అత్యంతాత్మీయుడు విరాటరాజు గారు. మత్స్యదేశానికి అధిపతి అయిన విరాటుడు మనమంటే చాలా పక్షపాతం కలిగిన వాడు. పొరపాటున మనం ఎవరో ఆచూకీ తెలిసినా బయట పెట్టడు. ఎలాగో మనం బయటపడం, ఒకవేళ పొరపాటున బయటపడితే మన బయట పెట్టకుండా ఉండేవాడు కావాలి. ఇక రెండవది, మనల్ని పోషించేవాడు డబ్బున్నవాడు కూడా ఉండాలి. డబ్బు లేని వాడి మీద పడి, పేదవాడి మీద పడి వాడిని వాడే పోషించుకోలేకపోతే ఏమండి, మీ ఇల్లు ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు తిండి తినకపోయినా పర్వాలేదు, నాకు పెట్టండి అంటే ఎలా కుదురుతుంది. మన భీమసేనుణ్ణి మనల్ని పోషించేవాడికి పాడి పంట సమృద్ధిగా ఉండాలి. ఆ ప్రత్యేకంగా భీముడు ఒకడు ఉన్నాడు కదా, ఆయనకి వేళ కింద భోజనం పడాలి. భోజనం పెట్టకపోతే భీముడు ఏం పని చేస్తాడు, హుషారుగా ఉండడు. అందువల్ల సంపద ఉండాలి. మత్స్యరాజు గారికి గో సంపద ఉన్నది, పొలాలు బాగా పండుతాయి, ధర్మాత్ముడు, పన్నులు బాగా వసూలవుతున్నాయి, ఆయనకి ఆదాయం మిగులుతోంది, కానీ ఓవర్ డ్రాఫ్ట్ లేదు, మిగలడం తప్ప తగలడం లేదు, కాబట్టి ఆయన దగ్గర ఉందాం, ధర్మాత్ముడు ఆయన అని నాకు అనిపిస్తోంది. చివరికి ఎక్కడ ఉందామో మీరే తేల్చుదురు గాని, కానీ అక్కడికి వెళ్ళాక మనం ఎవరెవరం ఎలా మెలగాలి, ఏ ఏ రూపములతో అక్కడ మనం అజ్ఞాతవాసం చెయ్యాలి అనగానే ముందు అర్జునుడు లేచి, మహానుభావుడివి, సర్వం సహా సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడివి, సింహాసనం మీద కూర్చోవడం తప్ప ఎవరికి పనిచేసి ఎరిగిన వాడివి కాదు, అటువంటి మహనీయమూర్తివి, ధర్మమూర్తివి, నువ్వు ఎవరిని కొలిచి ఎలా సేవిస్తావా అని నాకు బెంగగా ఉన్నది. నీ వంటి మహానుభావుడు, పరమపూజ్యుడు, చక్రవర్తి ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళి పరిచారకుడై సేవ చేసి ఎలా మెప్పిస్తాడో, భగవంతుడు ఇంత దుస్థితి నీకు కలిగిస్తాడు అనుకోలేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు అర్జునుడు. అప్పుడు ఆయన వెంటనే అనాదర మందస్మితుడయ్యాట, అంటే లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేశాడు. ఎందుకని, ఈయన కూడా ఏడ్చాడు అనుకో, అవును తమ్ముడు, చక్రవర్తిని నాకు ఇలా వచ్చింది అంటే అక్కడి నుంచి ఏడుపు సీన్ మొదలవుతుంది. పూర్వం ఏడుపు సీన్లో ఉండేవి హరిశ్చంద్రలో, అలా మళ్ళీ ఇప్పుడు మొదలైతే ఎలాగా, అందుకని ఇప్పుడు ధైర్యం చెప్పాలి, వద్దు నాయన దాని జోలికెళ్లకు అని దాన్ని కాస్త నిర్లక్ష్యం చేసి పక్కకి తోసేసి, ఆ మాత్రం సేవ చేయటం నాకు వచ్చు, సేవ చేయించుకోవడమే కాక నా తండ్రి ధర్మమూర్తి నన్ను అనేక రంగాలలో తీర్చిదిద్దాడు, నాకు శ్రౌత విద్యలొచ్చు, స్మార్త విద్యలొచ్చు, అంటే వేద పండితుణ్ణి నేను, స్మార్తము నేర్చుకున్నవాణ్ణి, ఈ రెండింటితో నేను కూడా బతుకుతాను, సన్యాసి వేషం వేసుకుంటాను. సన్యాసులకి మధ్య మధ్యలో పాచికలాడ్డం అనే విద్య కూడా రావాలట, అది పూర్వకాలంలో అదొక నియమం అనమాట. ఈ విధమైన పాచికలు అనేవి కూడా నేర్చుకుని పాచికలతో సరదాగా వినోదిస్తూ జోదం ఆడడం వల్ల ఎంత నష్టమో విరాటరాజు గారికి చెబుతాను. మళ్ళీ ఇది మాత్రం ఆడడం లేదైనా, నేను సరదాగా జోదము ఆడతాను, పాతవాసన పోతుందా, అందుకని మీరు ఎక్కడికి వెళ్ళండి ఎవడి వృత్తి వాడిదనమాట. పాఠాలు చెప్పడానికి అలవాటు పడిన మేస్టారు రిటైర్ అయిపోయాక ఎక్కడన్నా ఖాళీగా కూర్చుంటే నలుగురిని కూర్చోబెట్టి మళ్ళీ పాఠం చెప్పేస్తాడు. ఉపన్యాసం చెప్పేవాడు ఎక్కడున్నా ఉపన్యాసం చెబుతాడు, విమానంలో కూడా ఉపన్యాసం చెబుతాడు, అలా ఎవరు వృత్తి వాడిది. ఒక ఆయన రాగా అని నన్ను రోజు, ఈ కండువా అండి ఖరీదైందే కానండి ఆ జరీ బాగాలేదండి అన్నాడు రాగానే. ఏమండి అన్నాను, నాది బట్టలు కొట్టు కదండి, ఎక్కడికి పోతుందండి ఆ బుద్ధి అండి అన్నాడు పాప. అంతే అది, బట్టలు కొట్టవడం వల్ల పాప ఆయన రాగానే, ఈ కండువా కదండి మంచి కండువా తెస్తానండి, మంచి లాల్చీ మీ ఉపన్యాసం అయ్యేలోపు రెండు లాల్చీలు తెస్తానని నాకు వారం రోజుల క్రితం వచ్చి చెప్పి వెళ్ళాడు. మళ్ళీ ఆయన ఎవడయ్యాడు ఎక్కడున్నాడు నాకు తెలియదు అనుకోండి, అది వేరే విషయం. ఆ కాసేపు ఉద్రేకం వచ్చేస్తుందనమాట, అయ్యో గురువుగారు ఏమిటి, ఈ కండువా వేసుకోవడం ఏమిటి, ఈ లాల్చీ ఏమిటి అన్నాడు. ఆ లాల్చీ గురించి ఎత్తిన ఆయన మరి ఎక్కడున్నాడో తెలియదు, దేవుడు తెలివ ఆయనలో ఆయన నూరేళ్లు నిండేదాకా బాల్చీ తనకుండా ఉండాలని మాత్రం కోరుకుందాం. సరే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరి వృత్తి అలా వస్తుంది, ఈయనకి ఎంత కాదనుకున్నా ఈయన మన ప్రవృత్తిలో కొంచెం జోదం ఉంది, అందుకని జోదమాడి ఆయన ఆనంద పెడతాను, నేను అనేక ధర్మాలు చెబుతాను, ఆయన్ని కొలుస్తాను, ఆయన అడగచ్చు నువ్వెవరివి ఎక్కడి నుంచి వచ్చావు అని. అప్పుడు ఏమంటాను, ధర్మరాజు గారికి నేను సలహాలు ఇచ్చేవాణ్ణి, ఇప్పుడు కర్మకాల ధర్మరాజు గారు ఎక్కడికో పోయాడు, నేను నీ దగ్గరకు వచ్చానంటాను. మనం ఎలా ఉన్నా మా తండ్రి ధర్మరాజు గారి యొక్క వరం ఒకటి ఉన్నది కనుక ఎవరికి దొరకం బయటపడం అని. ఆ తర్వాత ఇప్పుడు కంకుభట్టి అనే పేరుతో అక్కడ ఉంటాను, నా గురించి నాకు బాధ లేదు, ఈ మహనీయమూర్తి భీముడి గురించే ఆలోచన. ఎటువంటి శరీరం, పవిత్ర శరీరం, బంగారపు రంగువాడాయన, వజ్రం వంటి శరీరం అది. ఈ మహనీయమూర్తి 10 మందికి ఏదో రకంగా ఉపకారం చేసేటటువంటి వ్యక్తి, ఇతరుల దగ్గరికి వెళ్ళి సేవ ఎలా చేస్తాడు, ఏ ఉద్యోగం చేస్తాడు, అన్నిటికీ మించి బలవంతుడు, కొంచెం ఉద్రేకం కలిగిన వాడు. ఇటువంటి వాడు ఇతరుల దగ్గర పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఏదన్నా తొందరపడి మాట అన్నారా, అప్పుడు తనను తాను ఎలా అదుపులో పెట్టుకుంటాడో. వాయువు యొక్క పుత్రుడు, ఎందరో రాక్షసుల్ని సంహరించి దుష్ట శిక్షణ చేసి శిష్టరక్షణ కావించిన మహానుభావుడు అని ధర్మరాజు భీముడిని చూచి బాధపడి, నా వల్ల ఈ పుణ్యాత్మునికి ఈ దుస్థితి వచ్చింది, హనుమంతుడి తమ్ముడికి ఏమిటి, హనుమంతుడి తమ్ముడు పనిమంతుడు అవడం ఏమిటి అని కొంచెం బాధపడ్డాడు. అప్పుడు భీముడు, అన్నయ్య నువ్వే వెళ్ళి ఒక సామాన్యుడిని సేవిస్తానంటే నేను మాత్రం సేవించనా. అందుకే నేను చిన్నప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన ప్రొఫెషన్లో కూడా నేను ఆరితేరాను. వంట నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. వంట, గదాయుద్ధం, కుస్తీపట్లు, ఈ మల్లయుద్ధం ఇవే నేర్చుకోవడమే కాకుండా చిన్నప్పటి నుంచి ఆయన బాగా వంటలో కూడా నైపుణ్యం పొందాడు. మహానసగృహంలో చేరి ఎలా వంట చెయ్యాలి, గరగరగా ఎలా వండాలి. గరగర అంటే మళ్ళీ వేరే అర్థం కాదు సుమా, రుచిగా అని అర్థం. అచ్చ తెలుగు పదం గరగర అంటే రుచి. రుచిగా ఏ ఏ పదార్థాలు ఎలా వండాలి, ఇక పులిహేర, దద్దోజనం, కట్టు పొంగలి కలిపితే ఇక నేనే కలపాలి, పోపు ఎలా పెట్టాలి, ఎంత నూనె వెయ్యాలి, ఎన్ని మిరపకాయలు వెయ్యాలి, అందులో పులిహేర వేసేటప్పుడు ముందు చింతపండు బాగా ఉడకబెట్టాలి, ఒక గుండిగడు చింతపండు బాగా ఉడకబెట్టి ఈ మిరపకాయలు ఇవన్నీ పోపెట్టి ఈ మిరపకాయల పోపుని చింతపండులో కాసేపు ఉడకబెట్టి అప్పుడు పులిహేర కలిపితే అబ్బో ఆ పులిహేర నిండా మళ్ళీ వేరుశనగ గుళ్ళు తట్టలకి తట్టలు పోసి జీడిపప్పు వేస్తే, వెయ్యవలసిన ఉప్పు వేస్తే ఆ పులిహేర తింటే రుచి. కొంతమంది పులిహేరను పెడతారు దిక్మాలి, అంతలో పసుపు వాసన తప్పే ఉండదు, పసుపు అన్నం అది కుళ్ళిపోయిన వాసన. అలా కాకుండా మంచి టాపు లేవాలి పోపు పెడితే, అప్పుడు ఆ పులిహేర తినాలి. అసలు నన్ను అడగండి, నేను చెప్తాను, భీముడే కాదు నేను కూడా పులిహేర అలా బాగా చేశాను. కాకపోతే తొందరపడి రహస్యం బయట పెడితే రేపటి నుంచి మీరు అందరూ వచ్చి పురాణం మానేసి గురువు గారు కాస్త పులిహేర చేసి పెట్టండి అంటారేమో అనేది అదో భయం. అందువల్ల ఈ మధ్యన వంట మానేశాను. కానీ ఏమైనప్పటికీ ఇవన్నీ నేర్చుకున్నాను, నా భోజనాలతో నా వంటలతో రాజుని మెప్పిస్తాను. ఈ కేవలం వంటలే కాదు, అప్పుడప్పుడు రాజుగారికి మల్లయుద్ధం అనే ఒక వినోదం చూపిస్తాను, మల్లులతో పోరాడతాను, చంపకుండా విడిచిపెట్టేస్తాను. రాజుగారి ఆస్థానంలో మల్లులతో సరదాగా యుద్ధం చేసి వాడు పడగొట్టి చంపుటుడుగుదు అన్నాడు ప్రత్యేకమైన మాట. నేను ఎవరిని చంపను, సాత్వికంగా బ్రతుకుతాడండి భీముడు అంటే. భీముడే చిటికి మటికి కోపగించడు, పరమ పాపాత్ముల్ని, దుష్టుల్ని, రాక్షసుల్ని హింసిస్తాడు, దుర్యోధనుడిని చావగొడతాడు. కానీ మనలాంటి వాళ్ళకి భీముడు అండ, ఆయన అందరికీ ప్రజలకు అండ, పాపాత్ములకి మాత్రం ఆయన నిజమైన దండధారి. అందుకే ఏమన్నాడు, నేను ఎవరి జోలికి వెళ్ళను, ఏ మల్లులు దొరకకపోతే పులులతో, సింహాలతో, ఏనుగులతో పోరాడి రాజుని మెప్పిస్తాను. ఇంకా రాజుగారు సంతోషించి వంటవాడిగా ఉద్యోగం ఇస్తే వంటవాడిగా ఉంటాను, లేదా వంటవాడికి సాయం చేయమంటే అప్పుడు కూడా నేను కత్తి పుచ్చుకుని తోటకూర, బెండకాయలు కోసి పెడతాను. ఆ పని కూడా నేనేమి సిగ్గుపడుతూ చెయ్యను అని అనను. ఒకవేళ సోపాధ్యక్షుడుంటే, అంటే వంటగదికి అధ్యక్షుడుంటే, వంటగదికి కూడా ఒక ప్రెసిడెంట్ ఉండాలి లేకపోతే తంట, ఆ ప్రెసిడెంట్ గారితో సఖ్యతతో ఉంటాను. నా అదృష్టం బాగుండి నన్నే సోపాధ్యక్షుణ్ణి చేస్తే ఎక్కడ వంటలో ఒక్క మిరపకాయ కూడా బీరుపోనివ్వను, వ్యర్థం కాకుండా చూస్తాను. కొంతమంది వంటవాళ్ళు అండో చాలా తగలెడతారు, అనవసరంగా నూనె పోసేసి ఆఖరిని గారెలయ్యాక చూస్తే ఆ నూనె ఇంకో పెళ్లి సంతర్పణకి పనికి వచ్చేంత నూనె పాడు చేసింది ఒక ఆవిడ. అలా పాడు చేయకూడదు. అందుకని ఒక్క నూనె చుక్క కానీ లేక ఒక్క మిరపకాయ ముక్క కానీ అరి కరేపక్క కూడా వ్యర్థం కాకుండా కాపాడతాను. పైగా ఇంకో గొప్ప మాట అన్నాడు రాజుగారు, కట్టెలు తీసుకురా అని అడవికి ఇతరులను పంపక్కర్లా, నేనే అడవికి వెళ్ళి చెట్లు చెట్లు పీకేసి పటాపటా మోకాళ్ల మీద పెట్టి గొడ్డలి కత్తి అక్కర్ లేకుండా విరగొట్టి వాటిని పొయ్యిలో పెట్టి వంట చేస్తా. దాంతో రాజుగారికి ఎంత పని కలిసి వస్తుంది, వంట కట్టెలకి గొడ్డలక్కర్లా, కత్తెక్కర్లా, నా చేతులే చాలు, అట్టే పట్టి కట్టెలు విరగొట్టి పొయ్యిలో పెట్టి వంట చేసేస్తాను. ఇలా రాజుగారిని సంతోష పెడతాను. మధ్య మధ్యలో ఈ వంట వృత్తి వల్ల నాకు లాభం ఏమిటి, ఓ 10 బస్తాలు పులిహేర చేస్తే 5 బస్తాలు నేను రుచి చూడొచ్చు. ఈ విధంగా నాకు ఉపయోగం, ఆయనకి ఉపయోగం అనగానే అమ్మాయ పర్వాలేదు. కానీ ఆ కాలంలో తొందరపడి ఏమాత్రం కోపం పొందకే అని నచ్చజెప్పి ఇప్పుడు అర్జునుడికేసి తిరిగాడు. అర్జున, నీ గురించే నాకు ఎక్కువ బెంగ, ఎంత దీర్ఘమైనవి నీ బాహువులు, అజానుబాహువి, విశాలమైన వక్షస్థలం కలిగిన వాడివి, సుందరాకారుడివి, ఒత్తైన నీ జుట్టు చూస్తేనే జనాలు అర్జునుడిని కనిపెట్టేస్తారు. ఇంక ఇవన్నీ ఓ పక్కన పెడదాం, ఈ అరణ్యవాసం ఒకెత్తు, అజ్ఞాతవాసం ఒకెత్తు. అరణ్యవాసంలో అంటే మనం ఎవరమో మనం దొరకవచ్చు, కోదండం నీ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ గాండీవాన్ని ఏం చెయ్యాలి, ఈ గాండీవం పుచ్చుకుని అజ్ఞాతవాసానికి వెడితే ఈ చూడగానే అందరికీ అర్థమైపోతుంది నువ్వే అర్జునుడివని. నువ్వు ఎలా బతుకుతావో, ఎలాగా అజ్ఞాతవాసం నడుపుతావో అంటే, అన్నయ్య మీరిద్దరూ మారువేషాలు వేయగలేంది, నేను మాత్రం వేయలేనా, మీ అందరికంటే నాకు ప్రత్యేకమైన సౌలభ్యం ఉన్నది. నేను అరణ్యవాసంలో ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనం మీద కూర్చున్నప్పుడు ఊర్వశి నన్ను నపుంసకుడైపో అని శపించింది. అప్పుడు మా నాన్న ఇంద్రుడు ఈ శాపమును అజ్ఞాతవాస కాలంలో ఉపయోగించుకో అన్నాడు. ఈ ఏడాది నేను మా తండ్రిని తలుచుకుని నపుంసకుండా అయిపోతాను, ఇక నన్ను ఎవరూ గుర్తుపట్టలేరు, ఇంకొక ఇబ్బంది ఒకటి ఉన్నదనుకో, అదేమిటంటే ఈ ధనుష్టంకారం చేసినప్పుడల్లా, బాణాలు ఎక్కుపెట్టి విడిచిపెట్టినప్పుడల్లా ఈ అల్లెతాడు వచ్చి ఇక్కడ తగిలింది టైనికి. దానివల్ల ఈ భుజం అంతా కాయలు కాసినట్టు అయిపోయింది, దృఢమైపోయింది. ఇంతంత కండలు కనపడతాయి ఇక్కడ ఆయనకి. ఈ కండలు చూస్తే ప్రతివాడికి ఇతడు స్త్రీ కాదు, నపుంసకుడు కాదు, ఒకప్పుడు ధనుర్విద్య నేర్చుకున్న ఒక విలుకాడు అని అర్థమవుతుంది. అందుకని నేను విలుకాడిని, గాంధీవాన్ని ధరించిన వాడిని, అల్లెతాటి దెబ్బలు తిన్నవాడిని ఎవరికీ తెలియకుండా, పైగా ఈయనకి ఒక్క చేతికి కాదట, రెండు చేతులతో బాణాలు ఇస్తాడు కదా, ఎడాపెడా రెండు వైపులా కాయలు కాసాయి. వీటికి ఇక్కడ దాకా కంచుకం అంటే జాకెట్, పొడుగు జాకెట్ వేసుకుంటాను. పొడుగు చేతులు జాకెట్లు పూర్వం ఉండే ఉండవు, ఇప్పుడంటే అసలు జాకెట్లే మానేశారు అమెరికాలో. కానీ పూర్వకాలంలో ఇక్కడ దాకా వేసుకునేవారు. ఈ కంచుకం వేసుకుంటాను, పైగా శంఖ వలయములు అనగా శంఖంతో తయారు చేయబడిన గాజులు, లంబాడి వాళ్ళు వేసుకుంటారు సరే, అవి ఆ రోజుల్లో చాలా మంది వేసుకునేవారు, అది చాలా గొప్ప సంప్రదాయం. ఆ గాజులు, దంతపు గాజులు, శంఖ వలయాలు ఇక్కడ దాకా వేసుకుంటాను. అప్పుడు అవి ఏమవుతాయి, ఈ జాకెట్ వల్ల, ఈ గాజుల వల్ల నా చేతుల లోపల ఉన్నటువంటి ఆ కండలు, ఆ ముద్దలు, ఆ దెబ్బలు కనబడవు. ఈ విధంగా నేను నపుంసక వేషంతో, పేడి వేషంతో విరాటరాజు గారి కొలువులో చేరతాను. కన్యలకి ఆటాపాట నేర్పడం నాకు బాగా వచ్చు. మహానుభావుడు చిత్రసేనుడు అనేటటువంటి ఒక గొప్ప గంధర్వుడు నన్ను స్వర్గంలో ఉండగా దగ్గరికి చేరదీసి సంగీతం నేర్పాడు, నృత్యం నేర్పాడు. ఈ రెండూ కూడా సమానంగా వచ్చు నాకు. పాటలు పాడగలను, ఆటలు ఆడగలను. ఇటు ఆటాపాట కన్యలకి నేర్పుతాను. నువ్వెక్కడున్నావు అని అడిగితే ఒకప్పుడు ద్రౌపది దగ్గర తదీంధీంతన అని నృత్యం చేశాను, ఆవిడికి నేర్పానని చెబుతాను. అనగానే ఆ అమ్మాయ నపుంసక రూపంలో ఉంటే ఇక నిన్నెవరూ గుర్తుపట్టలేరు, ఇక ఇప్పుడు ఈ నకులుడు ఎంత అందగాడు, ఈ అందాన్ని ఎలా దాచగలం అనగా, నేను కూడా చిన్నప్పటి నుంచి గుర్రాల విషయంలో ఆరితేరాను. అశ్వశిక్షకుణ్ణి నేను. భయంకరమైన పొగరుబోతు గుర్రాలు కళ్ళెములకు లొంగన ఉంటాయే, అటువంటి వాటిని కూడా కొత్త ముట్టునకి ఈయ కొలుపు నేర్పు అన్నాడు. కళ్ళెమునకు లొంగనటువంటి గుర్రమును ఒక దారపు పోగుతో అదుపులోకి తెస్తాను, ఆ నైపుణ్యం నాకుంది. ఇంకా ఏ గుర్రం పొగరుమోతుది, ఏ గుర్రం తెగులు గొంటిది, ఏ గుర్రం రౌతుమాట వింటుంది, ఏది వినదు, ఏ ఆడగుర్రం, ఏది మగగుర్రం, ఏది ఎదకొచ్చింది, దేని ద్వారా ఈ గుర్రాల యొక్క సంతానం పెంచవచ్చు, దేనికి ఎలాగ తాటింపన చేస్తే సంతానం ప్రాప్తి పెరుగుతుంది గుర్రాలకి, ఇవన్నీ నాకు బాగా తెలుసు. వాటికి ఏ దాణా ఇష్టమో తెలుసు. ఇవన్నీ పసికట్టి గుర్రాలని ఆరితేరేలా చేస్తాను. పొగరుబోతు గుర్రాలని రాజుగారికి పనికొచ్చేలా చేస్తాను. ఆయన దగ్గర ఉన్న గుర్రాలు ఏడాదిలో 5-6 రెట్లు పెరిగేలా చేస్తాను. నా వృత్తి అది, నేను ఆ విధంగా అందులో ఆరితేరతాను, ఆయన్ని మెప్పిస్తాను. అనగానే అయితే పర్వాలేదు. ఇంకా సహదేవుడి సంగతి ఏమిటి, సుకుమారుడు ఇతడు తల్లికి చాలా ఇష్టుడైన వాడు. కుంతీదేవి ఇతని మీదే ప్రాణం పెట్టుకున్నది. అనగా సహదేవుడు అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి కీలారి తంత్రమున్నకు నూనే చాలుదు. చిన్నప్పటి నుంచి కీలారి తంత్రం అంటే గోపాలక వృత్తి, ఆవుల్ని పోషించడం నేర్చుకున్నాను నేను. కృష్ణుడి తర్వాత మళ్ళీ అంత గోపాలకుణ్ణి. ఆవులకి ఎలా దాణా పెట్టాలి, బక్క చిక్కిపోయిన ఆవులు దొక్క శుద్ధి కలిగినవిగా ఎలా మారతాయి, దృఢంగా ఎలా తయారవుతాయి, ఆవుల సంపద ఎలా పెంచాలి, వాటిని పొడవకుండా సాత్వికంగా ఎలా మార్చాలి, ఇవన్నీ నాకు తెలుసు. గోవుల్ని పోషించి పెంచి ఆ సంపదని బాగా అభివృద్ధి చేసి మహాత్ముడు విరాటరాజు గారికి అప్పగిస్తాను, ఆయన సంతోషిస్తాడు. అసలు గోసేవ చేయటం వల్ల మనకు కూడా ఆ పుణ్యం భవిష్యత్తులో ఎన్నో రకాలుగా ఉపకారం చేస్తుంది. గోసేవ వల్ల మనకి సంపదలు వస్తాయి, గోసేవ వల్ల మనకి రాజ్యాభివృద్ధి కలుగుతుంది, గోసేవ అన్ని రకాలుగా మనకు శుభం. మీ చిన్న తమ్ముణ్ణి గోసేవ చేసి మీ అందరికీ శుభం కలిగేటట్టుగా చేస్తాను. గోవుల్ని పూజిస్తాను, గోమహాలక్ష్మి యొక్క సేవ చేస్తాను. అనగానే మనందరం మగవాళ్ళం పర్వాలా, ఇక ఈ ద్రౌపది గురించే నాకు చింత. ఇయంత నః ప్రియా భార్య ప్రాణేభ్యోపి గరీయసి సుకుమారీ చ బాలా చ రాజపుత్రీ యశస్విని పతివ్రత మహాభాగా కథన్ను విచరిష్యతి. ఇప్పుడు ధర్మరాజు గారు ద్రౌపదిని చూచి కాసేపు మళ్ళీ బెంగబెట్టుకున్నాడు. ఈమె మనందరికీ ప్రియురాలైన భార్య, ఇష్టురాలు. ఇంత ఉత్తమురాలు ఈ ప్రపంచంలో ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు భర్తలకు అసహ్యం కలిగించే భార్యలు ఉంటారట. ఎంత ఇష్టురాలేని భార్య ఏదో సమయంలో భర్తను తిడుతుందనమాట, భర్తకి అసహ్యం కలిగిస్తుంది. కానీ ద్రౌపది ఒకవేళ తిట్టినా పాండవులకు ఇష్టంట, ఆవిడ తిట్లు కూడా అంత ముద్దుగా ఉంటాయి. అందుకే ఇష్టా భార్య, ఇష్టురాలైన భార్యట ఎప్పుడు అపూర్వంగా ఉంటుందని చెప్పారు. ఎంత అద్భుతమైన శ్లోకం ఉన్నదో తెలుసా, ఆదిత్యస్యోదయంతాత ఇష్టా భార్య సుమిత్రంచ తాంబూలం భారతీ కథా, ఇష్టా భార్య సుమిత్రంచ అపూర్వాసు దినే దినే సూర్యోదయం. ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది, మనకి ఇష్టంగానే ఉంటుంది, అసహ్యం కలగదు. తాంబూలం, తాంబూలం వేసుకునే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడు చూసినా మేకల్లా నవ్వులేవాళ్ళు, వాళ్ళకు కూడా తాంబూలం మీద విరక్తి ఉండదట, దానికి అలవాటు పడ్డాడా అది ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది, మళ్లీ మళ్లీ వేసుకోవాలనిపిస్తుంది. భారతీ కథ, ఈ భారత కథ, ఈ భారతం ఇప్పుడు 54 రోజులు చెప్పి మళ్లీ నెక్స్ట్ ఇయర్ 108 రోజులు చెప్పినా మళ్లీ వింటారు మీరు, అది అంత అపూర్వంగా ఉంటుంది ఆ కథ, అంత గొప్పదనమాట. తర్వాత ఇష్టా భార్య ప్రియురాలైన భార్య, మనస్సుకి నచ్చినది కంటికి నచ్చినది అయినటువంటి భార్య భర్తకి ఎన్నేళ్ళొచ్చినా ఎప్పుడు ఇష్టురాలి. చక్కగా ఉండదోండి పాపం, ఆయన్ని జాగ్రత్తగా తీసుకుని అక్కడ పెడుతూ ఉంటుంది. అటువంటి భార్యను ఏ భర్త అయినా వదులుతాడా మరి? అందువల్ల ఇష్టురాలైన భార్య అని శాస్త్రం చెప్పారు. పరమ పతివ్రత అయిన భార్య ఉన్నదే ఆవిడ చూస్తే భర్తకి ఈవిడెప్పుడు నా దగ్గరే ఉండాలి, ఈవిడ లేకపోతే నేను ఉండలేను అనుకుంటాట. ఇంకా సుమిత్రంచే మంచి మిత్రుడు కూడా, మిత్రుడు ఎప్పుడు మన దగ్గర ఉన్నా విరక్తి ఉండదు, వాడు లేకపోతేనే బెంగ మనకి. అందుకని మిత్రుడు కూడా మన పక్కన ఎప్పుడు ఉన్నా కొత్తగానే ఉంటాడు. భార్య, మిత్రుడు, భారత కథ, తాంబూలం, సూర్యోదయం, ఇవి ఎప్పుడూ మనకి వెగట్టు కలిగించవు, ఇంకా 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 ఇష్టమే కలిగిస్తాయి. అపూర్వం, పూర్వం లేనట్టు కొత్తగా ఉన్నట్టే ఉంటాయి అన్నమాట. అందువల్లే ఆయన ఈ భార్య మనకి ఇష్టురాలు, ఈవిడిని వదిలి ఉండడం కష్టం, మనతో పాటే ఉండాలి అంటే సేవ చెయ్యాలి. ఎలా సేవ చేస్తుంది? రాజపుత్రి, కీర్తి కలిగినది, పతివ్రత, మహాభాగ, రహస్య రూపంలో ఒక దాసీగా మారి ఎలా సేవ చేస్తుంది? ఇటువంటి పుణ్యాత్మురాలిని దాసీగా మార్చిన నేనెంత పాపాత్ముణ్ణి అని బాధపడుతుంటే ఇక్కడ కూడా ఆవిడ చాలండి, మీరు నా కోసం అంత బాధపడకండి, మహానుభావులైన మీరంతా ఇంతటి ఉత్తమోత్తములు, సేవక వృత్తికి సిద్ధపడుతుంటే సేవక వృత్తికి నేను మాత్రం ఆ మాత్రం చేయలేనా అని ఏమన్నది, నేను సైరంధ్రి స్త్రీగా మారిపోతాను. సైరంధ్రి జాతి స్త్రీగా వేషం మార్చుకుని, సైరంధ్రి స్త్రీలు ఎప్పుడు కూడా కొప్పుని కుడివైపు కాకుండా ఎడంవైపు కట్టుకుంటారు, ఎడంవైపు కొప్పు కట్టుకుని జుట్టు వదిలేస్తారు, చాలా జాగ్రత్తగా వస్త్ర ధారణ చేస్తారు. వాళ్ళ ముఖంలో ఎప్పుడు కళకళే కనబడుతుంది, కాకపోతే ఎక్కువ ఉతికిన బట్టలు కాకుండా ఓ మాదిరిగా ఉతికిన బట్టలు కట్టుకుంటారట, మరీ ఎక్కువ అందంగా కనబడకుండా ప్రజల కంటికి నదర లేకుండా చూసుకుంటారు. చూసినవాడు సౌందర్యానికి ఆకర్షితుడే, వ్యామోహితుడే వెంటపడకూడదు, అందుకని తక్కువ ఉతికిన బట్ట కట్టుకుంటాను, పెద్ద బొట్టు పెట్టుకుంటాను, పువ్వులు పెట్టుకుంటాను. సైరంధ్రి జాతి స్త్రీలు చేసే పనులు ఏమిటి? గంధాలు అరగదీయడం, గంధాలని రకరకాలుగా అరగదీస్తారు, రకరకాలుగా వాటిని సుగంధ వస్తువులుగా మారుస్తారు. పెర్ఫ్యూమ్స్ ఫ్యాక్టరీ పెట్టిందనమాట ఇవిడది, సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు తయారు చేస్తాను. నేను పూలదండలు కడితే ఆ పూలదండ ఎంత సన్నని దారంతో కట్టినా ఒక్క పువ్వు రాలదు. ఇప్పుడు చూడండి పువ్వులు రాలిపోతున్నాయి ఎలా అంటే, అలా రాలదట ఆవిడ కడితే, అది ద్రౌపది యొక్క చమత్కారం అంటే. రేకు రాలకుండా కడతాను, ఆ పువ్వులు నా చెయ్యి పడితే సువాసన ఇంకా 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 పెంచుకుంటాయి. ద్రౌపదీదేవికి భగవంతుడు ఇచ్చిన వరం ఏమిటంటే, ఆవిడ యాజ్ఞసేని కదా, ఆవిడ పువ్వు మీద చెయ్యేస్తే మల్లె పువ్వు రెట్టింపు సువాసన ఇస్తుంది. అటువంటి నా చేతులతో పువ్వులకి కూడా వాసనిస్తాను నేను, ఇంకా రకరకాల సేవలు చేస్తాను. అప్పుడప్పుడు రాజుగారి భార్యని, విరాట రాజుగారి భార్యని సుదేష్ణని అలంకరిస్తాను, ఆవిడ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ బంధువులను అలంకరిస్తాను, ఆడవాళ్ళని జాగ్రత్తగా ఉంటాను. మీరంతా ఎలాగో అక్కడ చుట్టుపక్కల ఉంటారు కనుక మధ్య మధ్యలో మిమ్మల్ని చూసుకుంటూ సంతోషం పొందుతాను అనగానే, నిజమే కానీ నీకు ఒక హెచ్చరిక చేయక తప్పదు, నీ సౌందర్యం ఎక్కడున్నా సరే దాగదు, నువ్వు సూర్యకాంతి లాంటి దానివి, సూర్యకాంతిని ఎవడన్నా ఆపగలడా? అలాగే నీ అందం కూడా, మాసిపోయిన చీర కట్టుకున్నా, ముఖానికి మసి పూసుకున్నా నీ అందం బయటకు వస్తుంది. దాంతో అంతఃపురంలో ఏ తులువలైనా నీ వెంటపడే ప్రమాదం ఉన్నది. మన వంశం బున్ను వృత్తం బున్ను పెంపున్ను కావజాలు పుణ్యసతివి, దుర్జనులగు తులువల తలపులు కనుగొని ఏ మర్రక మెల్లగావలయుజుమీ. ద్రౌపది, ఈ ఏడాది ఎలా గడుపుతావు? మన వంశం, మన చరిత్ర, మన కీర్తి ఇవన్నీ నువ్వే నిలబెట్టాలి, పుణ్యసతివి. దుర్జనులు నీ మీద పడచ్చు. ఇక్కడ ధర్మరాజు గారి హెచ్చరికలో చాలా లోతైన విషయం ఒకటి ఉంది. ద్రౌపది పరమసుందరి, దుష్టులు వెంటబడే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఆవిడ పనిచేస్తున్నది దాసీగా, గనక దాసీగా ఉన్నది గనక ఎంతో మంది కళ్ళ పడాలి. ఆ పడుతున్నప్పుడు ఎవడన్నా వెంటపడతాడు, వెంటపడితే వాడి నుంచి తప్పించుకోవడం ఒక తెలవగా తప్పించుకుంటుంది. తప్పించుకోవడం కంటే ద్రౌపదికి ఆగ్రహం ఎక్కువ. ఎవడన్నా వెంటపడ్డాడు అనుకోండి, తొందరపడి రెచ్చిపోయింది అనుకోండి, రెచ్చిపోతే ఏమవుతుంది, బయటపడిపోతుంది. అందుకని ధర్మరాజు ఎంత హెచ్చరిక చేస్తున్నాడు, నిన్ను నువ్వు కాపాడుకో, నీ శీలం కాపాడుకో. అదే సమయంలో మనందరం బయటపడేటట్టుగా ఆగ్రహానికి లోను కాకు, ఏమరక జాగ్రత్తగా ఉండు. అనగానే ఈవిడు కూడా ఇక్కడ తిక్కర గారు అందమైన పదం రాశాడు, అనిన యాజ్ఞసేని అనాదర సుందర మందస్మిత వదనారవింద యగుచు. అంటే ఆయన మాటలు నిర్లక్ష్యం చేస్తోంది. అలా నిర్లక్ష్యం చేస్తుంటే ఆవిడ ముఖం అందంగా ఉంది, అప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతుంది. మళ్ళీ నాకు నువ్వు చెప్పాలి ఏమిటి బోడి అనలా. ఒక్కొక్కప్పుడు భర్త మీద భార్య కోపం వచ్చి ఏదైనా చెబితే నువ్వు చెప్పకపోతే ఆ మాత్రం చేయలేమేమిటి అన్నవాళ్ళని నేను చూశాను. భార్యామణి చీరలు కొనుక్కోవడానికి మార్కెట్ కడుతుంటే కొంచెం జాగ్రత్తగా క్రెడిట్ కార్డు వాడు అన్నాడు ఆయన పాపం. వెంటనే ఆవిడ, బోడి నువ్వు చెప్పాలేటి నాకు తెలియదేటి, అంతా కావాలంటే మా నాన్నను అడిగి తీసుకుంటాను పుట్టింటి వారిని, నీ జీతం ఎంత నీ బతికెంత అంది ఆవిడ. నేను వింటూ ఉండగా ఒక గంట క్రితం, అంటే లేటెస్ట్ న్యూస్ అనమాట ఇది, లేటెస్ట్ న్యూస్కి చూడండి ఛానల్ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అయిపోతుంది కాలప్రభావం, ఆ భార్యాభర్తల మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో తగాదా వస్తుంది. కానీ ఈవిడ అలా కాదు, చిరునవ్వుతో ఏమీ ముఖంలో కోపం కనపడకుండా అద్భుతంగా మాట్లాడింది. అదనవాడ దాంపత్య జీవనంలో ఉండవలసిన విషయం, భర్త చెప్పిన వాటిని గౌరవిస్తూ ఉంది, అలాగని తన అభిమానాన్ని చంపుకోదు, రెచ్చిపోదు, ముఖంలో ఫీలింగ్స్ కనపడవు, చిరునవ్వే కనపడుతోంది. ఆ చిరునవ్వు ఆవిడ ముఖానికి అందమే కూరుస్తోంది. సౌమ్యంగా ఏమన్నది, ఏమండి నేను ఇందాక మీకు ఏం చెప్పానండి, నేను సైరంధ్రీజాతి స్త్రీగా విరాటరాజు గారి భార్య దగ్గర సేవకురాలిగా చేరతాను, పరిచారకురాలిగా. సైరంధ్రీజాతి స్త్రీ ఎవరు, పరమ పతివ్రతలు. అందుకే నేను చెప్పకుండానే మీకు సైరంధ్రి అని చెప్పాను. సైరంధ్రి స్త్రీలు ఎప్పుడు పతివ్రతలుగా ఉంటారు, పరపురుషులకు అన్నం వడ్డించరు, ఆడవాళ్లకి అన్నం వడ్డిస్తారు. వంట చేయవలసి వస్తే వంట చేసి పక్కన పెడతారు, కానీ వడ్డనకు వెళ్లరు వీళ్ళు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ముఖం కప్పుకుని ఎడతారు. ఈ నియమాలన్నీ సైరంధ్రి జాతి స్త్రీలలో ఉన్నాయి. కాబట్టి సైరంధ్రిగా ఉంటాను అని అనడం ద్వారా నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పకుండానే చెప్పాను. ఇక మళ్ళీ మీరు కొత్తగా నాకు హెచ్చరిక చెయ్యాలా అంది అనమాట. ఒక్క ముక్కలు ఏమంది, నేను ఇందాక ఏమన్నాను, నేను సైరంధ్రిని అన్నానా అనగానే ధర్మరాజు గారికి విషయం అర్థమైంది. ఇంక వ్యాఖ్యానం ఆయనకి ఎవరు చేయక్కర్లా, జాగ్రత్త నాకు తెలుసు ఆ విషయం అని. ఇప్పుడు ఏం చేశాడు, నిత్యాగ్నిహోత్రం ఉంది వీళ్ళ దగ్గర, రోజు ఎక్కడికెళ్ళినా ఒక పెట్టిలో అగ్నిహోత్రాన్ని పట్టుకొచ్చి యజ్ఞం చేసి దాన్ని మళ్ళీ ఆ పెట్టిలో భద్రపరుస్తారు. ఈ ఏడాది పాటు అగ్నిహోత్రములను మన కుల పురోహితులు మహాత్ములు ధౌమ్యుల వారు రక్షించెదరుగాక. ఇంకా వంటల వారు పాంచాలి యొక్క పరిజనం వీరు ద్రౌపద రాజుగారి దగ్గరికి వెళ్ళండి. మన వంటవాళ్లును, ద్రౌపది యొక్క చెలికత్తెలు, ద్రౌపది యొక్క తండ్రి ద్రౌపదుని దగ్గరికి వెళ్ళుదురుగాక. ఇంకా మన రథాలు సారథులు అడవిలో ఉన్నప్పుడు ఈ రథాలు సారథులు కూడా ఉన్నారు కూడా, ఈ ఇంద్రసేనుడు, విశోకుడు, వీళ్లందరూ రథములను తోలుకుని ద్వారకా నగరమునకు వెళుదురుగాక. ఆ వెళుతున్నప్పుడు కౌరవుల కంట కనబడేలా వెళ్ళండి. ఎవరైనా అడిగితే పాండవులు మమ్మల్ని అడవిలో వదిలేసిపోయారండి, అడవి మాలోకంలో అయిపోయారు వాళ్ళు అనాలి తప్ప మేము ఎక్కడికి వెడుతున్నామో చెప్పకుండా ఉందిరుగాక. అంటే కౌరవుల కంట పడితే లాభం ఏమిటి, ఈ రథాలు ద్వారకకి వెడుతూ ద్వారకలో ఉన్నారనుకుని వీళ్ళ దృష్టి అటు పడుతుంది అనమాట. ధర్మరాజు గారు సామాన్యుడు కాదు, వీళ్ళంతా దృష్టి ఎక్కువగా ద్వారక మీద, పాంచాలం మీదే పెడతారు ఎక్కువగా. ఎందుకని, అయితే మామగారింట్లో లేదా బావగారింట్లో, మామ బావ ఇంకో చోట ఎక్కువగా దాక్కోరేమో అని దుర్యోధనుడికి ఒక ఆలోచన ఉంటుంది. అందుకని మన రథసారథులేమో రథములను తోలుకుంటూ కావాలని కౌరవులకి కనబడేలాగా ద్వారకకి వెళ్ళాలి. ఇలా చెప్పేసి ఆ తర్వాత ఇక మేము వెళ్ళమా బయలుదేరమా అనగానే తక్కిన వాళ్ళు బయలుదేరారు, కానీ ధౌమ్యుడు మాత్రం నేను కాసేపు ఉంటానన్నాడు. ఆ మహాత్ముడు చెప్పారు కదా, ఆ కుల పురోహితుడు ఒక దేవుడు. అందరూ విడిపోయాక ధర్మరాజా, తక్కిన సోదరులారా, అమ్మా ద్రౌపది, మీకు నేను ఇప్పుడు కొన్ని మాటలు చెప్పాలి. ఇంతకాలం మీరు హాయిగా సింహాసనం మీద కూర్చుని ఇతరుల చేత పనులు చేయించుకున్నారు, మీరెవరికీ పనులు చేయలేదు. ఇప్పుడు కొత్తగా మీరు కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వెళుతున్నారు. ఉద్యోగానికి వెళ్ళాక అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, మాటలు కాదు. మీకు అన్నీ తెలిసినా, మీరు మహాత్ములైనా, నేను మీకు గురువుగా కొన్ని నియమాలు చెబుతున్నా వినండి. ఎప్పుడైనా మనం ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు మన అధికారి అంటే అక్కడ రాజు అనమాట, ఆ రాజుగారి కంటే ఎత్తైన సింహాసనం మీద కూర్చుంటే రాజుగారు ఒళ్ళు మండిపోతుంది. నిజం కూడాను, ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నామండి, వాడి దగ్గరికి వెళ్ళి పెద్ద కుర్చీ వేసుకుని డర్రు లాక్కుని ఎదురుగుండా కాలు మీద కాలు వేసి కూర్చుంటే ఒళ్ళు మండదా? ఊస్టింగ్ అంటాడు, కాస్త పోస్టింగ్ కాస్త ఊస్టింగ్ అయిపోతుంది. లేక మహారాజులు కదా, పూర్వం శిరశ్ఛేదం కూడా చేయవచ్చు. రాజు కంటే ఎత్తైన ఆసనం మీద కూర్చోకూడదు. రాజుగారు ఏ పనన్నా చెబితే నాకు ఓపిక లేదండి రేపు చేస్తాను అనకుండా, తన అలసటని కనబడనివ్వకుండా చేస్తానని చెప్పి సాధ్యమైనంత వరకు చెయ్యాలి. రాజుగారి కొలువులో తుమ్ము తుమ్మడం, దగ్గడం, ఉమ్మెయ్యడం ఇలాంటి పనులు చేయకూడదట. సభల్లో సభా మర్యాదను ఉంటుంది, అవి చేయకూడదు రాజుగారు ఎదురుగుండా. హాసము, నిష్ఠీవనంబు, తుమ్ము ఇవి రహస్యంబున వనర్చున్నది. తుమ్ము రాకుండా ఉంటుందా? కానీ ఆయన ఎదురుగుండా హచ్చి అని మొహమ్మద్ తుమ్మితే ఒళ్ళు మండిపోతున్నాయి. అందుకని కొంచెం కొంగిలా పెట్టుకుని హచ్చి అనాలి. ఇవి పారాయణలో కూడా చూడాలి. గురువుగారు ఎదురుగుండా కూర్చుంటే ఒక ఆయన మధ్యన పారాయణలో హచ్చి అన్న మొహమ్మద్ తుమ్మాడు, ఏడాది పాటు నాకు ఇప్పటికి కూడా ఎలర్జీ పోలేదు. అవి చేయకూడదు. ఇవి రహస్యంగా కొంచెం పక్కకి చేయాలి, అవకాశం ఉంటే బయటికి వెళ్ళి చెయ్యాలి. ఇంకా నవ్వు కూడా చెప్పాడు, హాసం కూడా. ఒక్కోసారి నవ్వు వస్తుందిట సభల్లో, అప్పుడు సభామర్యాద అన్నటికి వికటాట్టహాసంతో కుర్చీలు పగలగొట్టి పక్కవాడిని బాధేసి నవ్వకూడదు. నవ్వు కొంచెం జాగ్రత్తగా నవ్వాలి, అందంగా నవ్వాలి. రాజుగారు ఏదన్నా హాస్య విషయం చెబితే నవ్వాలిట, కానీ ఎక్కువ నవ్వకూడదట. ఎంత నవ్వాలో అంత నవ్వాలి. రాజులు ఎప్పుడైనా రహస్యములు చెబితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టకుండా లోపల లోపల దాచుకోవాలి. అంతఃపుర స్త్రీలతో ఎక్కువగా సంబంధం పెట్టుకోవడం మహాత్ముడికి కూడా ప్రమాదం, కాబట్టి అంతఃపురం జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు. అన్నిటికీ మించి రాజుగారికి ఆత్మీయులుంటారే, అటువంటి వాళ్లతో తగాదా పెట్టుకోకూడదట. ఎప్పుడైనా అవతల వాడు చాలా గొప్పవాడేనండి, కానీ వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోకపోతే రేపు లేనిపోయిన నేరాలు చెబుతారు. ఇది చాలా జాగ్రత్తైన మాట చెప్పాడు ధౌమ్యుడు. ఇప్పుడు ఒక ఆయన దగ్గర మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఆ ఉద్యోగం చేస్తున్నంతసేపు కూడా ఆ ఉద్యోగం చేసే యజమాని దగ్గరే కాకుండా యజమాని చుట్టుపక్కల వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్ళు ఏం చెబుతారనమాట, ఏముండయి వాడండి అది తగలబెట్టాడు, ఇది తగలబెట్టాడని నేరాలు చెబుతారు. చెప్పగా చెప్పగా ఎవరికైనా యజమానికి చెవి కక్కుతుంది. యజమానులు చీటికి వాటికి కళ్ళతో చూడరు, పక్క వాళ్ళ మాటలతోటే ఏ పనన్నా చేస్తారు, చర్యలు తీసుకుంటారు. అందువల్ల మీరు కొలువులు ఉన్నంతకాలం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పరిశీలించండి, వాళ్ళు ఎవరన్నా నేరాలు చెబుతారేమో చూడండి, చెప్పకుండా జాగ్రత్తగా ఉండండి, వాళ్లతో స్నేహంగా ఉండండి. ఓ హెచ్ఎం గారు ఉన్నారు, ఆ హెచ్ఎం గారికి అనుకూలురు కొందరు ఉంటారు. మనం ఉద్యోగం చేస్తున్నంతసేపు ఈ అనుకూలంగా ఉండేటటువంటి టీచర్లతో కూడా స్నేహంగా లేకపోతే వీళ్ళు అంతసేపు చెప్తారనమాట, వాడి వాడు పదింటికి రావాల్సినాడు, పదిన్నరకు వచ్చాడు, పాఠం సరిగ్గా చెప్పలేదు, లేకపోతే క్లాసులోనేమో ఫ్యాన్ వదిలేశాడు, పిల్లల్ని బయటికి పంపిస్తున్నాడు, పని చేయిస్తున్నాడు, ఇలాంటివి చెబితే హెచ్ఎం గారు వీడికి లేనిపోని మెమోలు ఇస్తాడు. ఇవి తెలియక చాలామంది దెబ్బతిన్నారు పాపం. వాడేం చేస్తాడు అన్నామంటే వాడు ఏం చేస్తాడంటే టైం వస్తూ నొక్కు నొక్కుతాడు. మనం అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం రిటైర్ అయిపోయిన వాళ్ళకి నేను కొత్తగా చెప్పేది ఉంది, కానీ ఉద్యోగం చేసేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, భవిష్యత్తులో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నా అదృష్టం ఏమిటంటే సగం రిటైర్డ్ అయిన వాళ్లతో పాటు కాస్త కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కొంత చాలా చోట్ల ఉపన్యాసాల్లో 3 మచ్ రిటైర్, 2 మచ్ కూడా కాదు, అంటే 90 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ గుంటూరులో మాత్రం కనీసం 40% యంగర్ జనరేషన్ ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో. మనకేమిటి, మనకి ఏదో ఎడ్యుకేషన్ ఉంది లేక ప్రతిభ ఉంది, డబ్బు వస్తుంది, ఈ తక్కిన వాళ్ళందరినీ పట్టించుకోవడం ఏమిటి అనుకోకూడస్తామా? అందరితో జాగ్రత్తగా ఉండాలటండి. అసలు వాళ్ళు వీళ్ళని కాదు, ఈయన చెప్పాడు మనం ఒక చోట కొంతకాలం ఉంటున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరిలో ప్రతి వాళ్లతోటి తల్లో నాలుగులో ఉండకపోతే, వీళ్ళున్నంత వరకు ఎక్కువ మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండకపోతే వీళ్ళు ఏదో ఒక ముప్పు తెచ్చి పెడతారు. ఇంతెందుకు వంట చేసి పెడుతున్న వాళ్లతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తెలిసిన ధౌమ్యుడు చెప్పిన మాట. ఒక ఇప్పుడంటే భీముడు వంట కడుతున్నాడు, ఒక చోట మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు వంట వాళ్ళ మీద ఎగిరే అనుకోండి, మర్నాటి నుంచి ఓ రోజు ఉప్పు ఎక్కువ వేస్తారు, లేదా కారం తక్కువ వేస్తారు, లేదా కారం ఎక్కువ వేసి ఓ రోజు వీడు తలక ఎంత పోయేలా చేస్తారు. కాబట్టి వాళ్లతో కూడా ఎంత బాగా ఉంది రే వంట, కొంచెం ఉప్పేయి అనాలి తప్ప ఏమమ్మా నన్ను ఉప్పేయలేదే అనకూడదు. టెక్నిక్ గా చెయ్యాలట, ఏం చేసినా అమ్మా ఏం పప్పు ఉండేవో తల్లి, ఇంకొంచెం పోపు, ఇంకొంచెం ఉప్పు వేస్తే అంత బాగుండు, ఇంకొంచెం ఉడకనిస్తే బాగుండు. ఆ మధ్యన ఆవిడ అలాగే వంట పెడుతున్నప్పుడు నాకు ఆ బియ్యం ఉడకలేదు, ఉడకలేదు అన్నామా ఆవిడ బాధపడుతుంది. అద్భుతంగా వండుతున్నావమ్మా, ఆ బియ్యంలో ఇంకొంచెం నీళ్లు పోసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనిస్తేనా ఆ బియ్యం ఉంటుంది రుచి, ఆ అన్నం ఎంత బాగుంటుందో అనగానే అప్పుడు ఆవిడకి అర్థమైంది ఇంకో 10 నిమిషాలు ఉడకాలి, ఇంకా నీళ్లు పోయాలంటే. అంతేగాని రాగానే ఏమిటి అన్నం, ఇది అన్నమా మేకులా అన్నమా, ఆవిడ ఏకు మేకే కూర్చుంటుంది, ఏ రేపటి నీ బతుకంతా మేకులే. అందులో మాలాంటి వాళ్ళు 54 రోజులు పురాణం చెబుతున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటుంది. ఇక్కడ ఇంకా పర్వాలేదు, మన దేశం కనుక అమెరికాలో ఎవరింట్లోనూ ఉంటాం. అక్కడికి వెళ్ళి ఆ రోజంతాను ఈ పులుసు ఏమిటి, ఏడాది క్రితం ఫ్రిడ్జ్లో పెట్టింది పెట్టావా అన్నావా, ఈ ఫ్రిడ్జ్ పులుసు కూడా ఉండదు మనకి, అంత అలుసు అయిపోతాం. అందుకని ఏమన్నాడు వంట వాళ్లతో, అక్కడ కుబ్జలు అన్నాడండోయ్, అంటే ఏంటో తెలుసా, గూని వాళ్ళు ఉంటారు కదా పరిచారికలు, వాళ్లతో వామనులతో పొట్టి వాళ్లతో వీళ్ళందరితో అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా రాజుగారికి ఆగ్రహం కలుగుతుంది. ఏమైనా మీరు జాగ్రత్తగా ఉంటారు, అన్నిటికీ మించి మీ పరాక్రమం ఈ ఏడాది మాత్రం ప్రదర్శించద్దు, మీరు జాగ్రత్తగా ఉంటారు అంటూనే ధౌమ్యుడు మళ్ళీ ఏమన్నాడు చివరన, మీరు పరాక్రమవంతులు, ఎంత జాగ్రత్తగా ఉన్నా పరాక్రమవంతులు ఏదో సమయంలో ఆగ్రహిస్తారు. అప్పుడు గనక కాని కాలంలో అనవసర కాలంలో పరాక్రమ ప్రదర్శన చేశారంటే, క్రోధాన్ని ప్రదర్శించారంటే ముప్పు వస్తుంది, మళ్ళీ మొదలుకొస్తుంది. కాబట్టి ఏడాది పాండవ అగ్ని క్రోధం అనేటటువంటి వాయువుతోడై మండకూడదు. కొసమేరు పేట తెలిసేనా, పాండవులు అగ్నిట, ఈ అగ్ని క్రోధమనే వాయువుకి లోను కాకూడదు. వాయువు వస్తే ఏమవుతుంది, అగ్ని బాగా మండుతుంది. అందుకే అగ్నికి వాయువు తోడైందంటారు. మీ పరాక్రమం అగ్ని, కోపమనే వాయువు మాత్రం ఈ ఏడాది దాన్ని బాగా ప్రజ్జరిల్లకుండా రెచ్చగొట్టకుండా చూసుకోండి అని అనగానే, మీరు మా ఎడల ఎంతో అభిమానంతో ఎన్నో ధర్మాలు చెప్పారు, మీరు చెప్పినట్టే చేస్తాం, మీరు చెప్పడం మంచిదయ్యింది, రాజుగారి దగ్గర వినయంగా ఉంటాం, మా అజ్ఞాతవాసం అయ్యేదాకా కూడా అక్కడున్న ఎవరితో తగాదా తెచ్చుకోం అని ఆయనకు ఒట్టు పెట్టి ప్రదక్షిణ చేశారట ఆయనకి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించాలి మనం. మహానుభావుడైన ధౌమ్యునికి ఆ పురోహితునికి అగ్నిహోత్రం చేత పట్టుకున్న వాడికి అగ్నితో సమానంగా ప్రదక్షిణ చేశారు. ఆయన కూడా మంత్రోచ్చారణ చేసి, మీతో కొంత దూరం వస్తాను, ఆ తర్వాత మిమ్మల్ని వీడు కొలిపి వెనక్కెడతాను, వాత్సల్యం కదా అందుకని మళ్ళీ కూడా వచ్చాడు. పాండవులు కాలినడకన బయలుదేరారు. తెగనడి చేశారండి బాబో, మామూలు కాదు. కొంత దూరం వెళ్ళి 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 వాళ్ళకి ఇంక 3వ రోజు నుంచి అజ్ఞాతవాసం చేయాలి కదా, అందుకని అహోరాత్రాలు నడిచారు. అంటే 2 రోజుల పాటు నడిచారు వాళ్ళు. ఇంకా 2వ రోజు చీకటి పడుతూ ఉండగా ద్రౌపదీదేవి కూలబడిపోయింది కింద, అలిసిపోయి పడిపోయింది. ఇకనే కదలేను, డప్పి జనిల్చే వ్రేళ్ళుల పొట్టములు పొక్క దొడంగే, గోళ్లలో చిప్పిల్లొచ్చే నెత్తురులు చిత్తము నాకు కడుల్ వశంబు కాదు, అప్పుర మెచ్చటచ్చటను నాసల వచ్చి తినెంత దవ్వుకో, ఎప్పటి భంగి ఒక్కడుగునేగెడు దానికి నోర్వ నిమ్మయిన్. అంతకంతకీ దాహం పెరిగిపోతుంది. ఈ వేళ్ళకి కొసలుంటాయి కదా, ఆ పుటం అంటారు, గోళ్ల యొక్క అంచుల ప్రాంతాన్ని పుటం అంటారు. ఈ వేళ్లలోంచి నెత్తురు బయటకు వస్తుందట నడిచి నడిచి, గోళ్ళు కందిపోయి నెత్తురు ఆ గోళ్ల పుటాలలో నుంచి బయటకు వస్తోంది. అందుకే వేళ్ళుల పుటములు పొక్కదొడంగే గోళ్లలో చిప్పిల్లొచ్చే నెత్తురులు, చిప్పిల్లడం అంటే అలా ఊరి బయటకు వచ్చేస్తుంది అనమాట నెత్తురు, నడవగా నడవగా. ద్రౌపది ఎప్పుడు నడిచిందండి అలా, పాపం సుకుమారిణి అటువంటి ఆవిడ నడవగా నడవగా ఏకదాటిన ఇదిగో ఊరు ఇదిగో ఊరు అని లాక్కొచ్చేసారట్లండి వాళ్ళని. అందుకే ఆవిడ ఏమందో తెలుసా, అప్పురం ఇచ్చటచ్చటను నా అసలు వచ్చింది, ఎంతెంత దూరం ఇంకెంత దూరం అని పూర్వం పాడుకుంటూ వెళ్ళిపోయేవారు. అలా లాక్కొచ్చారు పాప అమాయకురాల్ని, అదిగో వచ్చింది ఇదిగో వచ్చిందని ధర్మరాజు గారు ఊరిస్తూ ఉంటే ఏకదాటిన మంచినీళ్లు తాగక అన్నం తినక వచ్చేసింది అనమాట. ఇప్పుడు దాంతో ఏమైపోయింది, శరీరం అంతా కూడా కందిపోయింది, నెత్తురు వచ్చేస్తోంది, ఆయాసం వచ్చేస్తోంది, నీరసం వస్తోంది, దాహం పెరిగిపోయింది, ఇక్కడుంది ఇక్కడుందని ఆశతో వచ్చాను, ఇక ఇప్పుడు చూస్తే నాకు ఎక్కడ ఊరు కనబడ్డల్లా, ఇంకో కొంచెంసేపు నడిపిస్తే ఊరుకు కాదు నేను వెళ్లేది ఇంకో చోటకు వెళ్ళిపోయేటట్టుగా ఉన్నాను. ఆవిడ చెప్పకుండానే చెప్పింది, అంటే నేను బతికేటట్టు లేను, ఎప్పటి భంగి ఒక్కడుగునేగడి దానికి నోర్వ నెమ్మయిన్. ఈ పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి ఈ ఆరోగ్య స్థితిలో ఈ అలసటతో ఒక అడుగు కూడా నేను ముందుకు వెయ్యలేను, ఇక నేను ఇంతే అని కూలబడిపోయింది అంతే. బాబోయ్ అని వెళ్ళిగా నడవడం కాదు, కింద కూలబడగానే జాలి పడిపోయి ఈ సుకుమారికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టాను, ఛీ నా వల్ల అందరికీ కష్టమే అని బాధపడి ధర్మరాజు కాసేపు ఏడ్చి మళ్ళీ ధైర్యం తెచ్చుకుని, నాయనా సహదేవా ఈ సుకుమారి కదలలేకపోతోంది, కొంచెం ఎత్తుకుని తీసుకురాకూడదా, ఏదో రకంగా మనం వాళ్ళు వెళ్ళిపోవాలి, ఎందుకంటే రేపటి నుంచి మనం అజ్ఞాతవాసంలో చేరిపోవాలి, రేపు ఉదయకాలం నుంచి అజ్ఞాతవాసంలో పడాలనగానే ఆయన ద్రౌపది కూలబడగానే సహదేవుడు కూడా పక్కనే కూలబడ్డాళ్ళండి. ద్రౌపది వెళ్ళి ఉపకారం చేసింది, ఆయనకి ఓపిక లేదు, కానీ తనంత తాను ఒగాడు కనుక కూర్చోలేకపోయాడు. ద్రౌపది అలా పడగానే ఢామరు కూర్చుడు పెట్టి ఇక లేవట్లా, సహదేవ ఆవిడ ఎత్తు అనగానే అని నీరసంగా మొహం వెళ్లాడేశాడు. వెంటనే అర్థమైపోయింది, సహదేవుడు కూడా కూలబడ్డాడు లేవడంలా. నేను ఇదివరకు ఏదన్నా పని చెబితే కిక్కును మనకుండా టక్కును లేచేవాడు, ఇప్పుడు కింద పడిపోయాడు కదా, అందుకని ఇప్పుడు నకులుడికేసి తిరిగాడు. కాస్త నువ్వు లేచి ఆమెను ఎత్తుకో అంటే ఈయన కూడా అన్నయ్యా అన్నట్టుగా నీరసంగా చూశాట. ఇప్పుడు ఈయనకు అర్థమయ్యింది, సహదేవుడు లేవడు నకులుడు లేవడు, ఇప్పుడు అన్నగారి మాట మీద ఎంత భక్తి ఉన్నా అన్నగారంటే గౌరవం వేరు, ఇప్పుడు ఓపికేదండి. అందుకని ఒక్కోసారి ఎలా ఉంటుందో తెలుసా, మేము యాత్రకు వెళ్ళినప్పుడు నేను గురువుగారినైనా మా శిష్యులు అలిసిపోయి నా మంచం మీద పడుకుని గురువుగారు వస్తే అలా లేవకుండా నిగడదని ఉండేవారు. నాకు ఇప్పుడు అర్థమైంది అసలు విషయం, ఏం లేస్తారు నడిచి నడిచి ఉన్నారు, ఇక అక్కడ గురువైనా బరువే, వాళ్ళ శరీరమే వాళ్ళకు బరువు అయిపోయింది. అందుకని వాళ్ళంతా కూడా కదలకుండా ఉంటే అప్పుడు ఆయన అర్జునుడికేసి తిరిగాడు. ఇమ్మదిరాక్షి డస్సే, ఈ సుందరీమణి బాగా అలిసిపోయింది. నిక్కము నాకేము నుడస్థితిమి, ఎందుకు అబద్ధం ఆడడం, నేను అలిసిపోయాను వాళ్ళు అలిసిపోయారు, మన కుల పురోహితులు వారు బాగా అలిసిపోయారు, అందరం అలిసిపోయాం. తమ్ముళ్ళు కదలడంలా, నేను కదలడంలా, అర్జున నీ వెమ్మయ్యినయ్యినయ్యి మెన్ను వహించుట మత్సమీహితంబు, నువ్వు మాత్రం ఏం చేస్తావో కిక్కును మనకుండా ఎదురు చెప్పక లేవలేను అలిసిపోయాను అనక, నువ్వు కూడా ఈవిడ్ని మొయ్యాలి తప్ప పడిపోకూడదన్నాడు. నువ్వు పడిపోకు, మొయ్యి. అందుకే చివరి మాట, నీ వెమ్మయ్యినయిన నువ్వు ఏం చేస్తావో మాకు అనవసరం, ఓపిక తెచ్చుకుని ఆవిడ్ని మొయ్యి అని అర్జునుడికి ఆజ్ఞాపించాడు. సాధారణంగా ఆయన భీముడికి చెప్పాలిగా చెప్పట్లా, అస్తమానము భీముడైనా ఎప్పుడు అరణ్యవాసంలో అందరినీ ఆయనే మోశాడు. భీముడు ఎంత ఆరోగ్యవంతుడైనా ఎంత బలవంతుడైనా ఆయనకు అలసట ఉండకపోయినా ఎప్పుడు ఒక వ్యక్తి చేత పని చేయించడం ధర్మం కాదు. అందుకని అర్జునుడికి తిరిగితే అర్జునుడిట పువ్వుల దండ ఎత్తుకున్నంత సుకుమారంగా ఆవిడ ఎత్తుకొచ్చి మోసేశాడు. అర్జునుడికి కూడా దైవ బలం ఉన్నది, తక్కిన వాళ్ళంతా అలిసిపోయారు. నిజం చెప్పాలంటే ఇక్కడ ధర్మరాజు కూడా అలిసిపోయాట, ద్రౌపది ముందే పడిపోయింది, నకుల సహదేవులు పడ్డారు, ధౌమ్యుడు నడవలేకపోతున్నాడు. ఆ పరిస్థితుల్లో ఒక భీమార్జునుడు మాత్రమే అండ. అందుకని ముందు అర్జునుడికి చెప్పాడు, ఒకవేళ అర్జునుడు లేవకపోతే అప్పుడు అందరినీ మోసే బాధ్యత భీముడికి ఇచ్చేవాట. కానీ అర్జునుడు మాత్రం టక్కున ఆవిడ ఎత్తుకున్నాక చక్క 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 నడిచాడు. ఆయన ఎలా పరిగెత్తాడో తెలుసు అర్జునుడు, లంబభార కేశం పెద్ద జుట్టు ఆ ద్రౌపదికి, ఆ జుట్టు అటు ఇటు గాలికి కదులుతూ ఉండగా ఆవిడలో ఎత్తుకున్నాడు. ద్రౌపదిని అడ్డంగా పెట్టుకోగానే ఆవిడ జుట్టు విరబోసుకునుంది కదా, మరి మళ్ళీ దుశ్శాసనుడు చచ్చేదాకా ఆ జుట్టు ముడేసుకోదు ఆవిడ. అందువల్ల ఆ జుట్టు ఇలా వేళ్లాడిపోతుంది, ఆ వేళ్లాడిపోతున్న జుట్టు మధ్య మధ్యలో నేల మీద పడి నేలంతా చీపురు కట్టుతో తుడిచినట్టు తుడిచేస్తోంది. అయినా సరే జాగ్రత్తగా ఎత్తుకుంటూ మొత్తమే తీసుకొచ్చాడు. 2 క్రోసులు అంటే 4 మైళ్ళు నడుస్తూ ఉండగా దూరముగా మిణుకు మిణుకుమంటూ పురం కనబడుతోంది, కొంచెం దీపాలు కనబడుతున్నాయి. అంటే ఇంచుమించుగా ఒక 2 మైళ్ళలో మనకి పురం ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళకూడదు ఇప్పుడు. అందుకని చల్లని ఇసుక తిన్ని మీద అక్కడ ఉంచేసేట. అక్కడ ఒక చెరువు ఉంది, పెద్ద చెరువు. ఆ చెరువు పూర్వం చెరువులకి బాగా ప్రాధాన్యం ఉండేది, చెరువులు లేకుండా అసలు ఊళ్ళు ఉండేవి కాదు. ప్రతి ఊళ్ళో కనీసం 5-6 చెరువులు ఉండేవిట, అన్ని కులాలకి చెరువులు ఉండేవిట. ఆ చెరువులను రక్షించారు కాబట్టి వాళ్ళకి వేసవకాలంలో ఇబ్బంది లేదు. ఇప్పుడు చెరువులు పుడిచి రియల్ ఎస్టేట్ చేసేస్తూ ఉంటే కొంతకాలానికి ఈ స్టేట్ ఏమైపోతుందండి, ఎస్టేట్ మీద పడితే అది ప్రమాదం. అందుకే మళ్ళీ చెరువుల పూడిక మొదలైన మళ్ళీ మొదలుపెట్టారు ఈ మధ్యకాలంలో. అక్కడ ఒక చెరువు ఉంటే ఆ చెరువు దగ్గర ఉన్న ఇసుక తిన్న మీద, అది కూడా చల్లని ఇసుక తిన్న మీద ఆవిడని దింపాడు. అందరూ కూడా కాళ్ళు చేతులు కడుక్కుని కడుపారా ఆ నిర్మలమైన జలం తాగారు. ఇక పొద్దుటే బయలుదేరాలి. అందుకని వీళ్ళు రాత్రి అక్కడ విశ్రమించి యథాశక్తిగా భగవద్ధ్యానం చేసుకున్నారు. సూర్యోదయం అయింది, స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నారు. ఇప్పుడు ధర్మరాజు అన్నాడు, పురము దగ్గరకు వచ్చింది, మనం వేషాలు మార్చాలి, ఈ వేషంతో వెళ్ళకూడదు, పైగా వేషములు ఒక పక్కన పెడదాం, ఈ గద గాండీవం మన కత్తులు మన విండ్లు ఈ ఆయుధాలతో పురానికి పెడితే ఎలాగా, అందరూ మనల్ని గుర్తుపడతారు, యోధులము అని మనల్ని చూడగానే వాళ్ళు గ్రహిస్తారు. మన శస్త్రాస్త్రం బులు దక్కినయ్యవి ఒక భంగి, వీటికి నిగాండివము కొనిపోయితిమేని సుయోధనునకు నగపాటు నిశ్చితం బూహింపన్. మళ్ళీ ఇక్కడ ధర్మరాజు గొప్ప మాట కూడా అన్నాడు, మన శస్త్రాలు అస్త్రములు ఇవన్నీ ఒకెత్తు, తక్కినవన్నీ ఒకెత్తు, ఒక్క గాండీవం ఒకెత్తు. మనము కనుక విరాటరాజు గారి నగరమునకు ఈ గాండీవాన్ని పట్టుకెళ్ళామంటే పెద్ద కొండలాగా కొండ చిలువలాగా మెలికలు తిరిగి ఉన్న ఈ పవిత్ర ధనుస్సుని చూడగానే సుయోధనుడు ఇది గాండీవం అని కనిపెడతాడు. గాండీవాన్ని చూడగానే ఇది గాండీవం అని ఎవడికి తెలియదు. ఎంత పనికిమాలిన వాడైనా కొంచెం విలువిద్య నేర్చుకుంటే మాత్రం అటువంటి వాడు ఈ ధనుస్సును చూడగానే ఇది గాండీవమని, గాండీవాన్ని ధరించిన వాడు గాండీవి అయిన అర్జునుడని కనిపెడతారు. దాంతో మన అజ్ఞాతవాసం భంగం అయిపోతుంది. కాబట్టి మనందరం ఈ అస్త్రములన్నీ ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఒక చోట దాచేద్దాం. ఆయుధములు దాచి ఎక్కడన్నా ఒక చెట్టు మీద పెట్టి ఆ తర్వాత ఖాళీ చేతులతో పెడితే మనల్ని ఎవరూ గుర్తించలేరు అనగానే అర్జునుడు లేచి, ఎంత దురదృష్టం ఇది, ఏనాడు ఈ గాండీవాన్ని విడిచిపెట్టనని నేను ప్రతిజ్ఞ చేశాను, ప్రాణాపాయ స్థితిలో కూడా గాండీవాన్ని నేను విడిచిపెట్టను, అందుకే రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఒక్కోసారి పక్కన పెట్టుకునేవాటండి, రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆయుధాగారంలో దాచాలా, అప్పుడప్పుడు మర్చిపోయి పక్కన పెట్టుకునేవాట. అంత పెద్ద ఆయనకి, మన వాళ్ళు సెల్ ఫోన్ పక్కన పెట్టుకున్నట్టుగా, ఎన్ని చెప్పినా సెల్ అనేది జేబులో లేకుండా ఎలా నిద్రపట్టట్లేదో ఆ రోజులో ఆయన గాండీవం లేకుండా ఉండేవాడు కాదు. పైగా ఈ గాండీవాన్ని ఎవడన్నా ఏ నీకెందుకురా గాండీవం వాడికి అన్నాడా, వాడి తలకాయ నరికేస్తానని శపథం చేశాడు. అది కొంప ముంచింది కూడా అని అనుకోండి, కర్ణపర్వంలో అది వింటాం మనం. నా గాండీవమును ఎవడైనా నీకెందుకురా గాండీవం, నీకెందుకు ఆ గాండీవం, తీసి పక్కవాడికి అని అన్నాడా అన్నవాడి తల నరుగుతానని ప్రతిజ్ఞ చేసిన నేను ఇవాళ ఈ గాండీవాన్ని విడిచి వెళ్ళవలసి వస్తుంది, ఏం చేస్తాం కాలమా, ఎంత పని చేసావు అని మెల్లగా భుజం మేంచి గాండీవాన్ని తీసి అల్లెతాడు ఇప్పేసి చుట్ట పెట్టేశాడు. దానికి మొత్తం ఆయుధాలందరూ ఇప్పారు. అప్పుడు ధర్మరాజు, ఈ గాండీవంతో కదా నేను సైంధవుడి యొక్క 10,000 మంది సైనికుల్ని చంపాను, ఓ భీమసేన ఈ గాండీవంతో కదా, ఈ నీ ధనుస్సుతో కదా నువ్వు ఎంతోమంది వీరాధి వీరుల్ని రాజసూయాగ సమయంలో సంహరించావు, ఓ అర్జున ఈ గాండీవంతో కదా నీవు నివాత కవచ కాలకేయ పౌలోమాదులను సంహరించావు, ఓ నకుల సహదేవులారా మీరు ఈ గాండీవాలతో మీ దగ్గర ఉన్నటువంటి అన్నిటి గాండీవం వస్తుందగా, అంత గొప్పదా గాండీవం అనమాట, మీ వెండ్లతో మీరు పశ్చిమ దక్షిణ దిక్భాగాలలో ఉన్న రాజులను జయించారు, ఈ ఆయుధాలన్నీ ఇప్పుడు ఇక్కడ కట్టగడదాం అని అక్కడ ఒక పెద్ద గేది పడి ఉంటే ఆ గేది చర్మాన్ని ఒలిచి అందులో చుట్ట చుట్టారు. ఆ తర్వాత ఏం చేశారు, గదలు అందులో పెట్టారు, కత్తులు కూడా అందులో పెట్టారు, చిన్న చొరకత్తులు మాత్రం ఒడ్లో పెట్టుకున్నారు, మిగతావన్నీ జాగ్రత్తగా మూట కట్టారు. వాటికి పెద్ద తాడు ఒకటి, వీళ్ళ దగ్గర కూడా తాళ్లు ఉన్నాయి అదృష్టవశాత్తు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తాళ్లు పట్టి కడతారు, ఎందుకంటే చెట్లెక్కాలి కనుక, చెట్లెక్కాలి ఒక్కోసారి ఏమో ఏదైనా డేరాలు వేసుకోవాలి, అందుకని మోకులు తెచ్చారు. ఆ మోకులతో దృఢంగా బంధించాడు ఎవరో ధర్మరాజు గారు. ఇప్పుడు ఈ ఆయుధాలు మూటగట్టి ఎక్కడ పెడదామా అనుకుంటూ వాళ్ళు కొంచెం ముందుకొచ్చారు. అదంతా శ్మశానం, ఊరవతల పెద్ద శ్మశాన భూమి అనమాట. ఆ శ్మశానం పరేత ప్రాంతం చేరారు, ప్రేత ప్రాంతం. అక్కడ ఒక భయంకరమైన శాఖోపశాఖలతో ఉన్న శమీవృక్షం కనపడింది, జమ్మి చెట్టు కనపడింది అనమాట. కన్నీయే పవమాన వివిధ వర్తన కళానువర్తి కాక ఘోకారవ స్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి ఆభీలభుజగ చండమూర్తి శమీతరు చక్రవర్తి. చూచాడు అర్జునుడు, మంచి తుఫాను గాలి ఆ సమయంలో వీస్తోంది, ఆ గాలికి శ్మశానం దగ్గర అన్ని అడవితో పాటు చెట్లు ఉన్నాయి, అది ఆరుబయలు, ఇళ్ళు లేవు, అందువల్ల వెర్రిగాలి వీస్తోందట. ఈ వెర్రిగాలికి కొమ్మలు జుర్రు జుర్రు అని ఒకదానికోటి తగులుకుని శబ్దం చేస్తున్నాయి, ఆ గాలికి ఆకులు గలగలలాడిపోతున్నాయి, పెద్ద గాలికి ఆ చెట్టు అంతా అటూ ఇటూ కదిలిపోతూ ఊగిపోతూ విచిత్ర శబ్దం చేస్తోంది. వివిధ వర్తన కళాను వర్తిట, అది కూడా తిక్కన గారు ఏమి శిల్పం అండి, ఆకులు కొమ్మలు రాసుకుంటూ ఉంటే రకరకాల కళలు కనబడుతున్నాయట, అందులోంటే సంగీత ధ్వనులు వినబడుతున్నాయి, నాట్యపు శబ్దాలు వినబడుతున్నాయి, గాజుల గలగలలు వినబడుతున్నాయి, కాళ్ళకు కట్టుకున్న మువ్వల శబ్దాలు అందులో వినబడుతున్నాయి అనమాట. అటువంటిది ఇంకా చెట్టు మీద లక్షల కొలది కాకులు గుడ్లగోవల వంటి పిట్టలు తెగ ఉన్నాయి, ఆ పిట్టలు చాలా ఉన్నాయి, ఎన్ని కాకులు ఎన్ని గుడ్లగోవలు ఇంకా రకరకాలైనటువంటి పక్షులు ఉన్నాయి, ఈ పక్షులన్నీ గూళ్ళు పెట్టుకున్నాయి, ఆ గూళ్లలో మళ్ళీ గుడ్లున్నాయి, ఆ గుడ్లు పొదగబడ్డాయి, ఆ పొదగబడిన గుడ్లలోంచి చిన్న చిన్న పిల్లలు బయటకు వస్తున్నాయి, ఆ పిల్లల మూతులు చిన్న చిన్న పిల్లలు అవడం వల్ల ఎర్రగా ఉన్నాయి, ఇటువంటి దృశ్యంతో ఉంది. అందువల్ల ఈ పిల్లలు చూసినప్పుడల్లా ఈ కాకులు ఈ గుడ్లగోవలు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాయి, ఈ కాక ఘోకముల యొక్క శబ్దములతో మారుమోగిపోతుంది ఆ చెట్టు, దానివల్ల అక్కడికి వచ్చినవాడు పరిసరాలకు వచ్చినవాడు భయపడి దూరంగా పోతున్నట్ట. అసలే చెట్టు చాలా పెద్దది, ఏ వేపు చూచినా పెద్ద కైవారం, శాఖోపశాఖలు, దానికి పైగా ముళ్ళు కూడా ఉంటాయి, దాని మీద చూస్తేనేమో రకరకాల పక్షులు, ఆ పక్షులు అరుస్తున్నాయి, గాలిక కొమ్మలు గీజురు బాదురు శబ్దం చేస్తున్నాయి, ఏ రకంగా చూసినా అది ఎలా ఉందనమాట, భీతి గొలుపుతోందట. అందుకే జాత భీతి పరిసరవర్తి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి భీతిని గొలుపుతున్నటువంటిది అది. ఇంకా చూడ్డానికి ఆ కొమ్మలు ఆకులు భయంకర సర్పాల్లా కనపడుతున్నాయి. ఆకులు కొమ్మలు నల్లబడిపోయి చూడ్డానికి నల్లతాచు పాములా ఉన్నాయి. అటువంటి చండ మూర్తి శమీతరు చక్రవర్తి, జమ్మి చెట్టు అని పేరు కలిగిన ఒక చక్రవర్తి, అంత వృక్షరాజ్యం కనబడింది. అర్జునుడు ఆ శమీ వృక్షం దగ్గరికి సోదరుల్ని భార్యని అందరినీ తీసుకొచ్చాడు. చూచారా ఈ వృక్షాన్ని, ఈ వృక్షం మనకు అనుకూలమైనది, ఎందుకంటే పక్షివ్యాకులము పరేత నిలయోపాంతోత్తము డాకిని రక్షోభూత పిశాచ గోచరము దుర్గంధం బునై చూడ చిత్త క్షోభం వనరించునట్లగుట చెంతం చారరాదు ఈ శమీ వృక్షం వెవ్వరికిందు పెట్టుదమే పృథ్వీనాథ శస్త్రాస్త్రముల్. మహారాజా, ఈ చెట్టు ఎటువంటిదో చూసావు కదా, దీన్ని ఏ వైపు నుంచి చూద్దామన్నా దాదాపు ఒక అర్ధమైలు ఒక అరమైలు కైవారంతో ఉంది, రకరకాల పక్షులతో వ్యాకులంతో ఉంది, ఎన్నో పిట్టలు ఇక్కడ చేరి అరుస్తున్నాయి, దీని మీద నివాసం ఉంటున్నాయి, అన్నిటికీ మించి శ్మశాన ప్రాంతంలో ఉంది. ఈ చెట్టు మీద శాకిని డాకిని రక్షో భూత ప్రేత పిశాచాలు కాపురం ఉంటున్నాయి. అన్నిటికీ మించి ఈ చెట్టు చుట్టుపక్కలంతా శ్మశానం అవడం వల్ల దరిద్రపు వాసన దుర్గంధం వస్తోంది. ఈ చెట్టుపక్కల చెట్టు చుట్టుపక్కల అన్ని ప్రేతాలే, కాలబడిన శవాలు, వాటి మీద నుంచి వచ్చిన చితాభస్మం, దాంతోపాటు ఈ చచ్చిపోయిన పశువులను కూడా చర్మం ఒలిచి అక్కడ పారేస్తున్నారట, అందువల్ల కూడా అది దుర్గంధం. దాంతో ఇది చిత్తక్షోభం వనరిస్తోంది, మనిషికి హృదయానికి భయం కలిగిస్తోంది. అందువల్ల ఈ చెట్టు దగ్గరికి ఎవరూ రారు, దీంతో ఎవరికి ప్రయోజనం లేదు. ఈ చెట్టు పళ్ళ చెట్టు కాదు, ముళ్ళ చెట్టు. పోనీ దీని కొమ్మలు ఏమన్నా పొయ్యిలోకి పనికి వస్తాయా, పనికిరావు. ఇది పూజా వృక్షం కనుక దీని జోలికి ఎవడు వచ్చి పాడు చేయడు. ఏ రకంగా చూసినా ఈ చెట్టు దగ్గరికి ఎవరూ రారు. అటువంటిది ఈ చెట్టు మీద కనుక మన ఆయుధాలని కట్టి పెట్టామంటే ఎవడు దాని జోలికి రాడు, చూడడు అనగానే అందరూ శభాష అన్నారు. ఇప్పుడు ధర్మరాజు గారి ఆయుధాల మూటని తీసుకున్నాడు, ఒక్కసారి ఆ చెట్టుకు నమస్కరించాడు, చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ధర్మదేవత అనుగ్రహం కలిగిన ధర్మమూర్తి కనుక నిర్భయంగా చెట్టెక్కాడు, ఆయుధాల మూట పుచ్చుకుని పైకి వెళ్ళాడు. ఇక్కడే ఉంది ఇంకొక కొసమెరుపు కూడా. మనకి ఒక విచిత్ర విషయం తెలుసుకోవాలి, భీముడి కదని భీముడు అర్జునుడు తప్ప మరొకడెవడు పైకి ఎత్తలేడు. దుర్యోధనుడు కూడా భీముడి గదని అంత తేలిక ఎత్తలేడు, అంత బలమైన గదది, ఒక్క గదే అంత బరువు ఉంది. భీముడు ఎప్పుడన్నా తన గదని తన దగ్గరికి తెప్పించుకోవాలంటే 1,000 మంది అతని అనుచరులు బావోయ్ బావోయ్ అని ఇలా పట్టుకొచ్చి ఇస్తారట. ఇదేం పూలదండ కాదు, మెళ్ళ వేసిపోవడానికి, అంత బలమైనది ఆ గద. పోనీ అదో పక్కన పెడదాం, గాంధీవం కొండలాంటిది, అర్జునుడు తప్ప ఒక మాదిరివాడు దాన్ని భరించలేడు. ఈ గాండీవం గద తక్కిన వాళ్ల ధనుస్సులు కత్తులు, తక్కిన వాళ్ల యొక్క గదలు, ఇన్ని రకాల ఆయుధములను కట్టగట్టి దాన్ని ఎడం చేత్తో పుచ్చుకుని కుడి చేత్తో చెట్టు పుచ్చుకుని పైకెక్కాడు ధర్మరాజు. ఇప్పుడు అర్థమైందా ధర్మరాజు ఎంత బలవంతుడు. అందుకే వ్యాసుడు ఏమన్నాడో తెలుసా, తక్కిన వాళ్లది శరీర బలం, ధర్మరాజుది ధర్మబలం. ధర్మబలం అన్నిటికంటే గొప్పది. ఆ బలం కలిగిన వాడు ఎంత బరువైన ఎత్తగలుగుతాడు. ఆయన ఒక్కడే శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు, తక్కిన వాళ్ళు చచ్చి వెళ్ళారు. చిట్ట చివరికి శరీర బలం కంటే ధర్మకర్మలే మనకి అసలైన బలమై మనల్ని రక్షిస్తాయి. ఒక్కొక్కసారి చూడండి, మీరు అవతలవాడు ఎంతో గొప్పవాడు మహాబలవంతుడు, కానీ ఆ బలవంతుడి మాట కన్నా నాలాంటి బక్క చిక్కిన వాడు ఇక్కడ కూర్చుని ఒక్క ముక్క చెబితే దానికి విలువ ఎక్కువ ఉంటుందా లేదా, వెంటనే చేస్తున్నారా లేదా. అందుకే ధర్మం గొప్పది బలం కంటే. ఆయన చెక్క చెక్క పైకెక్కాడు. అందుకే ఇక్కడ తెలుగులో తిక్కన గారు అనువాదం చేస్తూ నిశంకతం అన్నాడు, ఏమీ శంక లేకుండా. శంక లేకుండా ఎందుకు ఎక్కాడు, పైన భూత ప్రేతాలు ఉన్నాయని ఆయనే చెప్తున్నాడు, రాక్షసులు కొంతమంది రహస్యంగా ఉన్నారు, పైన రకరకాల పిట్టలు ఉన్నాయి, అది పైగా ముళ్ళ చెట్టు అతి భయంకరం. అటువంటి చెట్టు మీదకి శంక లేకుండా ఎక్కాడు అంటే ఆయన ధర్మమూర్తి కనుక. హాయిగా పైకెక్కి అక్కడ ఒక పెద్ద చెట్టు కొమ్మ ఉన్నది, విశాలమైన చెట్టు కొమ్మ మీద. ఆ చెట్టు కొమ్మ మీద కావాలంటే మనలాంటి వాళ్ళం 10-15 మంది పడుకోవచ్చు అనమాట, అంత వెడల్పుగా ఉంది ఆ కొమ్మ. ఆ కొమ్మ దగ్గర దీన్ని కట్టేసి వేళ్లాడగట్టాడు. వేళ్లాడగట్టి ఏం చేశాడు, వెంటనే 2 చేతులు జోడించి ఆయుధాలకు నమస్కరించాడు. ఈ ఆయుధాలకి అధిదేవతలు ఉన్నారు, ఈ అధిదేవతలు బరువు అయిపోండి అంటే బరువు అవుతారు, తేలిక అవ్వండి అంటే తేలిక అవుతారు. ఆయుధాలకు కూడా దేవతలు ఉంటారండి. ఆ దేవతలను ప్రార్థించాడు, ఓ దేవతలారా, ఆయుధ దేవతలారా, ఓ గదాది దేవతలారా, ఓ ధనుర్దేవతలారా, ఓ ఖడ్గ దేవతలారా, మీ అందరికీ వినయంగా నేను నమస్కరించి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నరునకు నాకుందక్కక వరులకు మీ రూపు చూపకున్నది విష విస్ఫురిత భుజంగ భంగి, విష విస్ఫురిత భుజగ భంగి భయంకరమూర్తులు దాల్చి ఉండగా వలయుజుమీ. ఓ ఆయుధ దేవతలారా, మేము ఏడాది పాటు ఈ ఆయుధాలను ఇక్కడ పెట్టి వెళ్ళిపోతున్నాం. ఈ ఏడాది పాటు మీరు మాకు ఒక ఉపకారం చెయ్యాలి. నాకు అర్జునుడికి తప్ప ఇంకెవరైనా ఇక్కడికి వస్తే మీ రూపం వాళ్ళకి కనబడకుండా చెయ్యండి. అంటే మీరు ఆయుధాల కింద కనబడకండి. ఎలా కనబడాలి? విషముతో పైకి పడుతున్న భయంకర సర్పాల్లా కనపడండి. విష విస్ఫురిత భుజగ భంగి అన్నాడు ఆయన. భయంకర విష సర్పాల్లా కనపడండి. ఎవడన్నా పరికిమాలిన వాడు ఈ చెట్టు మీదకి వచ్చాడు, చెట్టు ఎక్కాడు పొరపాటున, వాడి ఆయుధాలు చూడగానే మీరు బుస్సుమని పావుల్లా బుసకొట్టి వాడిని భయపెట్టండి, చంపకండి. ఎవరికి మీ రూపు చూపించకండి. కానీ నాకు అర్జునుడికి, ఆయనకి తెలుసు భవిష్యత్తు. ధర్మరాజు అందుకే వాళ్ళకి నాయకుడయ్యాడు, గుర్తుపెట్టుకోవాలి మనం. భవిష్యత్తులో అర్జునుడు ఇక్కడికి రావాలి, ఈ గాంధీవం తీసుకోవాలి, ఉత్తర గోగ్రహణం చెయ్యాలి. ఎంత క్రాంత దర్శిండి ఆయన. నాకు తప్పెవరికి కనపడకూడదంటే ఎంత ప్రమాదం? అర్జునుడికి నాకు మాత్రమే కనబడండి. అందుకే ధర్మదేవత వరప్రసాద్ అన్నారు ఆయన్ని. ఆయనకు అన్ని తెలుసు, భవిష్యత్తు అంతా తెలుసు. ఏదో మధ్య మధ్యలో చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నా ఆయన తక్కువ అంచనా వేయకూడదు. అందుకే మా ఇద్దరికే కనబడాలి, మళ్ళీ భీముడికి కనబడకూడదు. అందుకనే మా ఇద్దరికీ తప్ప ఇంకెవరికి మాత్రం మీరు మీ రూపం చూపించకూడదు. ఎవరొచ్చినా మీరు వారికి ఎలా కనబడాలి? భయంకర విష సర్పాల్లా కనపడాలి. అన్నిటికీ మించి ఆ కింద ఉన్నాడే మా భీముడికి మాత్రం అసలు కనపడకండి. భీముడు ధార్తరాష్ట్రకుల భీషణ రోషుడు చిత్తమెప్పుడెట్లయి మదమెత్తునో, చిత్తమెప్పుడెట్లయి మదమెత్తునో, అతని ఆగ్రహ వృత్తికి లోనుగాక మీరేమయ్యినైన వంచన వహించి ఏపడకుంట సమీహితంబు ఏమర్రకుండుడి. అతని ఈ విషమాబ్దములో నా ప్రీతిమై. అక్కడ కింద భీముడు వింటున్నాడు. వింటూ ఉండగా ఏమన్నాడు తెలుసా? మా భీముడు ధృతరాష్ట్రపుత్రుల మీద ఆగ్రహంతో ఉంటాడు. ధార్తరాష్ట్రకుల భీషణ రోషుడు, భయంకరమైన ద్వేషం, కోపం ఎక్కువ. ఎవరి మీద? దుర్యోధనాదుల మీద. భీముడికి దుర్యోధనాదుల మీద కోపం ఎక్కువైపోయినప్పుడు చిత్తం ఎప్పుడు ఎలా మారుతుందో, మదమెత్తిపోతాడు అప్పుడు వీడు. ఆ మదంతో, ఆగ్రహంతో వాళ్ళ మీదకి గదబుచ్చుకుని పోతానని ఇక్కడికి రావచ్చు. అప్పుడు మీరేం చేస్తారు? అతని ఆగ్రహ వృత్తికి లోనుగాక, అతని ఆగ్రహానికి లొంగకండి, వంచన వహించండి, వాడిని మోసగించండి, వాడికి మీరు కనబడకుండా అదృశ్యమైపోండి. మళ్ళీ నేను మిమ్మల్ని వచ్చి ప్రార్థించేదాకా మా భీముడికి మాత్రం అస్సలు దొరకండి. ఇది నా కోరిక. ఈ విషమాబ్దం అన్నాడు అంటే ఇది మాకు ఒక విషమ పరీక్ష, ఇది ఒక భయంకర కాలం. ఈ కాలములో మీరు మమ్మల్ని అనుగ్రహించండి. ఏ అనగానే అవి తల ఊపాయి, టక్కన వెళ్ళిగా దిగాడు. దిగ్గానే భీముడు తలకాయ వంచుకుని ఉన్నట్ట, ఒళ్ళు మండిపోతుంది. మరి నాకు అర్జునుడికి తప్ప ఎవరికి కనపడకూడదు, పైగా భీముడికి అసలు కనపడద్దు, పైగా వాడికి మదం ఎత్తుతుంది. ఇంత మాట అన్నాడు కదా, ఇది విన్నాడు కదా. అందులో ధర్మరాజు గారు కొంత మామూలు కొంత ఆయన మాట్లాడితే మేఘ గంభీరస్వరం. అది సభలో కూర్చున్నప్పుడు ఇక్కడ మాట్లాడితే సభలో చివరకున్న లక్ష మందికి వినబడే కంఠం అయింది. అంతేగాని గొణిగే గొంతు కాదు అది. అందువల్ల శుభ్రంగా విన్నాడు ఈయన. అందుకని దగ్గరకు వచ్చి కౌగిలించుకుని సాంత్వన వచ్చినారు పెరిగట్ట. నేను నీ వంటే చాలా ఇష్టం నాయన, కేవలం మన అజ్ఞాతవాసం భంగం కాకూడదని అలా అన్నానే నా తండ్రి కదా, ఏది అలకమాను అని బుచ్చగించి అతన్ని నవ్వించాడు. మళ్ళీ ఎన్ని కష్టాలు ధర్మరాజు గారికి, ఒక్కసారి పేకాటాడితే యావజ్జీవితం ఇన్ని కష్టాలు అనుభవించాలి. ఒకసారి ఆడిన ఆటకి ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నటువంటి ఆయుధాన్ని ప్రార్థించాలి. ఆ ప్రార్థిస్తున్నప్పుడు మళ్ళీ తమ్ముడికి బాధ రాకుండా చూడాలి. ఇవి కష్టాలు చాలా పడ్డాడు పాపం. అందుకని ఈ కథని మనం చాలా జాగ్రత్తగా ఆదర్శంగా చూసుకుని ఒక్క పొరపాటు చేస్తే దానికి ఆ గ్రహపాటు మనల్ని యావజ్జీవితం ఏడిపిస్తుందని గ్రహించాలి. ఇక ఆ తర్వాత సాంత్వన వచనాలు పలికాక ఈలోపు ఏం జరిగింది? ఈ చెట్టు మీద ఆయుధాలు పెట్టాం కానీ ఎవరికైనా ఈ ఆయుధాలు కట్ట కనపడే అవకాశం ఉందంటావా అని భీముడు అన్నగారికే చూశాడు. అంటే కాస్త ఓదార్పు పొందాడు కనుక ఇప్పుడు ఆ మాట అనగానే, ఎందుకైనా మంచిది, నువ్వన్నది నిజమే, ఇక్కడ ఇంకా ఏదన్నా భద్రపరిచేటటువంటి చేష్టలు చేద్దాం, అని ధర్మరాజు తన దృష్టిని ఆ చెట్టు చుట్టూత ప్రసరించాడు. అక్కడ చచ్చిపోయిన ఒక దున్నపోతుంది, వెంటనే సహదేవుణ్ణి పిలిచాడు. ఆ దున్నపోతు చర్మాన్ని ఓడదీసి పట్టుకురా అన్నట్ట. ఈయన వెళ్ళి చురకత్తుంది కదా, ఆ చర్మాన్ని ఒలిచి పట్టుకొచ్చాడు. ఈ చర్మం దాని మీద కప్పు. అప్పుడు చూసేవాడు జుగుప్సతో దగ్గరికి వెళ్ళాడు. అని ఆ చర్మాన్ని దాని మీద పెట్టించాడు, చెట్టు ఎక్కించి సహదేవుణ్ణి దాని మీద పెట్టమన్నాడు. మళ్ళీ ఏం జరిగింది, చర్మం పెట్టినా ఏక కుర్తిగడన చర్మం కోసం వెళ్ళి పీక్కుంటాడేమో, అప్పుడు మళ్ళీ వాడు ఆయుధాలు చూస్తాడేమో, ఆయుధాలు పావు రూపంలో వాడి మీద పడితే చెట్టు మీద కింద పడి వాడు తస్తాడేమో, మళ్ళీ వాడు చచ్చిన పాపం మనకెందుకు, అసలు ఎవడూ వెళ్లకుండా ఇంకో పని చేద్దాం అని మళ్ళీ చుట్టూ చూశాడు. అక్కడ ఒక సన్యాసి ఉంచవృత్తితో చచ్చిపోయాట. ఉంచవృత్తి అంటే మీకు చాలాసార్లు చెప్పాను, ఒడ్లు ఏరుకుని తిని దానితో శరీరం విడిచిపెట్టాడు. మహాత్ములైన సన్యాసులకి దహనక్రియలు ఉండవు, అయితే వాళ్ళని పాతి పెట్టాలి. లేదా ఉంచవృత్తి వాళ్ళు ఎప్పుడూ కూడా చెట్ల దగ్గర శరీరం విడిచిపెడితే ఆ శరీరాన్ని ఎవరు ముట్టుకోకుండా వదిలేస్తారు. ఆ శరీరం కొద్ది కొద్దిగా కుళ్ళుతోంది. మళ్ళీ సహదేవుని పిలిచి ఈ శరీరాన్ని తీసుకెళ్లి ఆయుధాల కట్ట మీద పెట్టు, దుర్వాసన వస్తుంది. శవం కనబడగానే అస్థి పంజరం తోడగానే అమ్మో అని వీళ్ళు ఎవరో దగ్గరికి వెళ్లరు. శవం అంటే ప్రతివాడికి భయమే, ఎందుకో గాని వీడి శరీరం శవమే ఆ విషయం తెలియదు వీడికి. మన శరీరం లోపల ఉన్నదంతా ఇదంతా పుర్రి తెలుసా మీకు, మీ వెర్రి కొద్ది నేను ఏదో పండితుండ అనుకున్నారు కానీ ఈ లోపల ఉన్నది మాత్రం చివరికి మిగిలేదు పుర్రే. అయినా సరే ఈ చర్మము ఈ జుట్టు ఇవన్నీ ఉన్నప్పుడు మాట్లాడుతున్నంతసేపు వాడికి గౌరవం ఇస్తాం. ఒక్కసారి మాట్లాడడం అనేసి కింద పడిపోయాక పోయాడండి అని తీసుకుపోయి తొందరగా వదిలించేయండి అంటారు. అందుకని ఈ శరీరాన్ని చూడగానే అందరికీ భయం కలుగుతుంది గనక, జుగుప్స కలుగుతుంది గనక ఈ శవాన్ని పైన పెట్టండి అనగానే మళ్ళీ పైన పెట్టేసేట. ఇన్ని పనులు చేయగానే అక్కడ కొంతమంది పశువులు కాసుకునే వాళ్ళు వచ్చారు, గేదెలు ఆవులు మేపుకుంటున్నారు. ఆ గోపాలకులు వీళ్ళని చూస్తున్నారట ఇందాకటి నుంచి, అంటే కనిపెట్టిన వాళ్ళు కొందరున్నారు ఇంకా అక్కడ, మరీ రహస్యంగా ఏం వెళ్ళలేదు వీళ్ళు. ఆ గోపాలకులు తెల్లబోయి పైన శవాన్ని పెడుతున్నారేంట్రా, శవం మీద మళ్ళీ పశువుల చర్మం పెట్టారేమిట్రా, చర్మం మీద మళ్ళీ ఇంకో ఉంచవృత్తితో ఉన్న సన్యాసి చర్మం శవం పెట్టారేమిట్రా అనుకుంటూ ఉంటే ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ఇది శతవృద్ధు మా జనని, ఇది నూరేళ్లు నిండిన మా అమ్మ చచ్చిపోయింది, మా వంశాచారంలో ఎవరైనా చచ్చిపోతే ఇలాగా చర్మంలో కట్టకట్టి పైన దాచేస్తాం, ఆ పైన గేది చర్మమో ఆవు చర్మమో దున్నపోతు చర్మమో గొర్రె చర్మమో పెడతాం, గొర్రో బర్రో ఏదో చర్మం పెడతాం, ఆ పైన ఇంకో చచ్చిపోయిన వాళ్ళ యొక్క శవం పెడతాం, ఇది మా కులాచారం అన్నట్ట. ఓహో అదే, ఒరే మనం ఎవరం ఆ శవం దగ్గరికి వెళ్ళకూడదు, కులాచారాన్ని పాడు చేస్తే ఆ శవాలు పిశాచాలై మనల్ని పీక్కు తింటాయి అని వాళ్ళంతా దండం పెట్టి వెళ్ళిపోయారట. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం ఏమిటి, ధర్మరాజు అబద్ధం ఆడచ్చానని. ఎప్పుడైనా ఆయుధములు తల్లితో సమానం, ప్రాణరక్షణ కలిగించే వాళ్ళని మాతృదేవత అంటారు. అందుకే ఆయన ఏమన్నాడు, ఇది శతవృద్ధు మా జనని, ఈ ఆయుధములే వాళ్ళని రక్షిస్తున్నాయి, రక్షించే వాటిని తల్లి అంటారు, ఆయుధములు వీళ్ళకి తల్లి. శతవృద్ధని ఎందుకన్నాడు, అవి చాలా ఏళ్ల నుంచి వీళ్ళ దగ్గర ఉన్నాయి గనక, ఆయుధాలన్నీ చాలా పాతవి. అందులో భీముడి కథ మయుడిచ్చాడని చెప్పాను కదా మీకు, మయుడు ఎప్పటిదో పట్టుకొచ్చి ఇచ్చాడు, వృషపర్వుడనే దానవరాజు కాలం నాటి కథ. గాండీవం ఇంకా పాతది, శంఖం ఇంకా పాతది, ఇవన్నీ పాతవి. కొంతకాలం గడిచిపోతే వాటిని ఏమంటాం, శతవృద్ధ అంటాం. కాబట్టి పాతది తల్లితో సమానం, దాన్ని మేము చర్మంలో కట్టాం. ఇప్పుడు మేము ఈ చచ్చిపోయిందని ఎందుకన్నారు, చచ్చిపోవుట అనడానికి ఒక అర్థం ఉన్నది, తాత్కాలికంగా దానిని పక్కన దాచేస్తే అది కూడా చనిపోవుట. ఏమి అసత్యం ఆడకుండా సత్యం చెప్పకుండా, ఇది మా తల్లి నూరేళ్లు దాటింది. నూరేళ్లు అనకుండా ఇక్కడ శత అన్నాడు, శత అనే దానికి ఒక పరంపర, ఏ గ్రూప్ ఆఫ్ అని అర్థం అనమాట. చాలా ఏళ్ళయ్యినది, చచ్చిపోయింది, కట్టగట్టాం, పైన దాచాం, ఇది కులాచారం. కులాచారం అనే శబ్దానికి అర్థం ఏమిటి, అజ్ఞాతవాసం అని అర్థం. ఇది మా అజ్ఞాతవాస ఆచారం. ఎంత జాగ్రత్త పట్టాడు ధర్మరాజు, సత్యం పలకక అసత్యం పలకక పాప ఆ గోపాలకులకి ఏ ఇబ్బంది లేకుండా చూసి ఆ తర్వాత నవ్వుకుని, ఇంకా పర్వాలేదు ఈ శవం వల్ల ఈ వాసనల వల్ల పైగా మనం చెప్పిన మాటల వల్ల ఒక్కడు కూడా ఈ చెట్టు దగ్గరికి రాడు, మన ఆయుధాలకి నిశ్చింత. ఇప్పుడు మనం మారు వేషాల్లో అక్కడికి వెడతాం కదా, ఎలాగో నేనేమో కంకుభట్టుగా వెడతాను, ఈయన వలలుడిగా వెడతాడు, ఆయన తామగ్రంథి అవుతాడు, ఈయన చూస్తే తంత్రీపాలుడవుతాడు, ఈయన నపుంసక రూపంలో పెడతాడు, ఈవిడ సైరంధ్రి అనే పేరుతో వేషం వేసుకుని మానిని అని పేరెట్టుకుంటుంది. మనం కోట్ లాంగ్వేజ్ ఒకటి పెట్టుకోవాలి, ఏదన్నా అవసరం వస్తే ఇలా కంకుభట్ట అంటే ఆ కంకుభట్టు శబ్దాన్ని మనం ఎలాగో విరాటరాజు గారికి చెబుతాం కనుక, ఏ అర్జునుడికో కంకుభట్టుతో అవసరం వచ్చిందనుకోండి, కంకుభట్టు అనగానే అందరూ కంకుభట్టుగా చూస్తారు. అలా మన పేర్లు కాకుండా మనం ఒకరినొకరు పిలుచుకోవడానికి ఒక ప్రత్యేకమైన భాష పెట్టుకుందాం. మీకు అందరికీ ఈ పాటికి అర్థమై ఉండాలి. విరాట్రాజు గారి దగ్గరికి వెళ్ళి నా పేరు కంకుభట్టు అని చెబుతాడట ధర్మరాజు. నా పేరు వలలుడు అంటాడు భీముడు. అర్జునుడు కేవలం నపుంసకుండా అని చెప్పుకుంటాడు. నా పేరు తామగ్రంథి అన్నాడు నకులుడు. తంత్రీపాలుడు అంటాడు సహదేవుడు. మానిని అంటుంది ద్రౌపది. రేపు పొద్దున అర్జునుడు ఎప్పుడు ధర్మరాజును పిలవాలనుకోండి, ధర్మరాజే అనడానికి లేదు. కంకుభట్ట అంటే నీకు కంకుభట్టుకి సంబంధం ఏమిటి అంటారు జనాలు. అప్పుడేమిటి, ఒక కోడ్ లాంగ్వేజ్ కావాలి. అందుకని మన ఐదుగురు గుప్త నామములు పెట్టుకుందాం అనగానే వెంటనే అర్జునుడు జయ జయంత విజయ జయత్సేన జయద్బల అని పేర్లు పెట్టుకుందాం. అంటే మనం ఎవరికేసి చూడకుండా ఎవరితోనే అవసరం వస్తే, ధర్మరాజుతో అవసరం వచ్చిందనుకో నేను జయ అంటాను అనగానే అది ధర్మరాజు గారికి అర్థం చేసుకోవాలి. జయంత అంటే భీముడికి, అది నా పేరు ఎలాగో విజయుడు గనక విజయ. ఈతడు జయత్సేనుడు, ఇక సహదేవుడు జయద్బలుడు. ఈ పేర్లతో పిలుచుకుందాం. ద్రౌపది కష్టం వస్తే ఈ పేర్లతో పిలిస్తే మనం విని వచ్చేద్దాం. ముఖ్యంగా ద్రౌపది కోసం, తక్కిన వాళ్ళందరికంటే ఈ అవసరం ఎవరికి, ద్రౌపదికి. ద్రౌపదికి భర్తలతో అవసరం వచ్చిందనుకో అప్పుడు ఆవిడ ధర్మరాజు అనడానికి లేదు, లేక కంకుభట్టు అనకూడదు, జయ అనాలి. లేదా భీముడిని పిలవాలంటే జయంత అనాలి, అర్జునుడిని పిలవాలంటే విజయ అనాలి, జయత్సేన అనాలి నకులుణ్ణి, జయద్బల అనాలి సహదేవుణ్ణి. ఐదుగురిని పేరు పెట్టి పిలిస్తే ఐదుగురు రావాలి. ఇలా వాళ్ళు కట్టడి చేసుకున్నారు. మన వీళ్ళు బట్టి మన ఐదుగురు ఈ పేర్లలో ఎవరిని పిలిస్తే వాళ్ళు పెడదాం, లేదా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు పెడదాం. మళ్ళీ వాడిని ఎవడో పిలిచింది మనల్ని పిలవలేదు అనుకోకూడదట. సమయానికి ఎవడుంటే వాడు వెళ్ళాలి. ఇప్పుడు ద్రౌపది దగ్గరికి అర్జునుడు వెళ్ళలేడు అని వెళ్ళాల, ఎందుకంటే ఆయన శరీరం యుద్ధానికి పనికిరాదు. అప్పుడు నన్ను విజయ అంది, నేనే వెళ్ళాలి, తక్కిన వాళ్ళు వెళ్ళకూడదు అనుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎవరికి వీళ్ళు బట్టి వాళ్ళు చేద్దాం అని కోడ్డు కూడా పెట్టుకున్నారు. ఇంకెక్కడి నుంచి నవ్వుకుంటూ వీళ్ళంతా కలిసి ఏం చేశారట, కొంచెం ముందుకొచ్చారు. ఇంకా నగరానికి ఇంకొంచెం ముందుకొచ్చారు. ఆ నగరం చివర శ్మశానానికి నగరానికి మధ్యలో ఒక దుర్గాదేవి ఆలయం ఉంది, అమ్మవారి గుడి ఉంది, అద్భుతమైన అమ్మవారి ఆలయం ఉంది. ఏం అదృష్టం అండి, వాళ్ళకి అమ్మవారి దర్శనమైంది శుభమానని వెళుతూ ఉంటే. అక్కడికి వెళ్ళగానే ధర్మరాజు గారు, ఆ ఆలయం శ్మశానం చివర ఉండడం వల్ల ఎక్కువ జనం రారు, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటూ పోతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాడు. లోపల 8 భుజములతో అష్టభుజాదేవి అంబికాదేవి దర్శనమయ్యింది. 2 చేతులు జోడించాడు ఆయన. త్రాహిమాం పద్మపత్రాక్షి సత్యే సత్యాభవస్వనః శరణం భవమే దుర్గే శరణ్యే భక్తవత్సలే. ధర్మరాజు ఎంతో వినయంతో అమ్మని ప్రార్థించాడు. తల్లి, తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన తల్లి, త్రాహి రక్షించు, సర్వకాలంలో నా మనస్సు సత్యంలో ఉండేలా అనుగ్రహించు, నన్ను శరణు అంటున్న నన్ను, కరుణించు అని వేడుకుంటున్న నన్ను అభయమిచ్చి కాపాడు. అందుకే మే నాకు శరణం భవ, నువ్వు దిక్కవు కాపాడు. దుర్గే ఓ దుర్గా, శరణ్యే రక్షించేదానా, భక్తవత్సలే భక్తుల్ని చంటిపిల్లల్లా ఆదరించే తల్లి అని 14 శ్లోకాలలో అద్భుతంగా స్తోత్రం చేశాడు ధర్మరాజు. ఎందుకో గాని బహుశా సినిమా వాళ్ళు అలా మారుస్తూ ఉంటారేమో, ఈయనేమో దుర్గాదేవిని మధురమైన కంఠంతో ధర్మరాజు గారు ప్రార్థిస్తే తెలుగులో నర్తనశాలలో జననీ శివకామేనని ద్రౌపదికి పెట్టారు, ఆడవాళ్ళు పాడితే బాగుంటుందని అలా మార్చుంటారు. చాలా చోట్ల అలాగే మార్చేస్తారు. ఆడవాళ్ళది మగవాళ్ళకి, మగవాళ్ళకి ఆడవాళ్ళదని మార్చడం అనేది సినిమా వాళ్ళ లక్షణం. మీరు చూడండి, ద్రౌపదీదేవి పాడినటువంటి పద్యాలేమో ఎన్టీఆర్ చేత పాడించేశారు, ఘంటసాల చేత పాడించి అక్కడ కాసేపు హీరో గనక నపుంసకుండా పట్టుకొచ్చారు అక్కడికి. అలాగే అసలు ధర్మరాజు పాడినటువంటి పాట ఏమో ద్రౌపది గంట కట్టారు. ఇలా మార్చారు నర్తనశాల వంటి సినిమాలు. అయినా అవి అపూర్వ కావ్యాలు. ఎందుకో తెలుసా, నేను చూశాను ఆ సినిమాని, దాదాపు అంటే 90% ఈ విరాట పర్వంలో ఉన్న ఘట్టాలని పెద్ద కల్పితాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు ఆయన. అప్పట్లో అలా జాగ్రత్త పడేవారు. కమలాకర కామేశ్వరరావు దర్శనంలో తప్పక చూడాలి నర్తనశాల అంటే. నిజంగా ఘంటసాల అనే ఒక మహానుభావుడే లేకపోతే ఈ విరాట పర్వంలో ఉన్న పద్యాలు ఎంత సుప్రసిద్ధికి ఎక్కుతాయటండి. కొన్ని పద్యాలు అటువంటి వాళ్ళ వల్ల ఎంతో ప్రసిద్ధికి ఎక్కి మనకు మనం వాళ్ళకి ఎప్పుడూ కూడా కృతజ్ఞులమై ఉండాలి. అమ్మను అలా ప్రార్థించగానే 14 శ్లోకాల్లో 18 శ్లోకాలలో తల్లి టక్ చక్ర ప్రత్యక్షమైంది. సింహవాహనం మీద 8 చేతులతో శంఖం చక్రం గద పద్మం ధనుస్సు అమ్ముల పొది తామర పువ్వు చర్మం అంటే డాలు ఇవన్నీ పుచ్చుకుని, సంస్కృతంలో చర్మ శబ్దమునకు డాలు అని అర్థం అన్నమాట, ఇవి పుచ్చుకుని ప్రత్యక్షమయ్యింది. నాయన ధర్మరాజా, నాకు అత్యంత ప్రీతిపాత్రుడివి, నేను దుర్గని, ఈ రోజు నుంచి విజయదుర్గ అనే నామంతో నిన్ను దీవిస్తున్నాను. నీకు ఈ ఏడాది శుభమవుతుంది, ఏ కష్టము ఉండదు, కష్టాలు వచ్చినా అందులోంచి బయటపడతారు, విముక్తి పొందుతారు, సంవత్సరం పూర్తయ్యాక సకల శుభాలు వస్తాయి, నువ్వు సర్వం సహా సమ్రాట్టు అవుతావు, చక్రవర్తి అవుతావు, నీ కీర్తి మొత్తం నలుదిశలా వ్యాపిస్తుంది, సశరీరంగా స్వర్గానికి కడతావు అని పరిపరి విధాలుగా దీవించి నెత్తివే చేయిపెట్టి అదృశ్యలు అయిపోయింది. అమ్మవారి దర్శనం అయ్యాక ఇంకా వాళ్ళకి విజయం తప్ప అభయం తప్ప అపజయం ఉంటుందా? అమ్మే విజయం నీకు కలుగుతుందని దీవించింది, నీకు అభయం అన్నది. నిశ్చింతగా ఇప్పుడు ధర్మరాజు గారు గుళ్ళోంచి బయటకు వచ్చాడు. ఇక మనం వేషాలు మార్చాలి కదా, ఈ వేషాలతో వెళ్ళకూడదు కదా అని వెంటనే యమధర్మరాజు గారిని, ధర్మదేవతని భక్తితో ప్రార్థించాడు. వరప్రదానం మమ దత్తవాన్ పిత ప్రసన్న చేత వరద ప్రజాపతి జలార్థినే జలార్థినో మే తృషితస్య సోదర మయా ప్రయుక్త వివిసుహు జలాశయం. తండ్రి, ఆనాడు ఏనాడు నేను అరణ్యవాసంలో ఒక బ్రాహ్మణుడి అరణి కోసం నీ దగ్గరకు వస్తే జింక రూపంలో అరణి నెత్తుకుపోయి మళ్లీ యక్షుడి రూపంలో మమ్మల్ని పరీక్షించి మా సోదరుల ప్రాణాలిచ్చి అడగకుండానే వరాలిచ్చావు నువ్వు. అటువంటి నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. నువ్వు వరాలిచ్చే బ్రహ్మదేవుడివి, వరాలిచ్చే ధర్మమూర్తివి, సర్వకాలాలలో అభయమిచ్చి రక్షించే దైవానివి, కొండంత దిక్కువి. అందుకే నేను భక్తితో ప్రార్థిస్తున్నాను, ఈ ఏడాది మేమెవరికీ దొరకకుండా ఉంటాం అని వరమిచ్చావు, ఆ వరాన్ని నిలబెట్టు, మాకు తగిన వేషములు ప్రసాదించు అని ప్రార్థించగానే టక్కున ఆయన ఎక్కడ నుంచి తెచ్చుకోకుండానే ఆయన శరీరం మీద కాషాయ వస్త్రాలు వచ్చేసాయి, యతిగా మారిపోయాడు, చెవులకి కుండలాలు వచ్చేసాయి, చేతికి దర్భలు వచ్చాయి, రకరకాల పాచికలు, జోదమాడడానికి పనికొచ్చే పాచికలు వచ్చాయి, పంచాంగం కట్టలు కూడా వచ్చేసాయట ఆశ్చర్యకరంగా. వేదములు ఆ రోజుల్లో తాళపత్రాల కట్టలు ఉండేవో ఆ కట్టలు వచ్చాయి. ఈ విధంగా మొత్తం మీద ఇటు శ్రౌత స్మార్త విద్యలు నేర్చుకున్న ఒకనొక యతీశ్వరుడిగా మారిపోయాడు. గడ్డం కూడా చక్కని అందమైన గడ్డం వచ్చేసిందిట. ఒక యువకుడు ఏమిటి అకాలంలో సన్యాస దీక్ష తీసుకున్నాడు అని అందరూ అనుకునేటట్టుగా మళ్ళీ ముసలిగడ్డం కాసమా, అందమైన శరీరం వచ్చిందనమాట. అపూర్వమైన శరీరంతో ఆ మహానుభావుడు చూచేవాళ్ళకి ఎంతో కాంతివంతుడై గోచరిస్తున్నాడు. ఆయనని చూడగా ఆయన ముఖంలో ఉన్న కాంతి సూర్యకాంతిలాగా ప్రకాశిస్తూ ఆకర్షిస్తుంది. అటువంటి కాంతివంతమైన శరీరం, స్వతసిద్ధమైన శరీరానికి ఈ సన్యాసి వేషం మరింత అందం ఇచ్చిందిట. అసలు మహానుభావులు ఏ వేషంలో ఉన్నా అందమేది. ఈ విధంగా ఆయన అలా మారిపోగానే భీముడి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలన్నీ మాయమైపోయాయి, నల్లని వస్త్రం వచ్చింది. వంట చేసే వాళ్ళు ఎందుకో పూర్వం నల్లబట్ట కట్టేవారు, ఎందుకో తెలుసా, ఎలాగో అక్కడ మసిబొగ్గుల్లో ఆడుకోవాలి కదండి, ఆ కట్టెలు ఉంటాయి, ఆ కట్టెలతో అటు కట్టెలు మధ్య మధ్యలో రాసేసుకుంటారు, వండుతున్న చెయ్యిలా రాసేసుకుంటారు, రాసుకున్నప్పుడు నల్లబట్ట అయితే తెలియదు, తెల్లబట్ట అయితే అని మచ్చలే. అందుకని చక్కని నల్లని వస్త్రం వచ్చేసిందిట. ఆ నల్లని వస్త్రం కూడా రెపరెపలాడిపోతుందిట. చేతిలోకి ఓ పెద్ద చట్రం, ఇనప గరిటే, కరకుట్లు, మాంస ముక్కలు కాల్చడానికి పనికొచ్చే సోలాలు, ఇంకా ఇది కాకుండా ఒక పెద్ద కత్తి, గొడ్డలు, ఇవన్నీ వచ్చాయి, తాళ్ళు వచ్చాయి, నడుముకి బొడ్డుకి ఓ చిన్న చురకత్తి వచ్చింది. మొత్తం మీద వంటవాడి వేషం ఈయనకు వచ్చేసింది. ఏ తంట లేకుండా వంటవాడు అయిపోయాడు. అంటే వేషం వేసుకోక్కర్లా, డ్రామా ఆర్టిస్టులకు మళ్ళీ అరగంట వెనకాతల మేకప్ వేసుకోక్కర్లా, శుభ్రంగా తనంత తానే వంటలవాడైపోయాడు. అర్జునుడు ఒక్కసారి ఇటు ధర్మదేవతకి అటు ఇంద్రుడికి నమస్కరించాడు. వెంటనే ఊర్వశి ఇచ్చిన శాపం ఆయనకి నపుంసకత్వం ఇచ్చేసింది. ఆయన చూస్తూ ఉండగా హైదరాబాద్లో రైళ్లలో బావయ్ ఓయ్ అని కొట్టి 25 రూపాయలు లక్కుంటారే అలాంటి మనిషి కింద మారిపోయాడు. మంచి విచిత్రమైన లంబకేశ భారం కూడా, పైగా జుట్టు గిట్టు అన్ని కూడా అద్భుతం. అసలు నిజం చెప్పాలంటే ఏ నపుంసకుడు ఆయనతో సాటిరాడు, అంత గొప్పగా మారిపోయాట ఆయన. ఆ ముక్కుకున్న నత్తు అవి చూసి ద్రౌపది తెల్లబోయి, ఈజ్ హీ రియల్ మై హస్బెండ్ అనుకుంది ఆవిడ. ఆవిడక్కడే బ్యాండ్ వేసాడు ఆయన, హస్బెండ్ కాదు కాని. ఈ విధంగా తెల్లబోతుండగా మారిపోయాడు ఆయన. నకులుడు అశ్యశిక్షకుడైపోయాడు, తంత్రీపాలుడనే గోపాలకుడిగా మారిపోయాడు. పశువుల్ని కట్టుకునే తాళ్ళు, కర్రలు, వీటితో పాటు మంచి తలపాగాతో కుర్రోహ కుర్ర అనుకుంటూ సహదేవుడు కూడా మారిపోయాడు. ద్రౌపది అందమైన శైరేంద్రియ జాతి స్త్రీగా మారిపోయింది. మనందరం తొలక వైపు నుంచి విరాట నగరానికి వెడదాం. నేను ఈ అమ్మవారి ఆలయం గుండా వెడతాను. నైరుతి దిక్కులోంచి భీముడు వచ్చుగాక, ఆగ్నేయం నుంచి అర్జునుడు వచ్చుగాక. ఆగ్నేయం శబ్దస్థానం, అందుకనే టీవీలు ఎప్పుడు కూడా ఆగ్నేయంలో పెట్టుకుంటే మంచిది. ఇళ్లలో ఆగ్నేయం దిక్కులో టీవీ పెట్టుకోండి, 24 గంటలు ఎలాగో చూస్తారు కదా. నేను వద్దన్నా అంటే మీలాంటి మంచివాళ్ళు కాదు సహజంగా. అందువల్ల ఏమిటంటే శబ్దాలకి అది నిలయం అని పేరు అన్నమాట. ఇలా ఏ దిక్కు నుంచి ఎవరు రావాలో అన్నీ చెప్పాడు ఆయన. ఆఖరిన అంతఃపురం వైపు నుంచి ద్రౌపది చివర ప్రవేశించుగాక, ఇక ధౌమ్యుల వారు వెళ్ళి వచ్చేదరుగాక. ఆయన పంపేశాడు పురోహితుల వారిని, ఇంకా ఆయనతో పని లేదు ఇక్కడి నుంచి. ఆయన ఉంటే పాపం ఆయనకి ఇబ్బంది వీళ్ళకి ఇబ్బంది. అందరినీ పంపేసి ముందు ధర్మరాజు గారు బయలుదేరాడు. యోగం ఎలా ఉంటుందో తెలుసినా, మహాయోగ జాతకం ఇక్కడి నుంచి మళ్ళీ కష్టంలో యోగం అంటారు, దుర్యోగంలో సుయోగం. ఏమిటి, ధర్మదేవత యొక్క అనుగ్రహం వల్ల ఆ పూట పొద్దుటే బయలు కొలువు ఇవ్వడానికి విరాట్ రాజు గారు బయటకు వచ్చాట. బయలు కొలువు అంటే తెలుసుగా ప్రజల వద్దకు పాలన, అది ఆయనదనమాట విరాట్ రాజు గారిది. పాపం ప్రజల దగ్గరికి ఈ పూట నేను వెడతాను, ఎవరి కష్టాలు ఏమున్నాయో తెలుసుకుంటాను, వెంటనే నిర్ణయం తీసుకుంటానని ఆయన ఏం చేశాడు, నగరం బయటకు వచ్చి కుర్చీ వేయించుకున్నాడు, పెద్ద కుర్చీ, మంత్రుల్ని కూర్చోబెట్టాడు, రకరకాల ఆసనాలు వేశాడు. ఒరే చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఊళ్ళు పల్లెటూళ్ళు అన్ని చోట్ల ఉన్నటువంటి ప్రజలంతా వచ్చి ఈ పూట వాళ్ళ కష్టాలు చెప్పుకున్నాను, కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మెల్లిమెల్లిగా వస్తానమాట. మహారాజా మా ఊళ్ళో చెరువులు ఎండిపోయాను, ఒకడు బాగా తవ్వించండి, కానీ ఎవరక్కడ, రేపటికల్లా ఆ చెరువు తవ్వించాలి, అందులో నీరు పెట్టాలి, అది నీ బాధ్యత. అక్కడికి నేను మళ్ళీ వచ్చి చూసేసరికి చెరువులో నీళ్లు లేకపోతే నిన్ను 3 చెరువులు నీళ్లు తాగిస్తా అని హెచ్చరించాడు. ఈ విధంగా అందరినీ ప్రజల వద్దకి పాలన తీసుకెళ్ళాడు అనమాట. దాన్ని తెలుగులో తేట తెలుగులో బయలి కొలువు అంటారు. ఆ కొలువుకు వచ్చాట సరిగ్గా. ధర్మరాజు గారు గుళ్ళోంచి బయటకు వచ్చి ఆ నగరం కేసి పెడుతూ ఉంటే ఈయన బయలు కొలువుకు రావడం ఏంటి మరి. ధర్మరాజు గారు టీవీగా సన్యాసి వేషంలో ఒక విచిత్రమైనటువంటి ప్రవర్తనతో మధ్య మధ్యలో వేద మంత్రాలు చదువుకుంటూ ఓం భద్రం కర్ణే భిశృణుయామ దేవాహ అనుకుంటూ వస్తున్నట్ట మంచి కంఠంతో. ఇంతలో చూచాడు విరాట్ రాజు గారు. ఆ పండి కాసేపు ఈ ప్రజల యొక్క కంప్లైంట్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, ఒక క్షణం తర్వాత పరిశీలిస్తాను. ఆ నడిచి వస్తున్న మహాత్ముడెవడు, ఆహా కాషాయ వస్త్ర మాత్రేణ యతిపూజ్యో నశంశయ అని ధర్మశాస్త్రం చెబుతోంది. అంటే ఏమిటో తెలుసా, కాషాయ వస్త్రం ధరించిన వెంటనే ఆ వ్యక్తి ఎవరూ ఏమిటి అనకుండా ఆయనకి నమస్కారం చేయాలి. యతి కాషాయ వస్త్రం ధరించినంత మాత్రం చేతనే పూజ్యుడు. ఇంకా వేరే నువ్వు సబ్జెక్టు కూడా అడగద్దు, నువ్వు చదువుకున్నావా లేదా, నీది ఏ పీఠం, ఇవి అడక్కో. ఎందుకంటే అతడు కాషాయం ధరించాడు, ఆ వస్త్రానికి విలువ ఇవ్వాలన్నారు. అలా కాషాయ వస్త్రం ధరించిన మహాత్ముడు ఎవరు ఆయన, పైగా ఆ ముఖంలో సూర్యకాంతి ధగ ధగ కొట్టవచ్చినట్టు కనబడుతోంది. ఆ జుట్టు ఆ కట్టు ఆ కొండలాలు ఆ చేతిలో ఉన్న పంచాంగం కట్టలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంద్రుడో చంద్రుడో ఉపేంద్రుడో లేక ధర్మరాజో ఈ మారు వేషంలో వస్తున్నారు. ఇక్కడ ధర్మరాజు అంటే ఈ ధర్మరాజు కాదు, యమధర్మరాజు అనమాట. ఎవరో మారు వేషంలో వస్తున్నారు, సామాన్యుడు కాదు ఇతడు. ఆహాహా ఏం మహానుభావుడు, ఏం మహానుభావుడు అనుకుని టక్కన లేచి అతన్ని ఎదురు వెళ్ళి తీసుకొచ్చి ఆసనమిచ్చి కూర్చోబెట్టాడు. చూసారా ఆ ముఖంలో ఉన్న వర్చస్సు ఆయన్ని ఆకర్షించింది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని అందుకన్నారు. ఆ మనిషిని చూడగానే అంత గౌరవం కలిగింది. ఒక రాజుగారు లేచి వెళ్ళి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, దాంతోపాటు ఆయన యొక్క మంత్రులు అందరూ లేచి వినయంగా నమస్కరించారు. అంటే ఇంగితజ్ఞుడు విరాట్ రాజు గారు, గొప్ప సంస్కారి అన్నమాట. ఆ తర్వాత సేవ చేసి ఆయనకి తాంబూలం ఇచ్చి పుష్పాలు అవి ఇచ్చి గౌరవించి, మహాత్మా నిన్ను చూస్తే నాకు చాలా గౌరవం కలుగుతోంది, ఏ రాజ్యం వాడివి, నీ పేరేమిటి, నన్ను అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చిన మహాత్ముడివిలా ఉన్నావు, నీకేం కావాలో కోరుకో అన్నట్ట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఉన్నరు పల్లుకు అన్నరు లెక్కడ కలరు తోచినట్లు పలుకు పలుకనైన చందమయ్యే అంత్య కాకంత పట్టి చూడగలరే ఎట్టివారు. ఓ మహారాజా, ఉన్నదున్నట్లుగా ఈ సృష్టిలో ఎలా చెప్పగలం, నువ్వు నన్ను సత్యం చెప్పు, నువ్వెవరని అడిగావు, ఏం చెప్పగలను, నేనంటే ఎవణ్ణి, నేనెవణ్ణో నాకేం తెలుసు, ఉన్నదున్నట్టుగా ఎవడు పలకగలడు, ఏదో ఆ సమయంలో తనకి తోచిన సమాధానం చెప్పడం ఈ లోకంలో అందరికీ పరిపాటి. ఒకవేళ చెబుతామన్నా ఏమని చెబుతాను, నేనెవణ్ణి, నా పేరేమిటి, వేదాంత రహస్యాలతో ఆలోచిస్తే మనిషికి పేరేముంది, వాడికి ఒక జాతి ఏముంది, మతమేమున్నది, ఆత్మకి పేర్లు ఎక్కడుంటాయి. అందుకని ఏదో తోచినట్టు ఎవడైనా మాట్లాడతాడు, సత్యం పలకలేడు, బ్రహ్మసత్యం అనాలి తప్ప తానెవడో సత్యం చెప్పలేడు ఎవడు. ఎంత టెక్నిక్గా చెప్పాడు సరే, నేను అబద్ధం ఆడతాను అని అనకుండా ఉన్నదొన్నట్టు ఏం చెబుతాం, నేను ఎవడో నాకే తెలియదు. ఒకవేళ ఏదన్నా చెప్పినా వాడు చెప్పింది నిజమా కాదా అని ఎవడన్నా పట్టి చూడగలడా? ఉదాహరణకి నేను ఏదో పేరు చెప్పాను, అవునో కాదో నువ్వు మాత్రం ఏం పరిశోధిస్తావు, పక్కవాడిని అవునా కాదో చూడమంటావు, వాడేమంటాడు పరిశీలించి ఏమోనండి వాడి పేరు ఇదేనేమో అంటాడు, ఆ రకంగా నాకు ఆధార్ కార్డు ఇస్తావు. ప్రస్తుతానికి నేను నిరాధారుణ్ణి. ఇంకా నా శరీరం గురించి నువ్వు అడిగావు ఏమని, నానా విధభూతమయము మేను అతి చెంచలము మనము మెయ్యి కొని నిక్కంబే నరునకు చెల్లెం పంగా నగు సత్యంబు నడపు క్రమమట్లుండెన్. ఈ శరీరం నానావిధ భూతమయం, అనేక భూతాలకు నిలయం అంటే అర్థం ఏంటి, సన్యాసి భాషలో పంచభూతాత్మకం పాంచభౌతికం ఈ శరీరం, అగ్ని వాయువు జలం ఆకాశం భూమి, ఈ పంచభూతములతో మన శరీరం ఏర్పడింది, అందుకే మన శరీరాన్ని పాంచభౌతికం అంటారు. ఎంత టెక్నిక్గా చెప్పాడండి, అనేక భూతాలకి నిలయం ఈ శరీరం. ఈ భూతములు లోపల ఉన్నంత వరకు మాట్లాడతాడు, తింటాడు, ఏవో పనులు చేస్తాడు. ఈ భూతములు దేనిదారినవి తప్పుకుంటే వీడు ఇంకో చోటకి తప్పుకుంటాడు, ఆ తర్వాత వీడి తెప్పలు ఎవరికీ ఉండవు, వీడికి ఏ పొట్ట తెప్పలు ఉండవు. ఇంకా ఈ శరీరం నానాభూతం ఏమైతే మనస్సో అతి చంచలం, ఈ మనస్సు నిలకడగా ఉండదు, క్షణం ఒక చోట ఉండనివ్వదు మనిషిని. అందుకే మానవుడు భూమి మీద నిజం చెప్పలేడు. సత్యం నడపడం అంటే యథాశక్తిగా వాడికి తోచినట్టు శాస్త్రాన్ని అనుసరించి నడపడమే తప్ప సత్యం అంటే ఇది అని ఎవరూ నిర్వహించలేరు, దానిని నిర్వచించే శక్తి ఎవరికీ లేదు. ఒకప్పుడు నేను ధర్మరాజు గారి దగ్గర కొలువులో ఉండేవాణ్ణి. ధర్మరాజు గారికి నాకు ప్రాణం, అసలు ధర్మరాజే నేను, నేనే ధర్మరాజు అన్నట్టుగా నడిచాం. ఏం లాభం, నాకు కొంతమంది శత్రువులు తయారై నన్ను జోదంలో ఓడించి నా పెళ్ళాన్ని బలాత్కారంగా జుట్టుబొచ్చుకు లాగారు, నా సంపదలు లాక్కున్నారు, దాంతో నాకు సిగ్గేసింది. సరిగ్గా నా కర్మగారు అప్పుడే ధర్మరాజు గారు కూడా జోదంలో ఓడిపోయి అడవుల పాలయ్యాడు. నన్ను పోషించిన ఆ మహానుభావుడు దిక్కు లేకుండా పోవటం వల్ల నేను దిక్కు కోసం మరో దిక్కుకు వచ్చాను. నా అదృష్టవశాత్తు దేవుడు నీ దిక్కు నాకు చూపించాడు, నువ్వు నాకు దిక్కై ఈ ఏడాది రక్షిస్తే నేను సంతోషిస్తాను. ఒక్క సంవత్సర కాలం పరమ పవిత్రమైన యతివ్రతం నేను నిర్వహించాలనుకుంటున్నాను, బ్రహ్మచర్య దీక్షతో యతివ్రతం ఒక ఏడాది పాటు నేను నిర్వహించాలని నిశ్చయించుకున్నాను. ఈ రోజు మొదలుకొని ఒక ఏడాది పాటు నువ్వు ఆశ్రయమిస్తే నీ దగ్గర ఆ వ్రతాన్ని నిర్వహిస్తాను, దయతో నాకు కొలువిస్తావా అన్నాడు. ఆయన నవ్వి, ఏడాది వ్రతమేనా నీకింత చేసి? మహాత్మా, నీకు ఒక రహస్యం చెబుతా విను. నిన్ను చూడగానే నా మనస్సు ఎందుకో నిన్ను కౌగిలించుకోవాలని, నిన్ను గౌరవించాలని ఉవిళ్ళు ఊరిపోతోంది. నేను నా రాజ్యం ఇచ్చేస్తాను నీకు కావాలంటే, నన్ను నీ సేవకుడిగా చేసుకుని ఈ రాజ్యాన్ని నేలుకో, నా రాజ్యం నీకు ఇద్దామని నేను అనుకుంటూ ఉంటే, లేదా నువ్వు అడిగితే పెద్ద పెద్ద భవనాలు సంపదలు దాసదాసి జనం ఇవ్వాలని నేను అనుకుంటూ ఉంటే, నువ్వు ఏడాది సన్యాసి కింద ఉంటాను, నియమంతో ఉంటాను, నేల మీదే పడుకుంటానంటావు ఏమిటయ్యా? నా మాట విను, నా రాజ్యమైనా తీసుకో, లేదా మా దగ్గర మంచి కొలువులు అయినా ఉండండి, మంచి ఉద్యోగమైనా చెయ్యి అనగానే పక్కపక్కనవైనా, అయ్యా నాకు ఈ రాజ్యాలు ఎందుకు, సన్యాసిని, ఏడాది పాటు హవిష్యాన్నం తింటాను, యజ్ఞమునకు ఉపయోగించగా మిగిలిన అన్నమే తింటాను, యజ్ఞం కోసం చెరువుని తయారు చేస్తారు, ఆ పూర్వ పాయసం కొంత హుతం అయిపోయాక అంటే యజ్ఞంలో వేశాక మిగిలింది ఉంటుందే అది మాత్రమే తింటాను, నేల మీద చాప వేసుకుని దర్భ మీదే పడుకుంటాను, దర్భలతో తయారు చేసిన చాప మీదే పడుకుంటాను, నాకు భోగాలు వద్దేం వద్దు, నీవు నన్ను అనుగ్రహించాలనుకుంటే ఒక్క ఏడాది పాటు నియమంతో బ్రతకడానికి నాకు అవకాశం ఇస్తే చాలు అనగానే, నీ వంటి ఉత్తముడు ఏది కోరినా ఇస్తాను నీ ఇష్టం, కాకపోతే నీ దగ్గర పాచికలున్నాయి నాకు సరదా చూద్దాం, మధ్య మధ్యలో సరదా కోసం ఆడదామే అన్నట్ట. ఓ అసలు నా ఉద్దేశం కూడా అదే అన్నాడు ఈయన. ఇక్కడ ఇద్దరు కుదిరిందండో ఈ ఫ్రెండ్షిప్, విరాట్ రాజు గారికి పాచికలు ఇష్టం, అసలు ఎంత అద్భుతం అంటే ఘట్టం, ఎవరిష్టాలు వాళ్ళవి. అసలు ఆ పాచికలు చేస్తూ ఉండడం వల్లే విరాట్ రాజు గారు ఈయన ఉద్యోగం ఇచ్చేశాడు, వారు మాట్లాడకుండా. ఒక్కొక్కప్పుడు అవి కూడా ఉపయోగపడతాయి, మీకు తెలుసో లేదో, మా శిష్యులు కొంతమంది ఉండేవారు జేబులో సిగరెట్ పెట్టులు ఉన్న వాళ్ళు ఇద్దరు నాకు చెప్పకుండా పక్కపోయేవారు, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్షిప్ అది అది తప్పదు. ఆ రకంగా మొత్తం మీద ఏది ఏమైతేనే మొత్తం మీద నాతో సరదాగా జోదం వాడంటే అలాగే ఆడతానన్నాడు ఆయన. కాకపోతే మహారాజా పెద్ద పెద్ద పందేలు మాత్రం నా దగ్గర వాడకండి అన్నాడు ఈయన. పెద్ద పెద్ద పందేలు చిన్న చిన్న పూలదండలు, చిన్న చిన్న ఏనుగులు ఇలాంటి వాటిని వాడదామన్నట్టే. ఇక్కడికి ఇది ఇలా ఉండగా ఆగ్నేయం దిక్కు నుంచి భీమసేనుడు రావడం మొదలెట్టాడు. ఆయన ఎలా వస్తున్నాడు, మంచి అద్భుతమైన బలిష్టమైన వజ్రం వంటి శరీరంతో, అన్నగారికి ఉద్యోగం వచ్చేసింది శుభం, ఇక ఇప్పుడు తమ్ముడు గారు చేరాలి. అన్నగారు వచ్చిన వైపు కాకుండా మరొక వైపు నుంచి ఆ వచ్చేది కూడా వంటల వాడు కనుక వంటల దిక్కు నుంచే రావడం మొదలెట్టాడనమాట. వస్తూ వస్తూ ఆ బలిష్టమైన శరీరానికి కింద నుంచి వేళ్లాడుతున్న నల్లని వస్త్రం, ఆ వస్త్రాన్ని కాస్త మసి పూసుకుని చేతిలో చంకలోను వట్రువమైనటువంటి గుండ్రంగా ఉండేటటువంటి ఒక పెద్ద చట్రం, ఒక గరిటె, తర్వాత కట్టెలు కట్టే తాడు, ఓ చొరకత్తి బొడ్లో దోపుకుని, ఇంకో ఖడ్గం, కొన్ని సోలాలు ఇవేమో మరో చంకలో పెట్టుకుని టిక్ టక్ టక్ అని టీవీగా నడుచొస్తుంటే ఏం మదించిన ఏనుగు వచ్చినట్టు వస్తున్నట్టు ఆయన. చురుకైన శరీరం, సన్నని నడుము, అపూర్వమైన సౌందర్యం. బంగారపు రంగులో ఉంటాడు భీముడు కూడా. భీముడు కూడా చాలా అందంగా ఉంటాడండి, ఇంచుమించుగా అలాగే బంగారపు రంగులో ఉంటాడు ఆయన. అందువల్ల ఆయన వస్తూ ఉంటే చూసేవాళ్ళు అలా ఉండిపోయారు ఆ సౌందర్యాన్ని చూసి. ఇంతలో విరాటరాజు అన్నాడు, ఇవాళ ఎంత అద్భుతమైన రోజండి, ఒక మహానుభావుడు దర్శనమిచ్చాడు. ఈ మహానుభావుడు మన దగ్గర ఒక ఏడాది ఉంటానంటున్నాడు. ఇంతలో మరో పురుషుడు వస్తున్నాడు. చూచారా, ఆయన్ని చూస్తూ ఉంటే ఇంద్రుడో వాయుదేవుడో లేక మరి ఎవడైనా దిక్పాలకుడో మారువేషంలో వచ్చినట్టుగా ఉంది. ఆ గిరజాల జుట్టు, ఆ బంగారు కాంతి, ఆ నల్లని బట్ట, ఆ బట్ట మాసిపోయిన బట్ట కట్టుకుని అంత అందంగా ఉన్నాడు. ఇతడు పట్టుబట్ట కడితే ఇంకెలా ఉంటాడో. నా అనుమానం ఇతడు గజ సైన్యాన్ని అదుపులో పెట్టే వీరుడయ్యి ఉండాలి. నిజంగా అది నిజమే. ఇటువంటి వీరుడు అడగాలే గాని నా రాజ్యంలో సేనాధిపతి పదవిడికి ఇచ్చేస్తాను, ఇంకా కోరుకుంటే నా సంపదలన్నీ వీడి పరం చేస్తాను అంటూ ఉండగా ఆయన వచ్చి మొరటువాడిలాగా, ఇక్కడ వంటలవాడు కదా అందుకని కొంచెం మొరటుగానే దండవనే అన్నట్టు ఇలాగా రెండు చేతులు పెట్టి. ఈ మనిషి ఎంత అందంగా ఉన్నాడు, ఆ గొంతేమిటి ఇలా ఉంది, ఆ భాష ఏమిటి అనుకుని తెల్లబోయి, అయ్యా నా కోసం భాష మార్చారా అన్నాడు ఆయన. లేదా నేను ఎప్పుడు ఇలాగే మాట్లాడతా అన్నాడు ఆయన. అంటే కొంచెం కావాలని పామర భాషలో మాట్లాడాడు. వంటవాళ్ళు అలాగే మాట్లాడాలా, వంటవాళ్లలో మాత్రం పండితులు ఉండరా, ఏదో ఆయన కావాలా అలా నటించాడు. మహాత్మా తమరెవరు అన్నట్ట. ఏం చెప్పమంటారండి, నేను ఒకప్పుడు భీమసేనుడి దగ్గర ధర్మరాజు గారి కొలువులోనూ పనిచేశాను. ఆ రోజుల్లోనే వంట చేస్తూ ఉంటే ఆ మహానుభావుడు, ఆ ధర్మరాజు గారు నా వంటని మెచ్చుకుని తెగ తినేసేవాడు. ఇంకా భీముడు అంటారా, ఇక నా వంట తప్ప మరొకరి వంట రుచి చూసేవాడు కాదు భీముడు. అయితే ద్రౌపది వంట లేక నా వంట ఎక్కువ తినేవాడు వంట వాళ్ళ వంట కంటే. కాలం కలిసిరాక మా మహారాజు గారు ఇలా మధ్యలో చేయి చూపిస్తూ అనమాట, మా మహారాజు ధర్మరాజు గారు జోదమాడి పాపం సోదరులందరినీ అడవి పాలు చేశాడు. దిక్కు లేక వాళ్ళంతా అడవులకు పోయారు. మేము కూడా ఉద్యోగాలు పోయి ఎవరు ఉద్యోగం ఇస్తారానని అక్కడ కొంతకాలం ఇక్కడ కొంతకాలం ఉద్యోగాలు చేసి ఏ ఉద్యోగంలోనూ నిలకడగా లేక చివరికి కొన్ని చోట్ల మరీ బొత్తిగా తోటకూర బెండకాయ ముక్కలే కొయ్యమంటూ ఉంటే అది కొయ్యలేక నీ దగ్గర ఉద్యోగం ఇస్తావేమో అని వెతుక్కుంటూ వచ్చాను. నా అదృష్టవశాత్తు నువ్వు ఉన్నావు. నన్ను గనక వంటల వాడిని చేసావంటే నా వంటలు రుచి చూపిస్తాను. నా వంట రుచి చూసిన వాడు ఇంకో చోటకి వెళ్ళి అందులో నేను మిరపకాయ బజ్జీ వేశానంటే, ఓరి బాబు పులిహార చేశానంటే, అన్నిటికీ దద్దోజనం కట్టుపొంగలు ఇవన్నీ నేను చేశానంటే అందరూ గజగజలాడిపోతారు. అసలు ఓ రోజున పులిహారం వెళ్ళి ఇక్కడ చేయించండి బాగాను, ఈ మాయదారి పులిహారు కాదు కానీ శుభ్రంగా చేస్తానని అడిగిన అనగానే, ఇదేమిటయ్యా నా గజ సైన్యానికి నేను అధ్యక్షుడిని చేద్దామనుకున్నాను, నీ భుజములు చూస్తే గదాయుద్ధంలో ఆరితేరినట్టు అనిపిస్తున్నావు, నా ఏనుగుల సైన్యానికి అధిపతిగా ఉండకూడదా అంటే అబ్బే అని మొరకుగా, ఇక్కడ తిక్కన గారు అనువాదంలో కూడా అనమాట, చాలా మొరటడుచ అని మూతి తిప్పి అడ్డంగా తిప్పుతాడే అలా మొరటుగా తిప్పి, నాకు యుద్ధాలు ఎక్కడొచ్చండి, ఆ యుద్ధాలు నేను చేయలేను, నాకు ప్రసిద్ధమైనది వంట, నన్ను వంటలవాణి చేస్తే మీ దగ్గర ఉంటా, లేదా మీకు కుదరదా ఇంకో చోట ఉద్యోగం చూసుకుంటా. నాకేంటండి గరిటి తిప్పుకు బతికేవాడిని, నాలుగు అరటికాయలు కోసుకుని గరిటి తిప్పే శుభ్రంగా బతికేసి పోయేవాడిని, నాకెందుకు ఎక్కడ ఉద్యోగం వచ్చినా ఒకటి అనగానే వద్దొద్దు నువ్వు వెళ్ళిపోకు, నిన్ను చూస్తే నిన్ను నా కొలువులోనే ఉద్యోగం ఇచ్చి ఉంచుకోవాలని నా కోరిక. నీకు ఇష్టమైతే గజ సైన్యంలో ఉండి, ఇష్టం లేకపోతే వంటింట్లోకి వెళ్ళు. ఎవడక్కడ ఈ రోజు నుంచి ఈయన్ని నూతన మహానస గృహాధ్యక్షుడిని చేస్తున్నాను, ఇతడే ఈ రోజు నుంచి వంటల శాలకి అధిపతి, ఏకంగా అధ్యక్షుడు, ప్రెసిడెంట్ గారు ఈయన, తక్కిన వాళ్ళు ఈయనకి సాయం చేయండి అని క్షణాల మీద ఈయన ఏకంగా చిన్న వంటలవాడు కదట ఏకంగా సోపాధ్యక్షుడిని చేసేసాడు. యోగం ఉంటే అలా ఉంటుంది, ఏమి అక్కర్లేకుండా డైరెక్ట్గా క్రికెట్ ఆడుకుంటున్న వాడిని తీసుకొచ్చి మనకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇవ్వడంలా, ఏదో ఒకసారి టింగురంగారు ఒక ఆట ఆడిందిట ఆవిడ ఎక్కడ కలెక్టర్ చేసేస్తారట, అంతే యోగం. పాపం వీడు ఎన్ని రకాల కష్టాలు పడినా వీడికా యోగం రాదు. ఆ రకంగా భీమసేనుడి యోగం అక్కడ బాగున్నది, సోపాధ్యక్షుడు అయిపోయాడు. కాకపోతే ఆయన అర్హుడు, అక్కడికి అది అయ్యింది. ఇక ఇది అయిన తర్వాత క్రమంగా మరి కాసేపటికి ఒయ్యారముగా నడుచుకుంటూ అక్కడికి అర్జునుడు పేడి రూపంలో వచ్చాడు. రాగానే ఏమిటి చిత్రం, ఎంతో అందమైన శరీరం కనబడుతోంది, జుట్టు చాలా భారంగా ఉంది, చేతులు చూస్తే పొడుగ్గా ఆజానుబాహుళ్ళ కనబడుతున్నాడు ఆయన. అటువంటి వీరుడు పూంస్త్వాకారం లేకుండా నపూంసక రూపంలో వస్తున్నాడు. ఈతడెవడయి ఉంటాడో అనుకుంటూ ఉండగా వయ్యారంగా నమస్కారం అండి అన్నట్టిలా పక్కకి పెట్టాయన. ఆ తిప్పుకోవడంలో కూడా అసలు నపూంసకులు కూడా అంతలా తిప్పుకోరు అనమాట. చక్కగా మహారాజా సభకి నమస్కారం అన్నాడు ఆయన. ఇలా సభకి నమస్కరించగానే ఏమిటయ్యా ఈ రూపం, నిజం చెప్పు, నువ్వు పుంస్త్వంతో ఉన్నవాడివే, నపుంసక రూపంలో నటిస్తున్నావు కదా, ఏ నాటకంలో నుంచి వచ్చావు, నువ్వు అడిగితే నా రాజ్యం ఇచ్చేస్తానని అడిగిన అంటే నీకు తెలియకుండానే ఆ అవతల వాళ్ళ మీద గౌరవం కలుగుతుంది అనమాట. అప్పుడు ఆయన అన్నాడు, నాకు రాజ్యం ఏం చేసుకుంటానయ్యా, నేను రాజ్యమా, బాయిదారిది, ఆడవాళ్లు కనపడినా మగవాళ్లు కనపడినా ఆమడ దూరం పరిగెత్తుకుపోతాను నేను, ప్రజలను అప్పుడప్పుడు ఎత్తి మీద పట్టి ఆశీర్వదించి డబ్బులు పుచ్చుకునే జాతి మాది. ఆడుదనంబు నిక్కమున్న కారసి చూచినలేదు, పుంస్త్వము పోడిమి తప్పియున్నది, నపుంసక జన్మం అవశ్య భోగ్యమై వాడిమి కల్గు శాపమున వచ్చే పురాకృత కర్మ భావ్యమెవ్వాడును నేర్చునే తొలగ వైవగ ఓర్వక పోవచ్చునే. నిజానికి నేను ఆడదనం ఉన్నవాణ్ణి కాదు, అంటే ఆడదాన్ని పూర్తిగా కాదు, పుంస్త్వము పోడిమి తప్పి ఉన్నది, మగతనమూ లేదు, నా కర్మ గాలి మగతనం పోయింది, ఆడతనం రాలేదు, నపుంసక జన్మ అనుభవించవలసి వచ్చి ఇలా ఈ నపుంసకుడిగా మారాను. నేనెప్పుడో ఓ పొరపాటు చేశాను, పాత కర్మ ఏదో ఉన్నది, నా పురాకృత పాప కర్మ పరిపాకం వల్ల శాపం తగిలి ఈ నపుంసక జన్మ వచ్చింది. ఎంత గొప్పవాడైనా తాను చేసుకున్న కర్మను అనుభవించక తప్పదు, అవశ్యం అనుభోక్తవ్యమని మళ్ళీ చెప్పాడనమాట. కృతం కర్మ శుభాశుభం అవశ్యం అనుభోక్తవ్యం, తాను చేసిన మంచి కాని చెడ్డ కాని ఎవడైనా అనుభవించక తప్పదు, నేనేదో పొరపాటు చేశాను, ఆ పొరపాటు కర్మ ఈ నపుంసక రూపంలో నన్ను పట్టి పీడిస్తోంది, కాబట్టి నువ్వు అన్నట్టుగా నేను రాజ్యంలో ఏ విధమైన పనులు తక్కిన పనులు చెయ్యలేను, నువ్వేదైనా రాజ్యం ఇస్తే పరిపాలించే శక్తి నాకు లేదు, ఈ ఏనుగులు ఈ గుర్రాలు ఇటువంటి వాటి జోలికి నేను వెళ్ళలేను, నేను చేయగలిగే పని ఏమిటంటే గాయామి నృత్యాం యథవాదయామి భద్రాస్మి నృత్యే కుశలోస్మి గీతే గాయామి, పాట పాడతాను, చక్కగా పాడతాను, నాకు మంచి గొంతిచ్చాడు కాబట్టి పాడగలను, నృత్యామి నృత్యం చేయగలను, వాద్యాలు వాయించగలను, మధ్యలా వాయించగలను, హార్మోనీ వాయించగలను, ఏముంటే అవన్నీ వాయించగలను, రకరకాల నృత్య గీతములతో నృత్యాలతో గీతాలతో అన్నిటితో నిన్ను నీ కొలువుని ఆనంద పెడతాను, నీకు కూతుళ్ళుంటే వాళ్ళకి నృత్యం నేర్పుతాను, డైరెక్ట్గా ఉత్తరం పేరు చెప్పలా, అన్నీ తెలుసున్నా సరే, అది నీకెలా తెలుసు అంటాడు కదా రాజుగారు, అందుకని నీకు కూతుళ్ళుంటే నేర్పుతాను, ఇంకా మగవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, ఆడేమిటి మగేమిటి, నృత్యం ఎవరైనా నేర్చుకోవచ్చు, సంగీతం ఎవరైనా నేర్చుకోవచ్చు, కావాలంటే మీరు నన్ను వాటికి వినియోగించుకోండి అనగానే విరాట్ రాజు గారు అంత తేలిగ్గా లొంగుతాడా, ఎవరక్కడ అని కొంతమంది ఆడవాళ్ళని పిలిచి వీడు నపుంసకుడవునో కాదో పరీక్షించండి పక్కకి తీసుకెళ్ళానట. ఇప్పుడు ఎందుకంటే అంతఃపుర స్త్రీలని ఈయన దగ్గరికి పంపాలి, పంపుతున్నప్పుడు వీడు మారువేషం వేసుకొచ్చిన మగాడైతే అంతఃపుర మర్యాదకి భంగం కదా, రాజులు అంత జాగ్రత్త తీసుకునేవారు, ఎవరిని పడితే వాడిని సిటిజన్షిప్ ఇచ్చేయకూడదు, ఆధార్ కార్డు ఇచ్చేయకూడదు, చాలా పరిశీలించాలి, వాడు ఆధార్ కార్డు కోసం వస్తే పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేసినట్టుగా ఇచ్చేస్తామా, చాలా డేంజర్ది, హైదరాబాద్ లో పాకిస్తాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు మీకు, చాలా ప్రమాదకరంగా ఉన్నారు వాళ్ళు, నిన్నగాక మొన్న ఎవడో ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళలో చేరట్టు ఐసీసీలో, దేశాన్ని ఇంకా ఇప్పుడిప్పుడు ఇంకా పర్వాలేదు, ఇదివరకైతే ఒక రెండు మూడు ఏళ్ల క్రితం అయితే ఇక విచ్చల విడిది కదండి, ఒక 10 ఏళ్ల పాటు మన దేశాన్ని సర్వనాశనం చేసేశారు అనకూడదు కానీ ఈ మధ్యకాలంలో దౌర్భాగ్యులంతా చేరి విదేశీయులంతా చేరిపోయి కుట్రలు చేసేసి మన దేశాన్ని కంపు కంపు చేసేశారు, ఇప్పుడిప్పుడు ఆ కంపులోంచి బయటపడుతున్నాం మనం, మహాభయంకరమైపోయింది మన దేశంలో, ఎంతమంది పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు బెంగాల్ వాళ్ళు దొంగనోట్లు వీటితో అట్టకట్టు అయిపోతుంది, అల్లకల్లోలమైపోతుంది, ఎంతో మంది గూఢచారులు చెబుతున్నారు ఈ దేశానికి భద్రత లేదని. అటువంటి స్థితిలో చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, ఎవడన్నా సిటిజన్షిప్ కోసం ఒక అప్లికేషన్ పెడితే వీడు అవునా కాదా అని చూడాలి. ఆ రోజులు అంత జాగ్రత్తగా చూశాడు ఆయన, వీడిని పరిశీలించండి అని కానీ వాళ్ళు రకరకాలుగా పరీక్షించి సందేహము లేదు ఈతడు నపుంసకుడే, అందువల్ల మారు వేషం వేసుకుంటే ఎంత ప్రమాదం ఆలోచించండి, అతడు ఊర్వశీ శాపం వల్ల నిజంగా నపుంసకుడు అయ్యాడు కాబట్టి ఆ పరిశీలనలో నిగ్గు తేలింది, అప్పుడు సంతోషించి ఇలా అనుకోకు, ఏమి అనుకోకు, నిన్ను పరిశీలించినందుకు. ఎందుకంటే నాకు ఒక కూతురున్నది, ఆ కూతురిని తన చెలికత్తెలతో పాటు నీకు శిష్యురాలుగా ఇచ్చి ఆవిడకి సంగీతం, సాహిత్యం, నృత్యం నీ ద్వారా నేర్పించాలని నేను అనుకున్నాను. నువ్వు నిజంగా పురుషుడివో స్త్రీవో నపుంసకుడివో పరిశీలించకుండా అమ్మాయిని అప్పగించడం మాంతఃపుర మర్యాదకి భంగం, అది న్యాయం కాదు. అందుకే నేను పరీక్షించాను, ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు, ఇప్పుడు నేను వినయంగా నిన్ను క్షమించమని కోరి నీకు దక్షిణిప్పిస్తాను అని తన కూతుర్ని పిలిపించాడు. ఏమి సౌందర్యవతి, నేల మీద నడుస్తూ ఉంటే ఆవిడ అరికాళ్ల నుంచి వచ్చేటటువంటి ఎర్రని కాంతితో నేలంతా పద్మరాగములు పరిచినట్టుందిట. అడుగులను నుగాంతి నయ్యడ పద్మరాగం బుల్ల కరణి కొమరు మిగుల అంటాడు తిక్కన గారు. అదంతా నేల, ఆ నేల మార్బుల్స్ పరచబడినటువంటి నేల, అంటే చలువ రాళ్లు వేశారు, తెల్లని రాళ్లు. ఆ తెల్లని రాళ్ల మీద విరాటరాజు గారి కూతురు నవయౌవనవతి అయిన ఉత్తర నడుస్తోంది. నడుస్తున్నప్పుడు ఎలా ఉందిట, ఆవిడ ఎక్కడ కాలు పెడితే అక్కడ తెల్లగా ఉన్న ఆ చలువరాయి పద్మరాగమణుల్లా మారిపోతుందిట. ఎలా మారింది అంటే ఆవిడ అరికాలు ఎర్రగా తామర పువ్వులాగా, ఒక పద్మరాగంలాగా, పద్మరాగం అంటే కెంపు అనమాట, కెంపుల్లో ఎర్రగా ఉందనమాట. ఈ ఎర్రని కాంతి తెల్లని నేల మీద పడే ఆ నేల కూడా అలా మారిపోయిందంటే ఆలోచించండి, అంత అద్భుతమైన సుకుమారమైన పాదం అది, అంత ఎర్రని పాదాలు. అటువంటి స్త్రీలు ఉంటారా అంటే ఉంటారు, నేను చూశాను కాబట్టి చెబుతున్నా. నేను చాలా కాలం క్రితం 1998లో ప్రయాగలో స్నానం చేయడానికి వెళ్ళాను, గంగా యమున సంగమం. ఓ వడిగా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ కాలంలో గంగానది తెగలేచిపోయింది. మేము వెళ్ళినప్పుడు దీపావళికి వెళ్ళాం, అప్పుడు అక్కడ కాశీఖండం చెప్పాను, 1998 అంటే ఇంచుమించుగా 20 ఏళ్ళు అయిపోతుంది అనమాట. అప్పుడు నిజం చెప్పాలంటే మొత్తం ఆ దశాశ్వ మీద ఘట్టమంతా మునిగిపోయింది, రేవంతం మునిగిపోయింది, అంత ఎత్తు వచ్చేసిందండి నీరు. అటువంటి వరదలో వెళ్ళాం అనమాట. ఆ సమయంలో ప్రయాగంతా ఆల్మోస్ట్ ఆల్ మునిగిపోయే ఉంది. అందుకని పడవలు చాలా ఒత్తుగా పెట్టారు. స్నానానికి పెడుతుంటే ఒక ఆవిడ వచ్చిందండి, వినయంగా నమస్కరించి ఆ సంకల్ప బతాయి అంది. నన్ను సంకల్పం చెప్పమంది ఆవిడ. ఆవిడకి ఏం గౌరవం కలిగిందో తెలియదు. నేను 98 అంటే 20 ఏళ్ల క్రితం, అప్పుడు ఎలా ఉండేవాడో ఆలోచించండి. అప్పుడు నా చేత సంకల్పం చెప్పించుకుంటూ ఉంటే ఆవిడ చేతిలో ఆచమనానికి నీళ్లు పోస్తుంటే చేతుల పద్మరాగములు అనే మాట సత్యం. అప్పుడు అర్థమైంది నాకు, రాజస్థాన్ నుంచి వచ్చిందిట ఆవిడ. రాజపుత్రులు ఉంటారు కదా, రాజపూట్స్, ఆ రసపుత్ర స్త్రీ. ఈ కాలంలో కూడా అటువంటి సుందరీమణులు ఉన్నారంటే, అరికాళ్లు తామర పువ్వుల్లా, చేతులు తామర పువ్వుల్లో ఎర్రగా ఉన్నాయంటే అసలు ఆవిడ చూస్తే ద్రౌపదీదేవియో లక్ష్మీదేవియో వచ్చినట్టు పూజ్యభావం కలుగుతోంది. అంటే ఎంత సౌందర్యవతి అయినా దుర్బుద్ధి పుట్టిందంటే వాడు కీచకుడు, దరిద్రుడు. మనలాంటి వాళ్ళకి పవిత్ర భావం కలుగుతుంది. ఇప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి కనపడితే మనం ఆవిడికి తల్లిని దండం పెడతామా, లేకపోతే కామవాంచితో చూస్తామా? అమ్మవారు పార్వతి కనపడితే జగన్మాత అని పాదాల మీద పడతామా, లేక రావణాసురుల పిచ్చ కోరికలు కోరతామా? అటువంటి స్త్రీమూర్తిని ఆ రోజు నాకు అలా అమ్మవారిలో దర్శనమిచ్చింది. అందువల్ల ఇందులో తిక్కన గారు రాసినటువంటిది, ఇటు వ్యాసుడు రాసినది ఈ భారతంలో సత్యం. అంత సుందరీమణి ఒయ్యారంగా నడుస్తూ ఉంటే ముద్దు ముద్దుగా చిలుకలా పలుకుతూ దగ్గరికి రాగానే ఆయన, ఇదిగో ఈయన మీ గురువు గారు, దండం పెట్టు, ఈ దక్షిణ ఇయ్యి అని ఇన్ని బంగారు కాసులు దక్షిణగా కూతురు చేత ఇప్పించాడు. ఆచార్యుడికి నమస్కారం చేయించాడు. ఆ తర్వాత ఇదిగో ఈ అమ్మాయిని నీ చేతిలో పెట్టానన్న నిశ్చింతగా చేతిలో పెట్టాడు. ఈమెతో పాటు ఈ 500 మంది చెలికత్తెలు ఉన్నారు, వీళ్ళంతా ఉత్తమ జాతి స్త్రీలు, వీళ్ళందరినీ నీకు అప్పగించాను, వీళ్ళకి నాట్యంలో శిక్షణిప్పించు. బాల కేళిమీది భరము క్రమం బున విడువ కళల యందు వేడ్కసునిపి నయముతోడ వర్తనంబుల శిక్షింపు నెలత కేడుగడయు నీవకాదే. ఈ పిల్ల, చిన్నపిల్ల, ఇంత చేసి 16 సంవత్సరములు నిండి 17లోకి అడుగు పెడుతోంది. ఇంతకాలం ఆటల్లో, పాటలలో, ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేసింది. ఇప్పుడు ఆటపాటల మీద ఉన్నటువంటి మమకారాన్ని నాట్యకళ మీద, సంగీత కళ మీదకి నువ్వు తిప్పు అంటే ఆవిడకి ఈ రోజు నుంచి ఇటు సంగీతం, ఇటు నృత్యం రెండూ నేర్పు. అంతఃపుర స్త్రీలకి సంగీతము, నృత్యము వచ్చి తీరాలి. ఆవిడకి నీ విద్యలన్నీ నేర్పు, వినయముతో నడుపు. ఆవిడ జాగ్రత్తగా శిక్షించి అంటే రకరకాల విద్యలు నేర్పి అదుపులో పెట్టు. అయినా నేను కొంచెం ముద్దుగా చేసుకున్నాను కనుక మందలించినా పర్వాలేదు, కొంచెం మృదువుగా మందలించు. మళ్ళీ ఇదో బెంగ కదా, కూతురు మీద బెంగ అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకోయే. ఇక ఈ రోజు నుంచి నువ్వే తల్లి తండ్రి అనుకో అని చేతిలో పెట్టాడు. ఆ తర్వాత ఆయన ఎంతో సంతోషంగా ఈవిని తీసుకుని నర్తనశాలకు వెళ్ళిపోయాడు. పెద్ద విశాలమైన ఒకేసారి 2,000 మంది నృత్యం చేయడానికి మనకు వచ్చే నర్తనశాల ఉన్నది. అది పగటి పూట తప్ప సాయంత్రం పూట దాన్ని తాళాలేరు. ఎవరు ఎవరు పడితే వాళ్ళు అందులోకి వెళ్ళరు. ఎందుకంటే కొంచెం కాపలా వాళ్ళు అది ఉంటారు కనుక. కాపలవాళ్ళు అసలు అక్కడ ఉండక్కర్లేకుండానే ఎవరు పడితే వాళ్ళు వెళ్లరట. అటువంటి ఆ పవిత్ర శాలకి ఆవిడ తీసుకుపోయి తన మకాంలోకి వెళ్ళిపోయాడు. పగటిపూట నృత్యం సాయంత్రం అయ్యాక ఎవరి దారిన వాళ్ళు ఇంచుమించుగా 4 అయ్యాక ఆ ప్రాంతం ఖాళీ చేసి తమ తమ ఇళ్ళకి పోతారు. అది కొద్దిగా ఊరికి దూరంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత రాజుగారు ఇంక ఈ బయలు కొలువు చాలు, ఓ కంకుభట్ట యతీంద్ర మా గుర్రాల శాల ఉంది అది చూద్దాం ఏమిటి అన్నట్ట. అంటే ఈయన బుద్ధి గుర్రాల మీదకి వెళ్ళింది. ఇది అది దైవ సంకల్పం. గుర్రాల దగ్గరికి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి వచ్చాడు నకులుడు, తామగ్రంథి అనే పేరుతో అశ్వశిక్షకుడిగా. రావడంతో గుర్రాలు పరిశీలించాట. ఆ సమయంలో ఒక గుర్రం పొగరుగా ఎగురుతూ ఉంటే ఎగిరి దాని మీద తూచుని దాని అదుపులోకి తెచ్చాడు. ఏమి కాంతి, ఏమి బలం! ఆ పొగరుబోతు గుర్రాన్ని అదుపులోకి తెచ్చిన ఇతడెవడు? అడగాలే గాని ఇతనికి ఏమడిగితే ఉద్యోగం ఇచ్చేస్తాను, ఇంకా కావాలనుకుంటే నా రాజ్యం ఇస్తాను అంటూ ఉండగా, మహారాజా, నేను తామగ్రంథి అని పేరు కలిగిన అశ్వశిక్షకుణ్ణి. ధర్మరాజు గారికి చాలా కాలం అశ్వశిక్షణలో సాయం చేశాను. ఆయన అశ్వశాల చూసుకునేవాడిని. మా మహారాజు గారు అడవులు పాలయ్యాక మాకు ఉద్యోగం లేకుండా పోయింది. ఆ ఉద్యోగం సద్యోగం వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాను. నువ్వు అనుగ్రహిస్తే నీ గుర్రాల శాలలో ఇంత పనిచేసి నీకు సాయం చేస్తాను, నాకు భక్తిని చూసుకుంటానడగానే, ఈ రోజు నుంచి ఉద్యోగం ఏమిటి, అశ్వశాలకు నువ్వే అధ్యక్షుడివి, యు ఆర్ ది ప్రెసిడెంట్, నేను నామినేట్ చేసేశానంతే, ఎతిరుగులేదు, ఈ అశ్వశాల నీదన్నట్ట. ఆ తర్వాత మరికొంతసేపటికి సహదేవుడు వచ్చాడు. సహదేవుడిని గోపాలశాలగా నీ గోపాధ్యక్షుడిగా గవాధ్యక్షుడిని చేసేశాడు. సహదేవుడు అధ్యక్షుడు, అంతపూర్వం ఉన్న అధ్యక్షుడు ఏమైపోయాడు, ఈయనకి అసిస్టెంట్ సహాయకుడిగా అయిపోయాట. ఈ విధంగా అందరూ అక్కడ చేరారు. ఇక ఆ కర్ణ అంతఃపురం వైపుకి మానిని అనే పేరుతో సైరంధ్రి రూపంలో ద్రౌపది వచ్చింది. ఆవిడ వీధిలోకి రాగానే జనాలంతా చేరిపోయి, లక్ష్మీదేవియా, సరస్వతియా, పార్వతియా, మానవ స్త్రీ ఇలా ఉండదు, ఏమి కాంతి, ఇదేమిటి ఇంత అందగత్తి మాసిపోయిన చీర కట్టుకుంది, ఇలా విచిత్రంగా ఉందే అనుకుంటూ ఉండగా సైరంధ్రి వాళ్లతోటి వినయంగా మాట్లాడుతూ, గొప్ప సంస్కృతం మాట్లాడకుండా కొంచెం పామర భాష మాట్లాడుతూ తిరుగుతోంది. సరిగ్గా ఆ సమయంలో అంతఃపురం పైన ఉన్నటువంటి అంటే మేడ పై భాగంలో సుదేష్ణాదేవి తలదువ్వుకుంటోంది. ఆ తలదువ్వుకుంటున్న సుదేష్ణకి కింద కలకలం వినబడింది. వెంటనే ఆవిడ కలకలం విని మేడ చివరి భాగం దగ్గరకు వచ్చింది. మేడ పైన చుట్టూతో పెద్ద ప్రహరీ గోడ. ఆ ప్రహరీ గోడ నుంచి ఎవరన్నా బాల్కనీ అంటామే, అక్కడి నుంచి ఎవరన్నా చూడొచ్చు అనమాట. ఆ అద్భుతమైన సౌధ పైభాగం నుంచి ఆవిడ కిందకు చూసింది. కింద అపూర్వ సౌందర్యవతి మరొక మహాలక్ష్మిలా మెరిసిపోతున్న ఈ సైరంధ్రి కనబడగానే ఒక పరిచారికని పిలిచి, ఏమే కిందకెళ్ళి ఆ స్త్రీ ఎవరో ఏమిటో తెలుసుకుని పైకి తీసుకురా, ఆవిడ చెప్పినా చెప్పకపోయినా ఆవిడని నేను చూడాలనుకుంటున్నాను. ఆ సుందరి నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఎవరో మహాత్పురాలు ఆవిడ, కారణ జన్మురాలు ఆవిడ, మహాత్పురాలైనా సామాన్య స్త్రీలా నడుస్తోంది. పరిచారికా గణముతో కలిసి అటూ ఇటూ తిరగవలసిన ఒక సామ్రాజ్ఞి ఇవాళ మారువేషంలో వచ్చిందనిపిస్తోంది. వినయంగా తీసుకురాను కానీ ఈ పరిచారిక నువ్వెవరివే అంది. ఈవిడ, నేను నీతో మాట్లాడను, మీ యజమానురాలికి సమాధానం చెబుతానంది. వెంటనే ఈ పరిచారిక అంతఃపురం పైభాగంలో ఉన్న మేడ ప్రాంతానికి తీసుకొచ్చింది. మేడ మీదకి రాగానే సుదేష్ణకి వినయంగా నమస్కరించింది ద్రౌపది. అప్పుడు సుదేష్ణ, నీవెవరవు, ఇంత సుందరీమణివి, ఈ సామాన్య వేషమేమిటి, నీకెవరూ పరిచారిక గణం లేరా, సేవలు చేసేవాళ్ళు లేరా, మంచి నగలు వస్త్రాలు లేవా అంటే, అప్పుడు ఆవిడంది, ఏం చెప్పనమ్మా, నేను ఒకప్పుడు డబ్బున్నదాన్నే, సైరంధ్రీ జాతి స్త్రీని, నా అదృష్టవశాత్తు పూర్వకాలంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క భార్య సత్యభామ దగ్గర స్నేహితురాలుగా ఉన్నాను. ఆ తర్వాత మరికొంతకాలం ఇక్కడ 2 మాటలు చెప్పింది ఆవిడ. ఎందుకంటే డైరెక్ట్గా ద్రౌపదిని చెప్పకుండా అలా చెబితే అనుమానం వచ్చే ఒక ఇబ్బంది ఉంది కనుక, ముందు సత్యభామ దగ్గర ఉన్నాను, అక్కడి నుంచి యాజ్ఞసేని ముచ్చటపడి నన్ను పిలిపించింది. ద్రౌపదికి కూడా నేను పూలదండలు కట్టిచ్చేదాన్ని, గంధాలు అరగదీసి ఒంటికి పూసేదాన్ని, సేవ చేసేదాన్ని. ఆ తల్లి కూడా నన్ను ఎంతో జాగ్రత్తగా చూసింది. దురదృష్టవశాత్తు నా భర్తలు 5 గంధర్వులు ఉన్నారు, వాళ్ళు కొంచెం జోదగాళ్ళు, జ్యోతంలో నన్ను పణంగా పెట్టారు, నేను ఓడిపోయా. అప్పుడు మూర్ఖులు కొంతమంది నా జుట్టు పుచ్చుకి ఇడ్చారు, అప్పటి నుంచి ఈ జుట్టు ఇలా ఉండిపోయింది. దాంతో నేను ద్రౌపదీదేవి యొక్క కొలువు వదిలేసి వచ్చేద్దాం అనుకున్నాను. ఈలోపు నా కర్మయోగం వల్ల ఆ ద్రౌపది కూడా అడవుల పాలైపోయింది. చివరికి దాంతో ఇలా మేము వీధుల పాలయ్యాం. నా భర్తలు ముఖం చూపించలేకపోతున్నారు. అందుకే రాత్రిపూట తప్ప రహస్యంగా తప్ప అందరూ ఉండగా నా దగ్గరికి రారు. చెప్పకుండా చెప్పింది ఆవిడ. రహస్యముగా తప్ప నా భర్తలు ఒక ఏడాది పాటు నా మొహం చూడరు. ఒక ఏడాది నేను బ్రహ్మచర్య దీక్షతో రహస్యవర్తనడై సైరంధ్రీ జాతి స్త్రీగా నీ దగ్గర ఉందామని వచ్చాను. కాబట్టి నా మాట విని నా మీద ప్రేమతోటో లేక నాలాంటి ఒక అభయం అడిగినటువంటి సామాన్య స్త్రీ అడిగిందనో ఏదో రకంగా మనస్సు పెద్ద మనస్సు చేసుకుని ఒక ఏడాది నాకు నీ అంతఃపురంలో కొలువి, నీ అంతఃపురంలో ఒక సంవత్సరం ఉండనిస్తే ఆ ఏడాది జాగ్రత్తగా గడుపుతాను, అయిపోయాక వెళ్ళిపోతాను, వెళ్ళేటప్పుడు నీకు ఉపకారం చేసి పెడతాను. నా భర్తలు చాలా ఉత్తములు, ఎప్పుడు కూడా ఇతరులకు ఉపకారమే చేస్తారు. నేను ఎంగిలి తినను, చెయ్యరాని పనులు చెయ్యను, కళ్ళు ముట్టుకోను, విస్తరాకులు ఎంగిలాకులు ఎత్తను, పవిత్ర అన్నం తింటాను, నీకు కావలసిన మంచి మంచి దండలు కడతాను, గంధాలు అరగదీస్తాను, నేల మీదే పడుకుంటాను, అది కూడా రాత్రిపూట రహస్యంగా పడుకుంటాను అనగానే సుదేష్ణ చిరునవ్వు నవ్వి, నీకు ఉద్యోగం ఇస్తే నా కొంప కొల్లేరవుతుంది. నైవం రూపా భవంత్యేవ యథా వదసి భామిని ప్రేషయంతీవ వై దాసీహి దాసాంశ్చ వివిధాన్ బహున్. పైగా నాకెందుకు నీ మాటల మీద నమ్మకం లేదు, నువ్వేమిటి దాసి ఏమిటి, నీవు ఇతరుల చేత దాస్యం చేయించుకోవడానికి పనికొచ్చే గొప్ప అర్హత కలిగిన ఒక చక్రవర్తినిలా ఉన్నావు, ఒక రాజుగారి భార్యలా ఉన్నావు, దాసదాసీ జనాలతో సేవలు చేయించుకుంటూ టీవీగా ఏ చక్రవర్తి పక్కనో సింహాసనం మీద కూర్చోవలసిందనివి, ఇటువంటి రూపం చూస్తే నాకు అర్థమవుతోంది అనగానే, లేదమ్మా లేదు, నా కర్మయోగం వల్ల నేను అలా కనబడుతున్నానేమో కానీ నీకు నేను దాసీనే, సేవ చేస్తానంది. పోని నువ్వు సేవ చేస్తానన్నా, నీ సౌందర్యం మా కుటుంబానికి ప్రమాదం. ఈవిడ కీచకుడి గురించి ఆలోచించరా, వాళ్ళ ఆయన గురించి ఆలోచించింది, ఇదేంటో తెలియదు, చాలా మందికి మొగుళ్ళ మీద అనుమానం. అందుకని ఆవిడ ఏమందో తెలుసా, మా జనపతి ఉవ్విళ్ళూరు అంది. మా ఆయన నిన్ను చూశాడనుకో అంతఃపురంలో, ఇహనామోహన్ చూడ్డు, ఉవిళ్ళు ఊరిపోతాడు, దాంతో నీ వెంటబడ్డాడనుకో నా కాపురం ఏమైపోతుంది, పోని నా కాపురం పక్కన పెడదాం అనుకున్నా, నీ వెంటబడితే నీ భర్తలు ఐదుగురు ఉన్నారు, వాళ్ళు గంధర్వులు మహాపరాక్రమవంతులు అంటున్నావు, వాళ్ళు వచ్చి నా ముగుడిని చంపేస్తే నేనేమైపోతాను, నా భర్తను దృష్టిలో పెట్టుకుని నేను నిన్ను అంతఃపురంలో ఉంచుకోలేను. అంటే చివరికి సుదేష్ణ తమ్ముడి మీద ఎక్కువ నమ్మకం, వాళ్ళ ఆయన మీద అవిశ్వాసం, వాళ్ళ ఆయన ధర్మాత్ముడు, పాపం ఏం చేస్తాం, కొంతమందికి వాళ్ళ ఆయన ఎంత గొప్పవాడైనా మా ఆయన దుర్మార్గుడు లేకపోతే వ్యసనపరుడు అని ఒక అవిశ్వాసం ఏదో ఉంటుందన్నమాట భర్తలు ఒక ఎవరికైనా. నేనల్లా వ్యాసుడు అన్నాడు ఇక్కడ సుమ, మళ్ళీ నా మీద పడకండి. దుర్భరయగు నిన్ను కర్కటి గర్భము ధరించున్నట్లు గైకొని నాకై నిర్భర విధ్వంస దశావిర్భావము తెచ్చుకొనుట వెరవయ్యున్నే. పీత పొరపాటును గర్భం ధరిస్తే చాలా ముప్పు తెలుసుగా, పీత కనుక కడుపు వచ్చిందనుకోండి, ఆ కడుపు పగిలిపోయి అందులోంచి గుడ్లు బయటకు వస్తే వెంటనే చచ్చిపోతుంది. ఒక్కసారి గుడ్లు పెట్టింది అంటే ఇంకా పీతకి చావే. కాబట్టి గర్భం ధరించింది అంటే పీతకి చేటు వచ్చినట్టే, పోయే కాలం వచ్చినప్పుడే పీత గర్భం ధరిస్తుంది. తేలు కూడా అంతే, తేలు కడుపు వచ్చిందంటే వెంటనే దాని కడుపు పగిలి అది చచ్చాకే గుడ్లు బయటకు వస్తాయి, ఇక అదే దాని బతుకు అనమాట, ఎండింగ్. అరటి, తేలు, పీత ఈ మూడింటికి పోయే కాలం వస్తే చూలింతలు అవుతాయట. అనగా ఏమిటి, అరటి చెట్టు గెలేసిందంటే తర్వాత అరికేస్తారు, అదే ఇక ఒక్కసారి గెలేసిందంటే వేరే సంతాన ప్రాప్తి లేదు, దానికి చావు వచ్చినట్టే. తేలు గర్భం ధరించిందంటే దాని పొట్ట పగిలి అందులోంచి పిల్లలో గుడ్లో బయటకు వస్తే అది చచ్చిపోతుంది. పీత కూడా అంతే, పీత సముద్ర తీరంలో చచ్చిపోగానే ఆ గుడ్లు ఆ కిందకి వెళ్ళిపోతాయి ఇసుకలోకి, అవి మళ్ళీ పిల్లలు అవుతాయి. ఈ విధంగా పోయే కాలం వచ్చినప్పుడు గర్భం ధరిస్తుందంటే పీత. అలా నాకు పోయే కాలం వచ్చి నిన్ను నా కడుపులో పెట్టుకోనా, ఈ అంతఃపురం నా కడుపు లాంటిది, నా కడుపులో నిన్ను పెట్టుకోవడం అంటే నాకు పోయే కాలం ఉంది ఏకం కావిడ. దుర్భరమైన నిన్ను భరించి తద్వారా నా కులానికి చేటు తెచ్చుకోను అనగానే, అమ్మా లేదు నీకు అంత భయమక్కర్లా, నీచమతి నన్నునెవ్వడు చూచిన నా రాత్రిలోను చూతురు తెగతారా చెప్పలు హరిహరాదులు కాచిన బల విక్రమముల గర్వములైన. ఏ దుర్మార్గుడైనా నా జోలికి రాలేడు, నా వర్తన అటువంటిది, నేను వెకిలిగా ఉండను గనక నా దగ్గరికి రాడు. ఒకవేళ ఎవడన్నా పొరపాటున నా వెంట పడ్డాడా, నీచ బుద్ధితో నన్ను పొందాలని ఎవడైనా ప్రయత్నించాడా, అటువంటి వాణ్ణి హరిహరాదులు కాపాడిన నా భర్తలు రాత్రికి రాత్రి రహస్యంగా వాణ్ణి పిండి ముద్ద చేసి చంపేస్తారు. తమ అఖర్వ పరాక్రమంతో వాడి గర్వం సర్వం ఖర్వం చేస్తారు. నాకేం భయం లేదు, నువ్వు నిశ్చింతగా ఉండని, శరణు అని వచ్చినటువంటి నన్ను కరుణించు తల్లి, ఈ తరుణిని ఒక్క ఏడాది చాలు, ఆ తర్వాత నీకు ఉపకారం చేస్తానండి. కానీ సరే, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నన్ను నా భర్తని మాత్రం జాగ్రత్తగా చూసుకో, మా ఆయన ఏదైనా పొరపాటున ఏదైనా అన్నా నువ్వు మాత్రం మనసులో పెట్టుకో, నీకు ఉద్యోగం ఇచ్చిన నాకు మాత్రం కష్టం తెప్పించకు, మళ్ళీ ముందే ఒట్టేయించుకుంది, మా ఆయన మాత్రం జాగ్రత్తగా చూడు అనగానే అలాగే అనన్నది. ఇలా 4 నెలలు హాయిగా గడిచింది. ఆఫ్టర్ 4 మంత్స్ ఏం జరిగిందో రేపు మళ్ళీ 6:30కి యథాప్రకారంగా కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.